అందరికీ హాయ్. హాయ్ చెప్పరా, వినపడలే. టిఫిన్ చేసా లేదండి? మేడం టిఫిన్ పెడతా అనుకున్నారా? టిఫిన్ చేశారా? హాయ్ చెప్పడానికి ఏంటి? హాయ్ చెప్పండి గట్టిగా. వెరీ గుడ్, అవి చూడు, ఆమె బాగా చెప్పారు అందరికంటే. సో నా పేరు శ్రీధర్. కొత్త వాళ్ళు పూర్తిగా నా గురించి తెలియని వాళ్ళు ఉన్నారుగా, ఉన్నారా చాలామంది? అసలు నా గురించి అసలు ఎంతమంది అసలే తెలియని వాళ్ళు నా గురించి తెలీదా? సో కొద్దిగా ఇంట్రొడక్షన్ చెప్తాను, విన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే వినండి, మరి బోరు కొట్టినా పర్లే. నా పేరు శ్రీధర్. నేను పుట్టింది ధర్మపురి అనే ఐడియా ఉందనుకుంటా, ఇక్కడ గోదావరి తీరము నరసింహస్వామి పుణ్యక్షేత్రం కరీంనగర్ డిస్టిక్లో ఉంది, అక్కడ పుట్టాను. పెరిగింది వరంగల్లో పెరిగాను, నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసేవారు. హైదరాబాద్లో ఆడిటర్గా ప్రాక్టీస్ చేశాను నేను, మల్కాజ్గిరిలో నా ప్రాక్టీస్ ఉండేది. ఆ టైంలో నేను ధ్యానంలోకి వచ్చాను, 2004లో ధ్యానాలకు వచ్చాను. నాకు 3 ఇయర్స్ ఒక సాధన చేశాను అనుకోకుండా నా లైఫ్ అంతా మారిపోయింది. 2007 నుంచి ఈ ప్రచారం చేస్తున్నాను, ఈ జ్ఞానాన్ని కనుక్కున్న జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నాను అప్పటి నుంచి. ఒక ఆశ్చర్యకరమైన విషయం జ్ఞానాన్ని వినబోతున్నారు. అందరూ చెప్పేది ఒకటైతే నేను చెప్పేది రివర్స్, పూర్తిగా రివర్స్గా ఉంటుంది. చాలామంది వినేవాళ్ళందరూ అదే అంటున్నారు, ఇదేంటండి రివర్స్గా చెప్తున్నారు, అందరోడు చెప్తే మీ రోడ్డు చెప్తున్నారు అంటున్నారు. సో మరి కొత్తగానే ఉంటుంది జ్ఞానం, ఏదో కొత్త చేస్తే తప్ప రిజల్ట్ మారదు, అవునా కదా? మీరు కర్రీ వండుతున్నారు, ఉప్పు తక్కువైంది, ఏం చేయాలి? తెల్లవారు వండితే మళ్ళీ అలాగే వండుతారా? అలాగే వండుతారా అండి? తక్కువ, ఆల్రెడీ తక్కువైంది, ఏం చేయాలి? ఎక్కువేయాలి, అవునా? సో అంటే మీరు మారితేనే రిజల్ట్ అనేది మారుతుంది, అవును కదా? సో మీరు మారకుండా రిజల్ట్ మారదు, మీరు చేసే దాంట్లో ఏదో ఒకటి మార్చాలి. సో నేను చెప్పబోయేది కొత్త మార్గం, సో కాబట్టి ఈ మార్గాన్ని ఆచరణ చేసి చూడండి, మీకు నచ్చితే చేయండి, లేకుంటే లేదు ఫస్ట్ అయితే వినండి, అర్థం చేసుకోండి ఫస్ట్. చాలా ముందు అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకోవడం. అర్థం చేసుకుంటే సగం కర్మలు దగ్ధమైపోతాయి. మీరు అష్టావక్ర గీత చదివి ఉంటే తెలుస్తుంది అండి క్లియర్గా. అసలు గురువుగారు చెప్తుంటేనే శిష్యుడు జనకుడు అష్టావక్రుడు చెప్తుంటేనే జనకుడికి ముక్తి వచ్చేస్తుంది. సో అట్లా మీరు అంత డీపర్గా వినగలితే, సో వింటేనే అర్థం చేసుకుంటేనే చాలా వరకు మీ కర్మలు క్లియర్ అయిపోతాయి. ఇంకా మిగతాది కొద్దిగా మీరు అనుభవంలో చేస్తే ఇంకా క్లియర్ అయిపోతుంది, ఓకేనా? సో నేను బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను, తెలుసుగా ఇక బ్రాహ్మిన్స్ ఎలా ఉంటారు, పూజలు స్తోత్రాలు జపాలు అలాంటి ఫ్యామిలీలో పుట్టాను. సో మా నాన్నగారు బాగా మంచివాళ్ళు, ఎంత మంచి అంటే ఇక అంతకు మించిన మంచి లేదు అలాంటి పేరెంట్స్. కానీ మనం ఏమనుకుంటాం, మంచి చేస్తే మంచే జరుగుతుంది, అవునా కదా? కానీ మా ఇంట్లో రివర్స్గా చెడు జరుగుతుంది, ఎంత మంచి చేసినా అంత చెడు జరుగుతుంది. చిత్రం ఏం అర్థమయ్యేది కాదు, ఏంటిదా ఇలా ఎందుకు జరుగుతుంది, ఇంత మంచి చేస్తే మంచి జరగాలిగా. మేము శివభక్తులం ఎక్కువ, విష్ణుమూర్తి శివుని అందరినీ పూజ చేస్తాం ఎక్కువ. మాకు ఇంట్లో మరకత లింగం ఉంది, శంకరాచార్యులు ఆశీర్వారు మా ఇంట్లో చూసి, ఏంటి ఇంత అద్భుతమైన లింగం ఉందా, అయినా మీరు ఎందుకు ఇలా ఎందుకున్నారు అని. పంచపాండవులం పుట్టాం పేరెంట్స్కు, మరి ఎలా ఉండాలి, ఇల్లండి బాగుండాలిగా, తల్లిదండ్రులు సుఖపడ ఆనందంగా ఉండాలిగా. కానీ అలా లేదు, మా ఫ్యామిలీ అంతా అనారోగ్య సమస్యలే, హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి ఉన్న ఫ్యామిలీ. సో ఎప్పటికైనా దేవుడు టెస్ట్ చేస్తున్నాడేమో, శివుడు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు కదా మామూలుగా, అలాగే పరీక్షలు పెడుతున్నారేమో, ఎప్పటికైనా మేము బాగుంటాము అని అనుకున్నాం. ఎంత విచిత్రం అంటే ఎంత ఏం చేసినా అయ్యేది కాదు. సపోజ్ ఎవరో చెప్పారు, మా ఇంట్లోనే జ్యోతిష్యులు వాస్తు పండితులు చాలామంది, మేము బ్రాహ్మిన్స్గా నాకు కూడా జ్యోతిష్యం వచ్చు వాస్తు వచ్చు, ఇప్పుడు మర్చిపోయాను అనుకోండి అన్నీ. సో మా బ్రదరు వాస్తు పండితుడు ఏం చేశాడంటే, ఇల్లు వాస్తుపరం బాగాలేదు అందుకే పెళ్ళిళ్ళు కావట్లేదని ఆడికి అనిపించింది. ఆడికి ఏం చేశాడు, వాస్తు ప్రకారం ఇల్లు మార్చాడు. మార్చాక ఏం జరిగిందో తెలుసా, ఏం జరిగింది, పెళ్ళిళ్ళు అయినాయి. ఎవరికి, ఎవరికి, మా ఇంట్లో రెండుకున్న వాళ్ళకి పెళ్ళి అయినాయి, మాకు కాలే. మా ఇంట్లో సాలిగ్రామ నిత్యం అభిషేకం చేస్తుంటాం, ఆ తీర్థం తీసుకుంటే మంచిది అంటారుగా, ఆ తీర్థం తీసుకుంటే అందరికీ అనారోగ్యాలు తగ్గేవి, కానీ మాకు తగ్గేవి కాదు. నేను జ్యోతిష్యం నేర్చుకొని నేను ముహూర్తం పెడితే వాళ్ళకి రిజల్ట్ వచ్చేది, నాకు వచ్చేది కాదు. ఇదేంట్రా బాబు, ఇది ఎలా జరుగుతుంది, ఇంటి చెట్టుకి ఏదో పని చేయదేదో అంటారుగా, అలా మరి మా జ్ఞానం మాకు పని చేయట్లేదు, ఇదేం జరుగుతుంది అసలు అని మెంటలేకపోయింది. నాకేం అర్థం కాదు, సరే పోనీలే ఇంకా దేవుడు టెస్ట్ చేస్తున్నాడేమో అనే భావనలోనే ఉన్నాను. నేను ఆరోగ్యంగా బాగానే ఉండేవాడిని, నాకు ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఏం జరిగింది, నేను ఇంటర్లో ఉన్నప్పుడు నేను బాగా విపరీతంగా నాకు చిన్నప్పుడే అడుగు చేశారు ఉచ్చిష్ట గణపతి మంత్ర ఉపాసన తీసుకున్నాను. ఇంకా ఆ ఉపాసన తీసుకుంటే జీవితాంతం చేయాలి, చచ్చేంత వరకు చేయాల్సిందే. అలాంటి ఉపాసన తీసుకున్నాను, చేస్తున్నాను. ఇంకా చేస్తున్నాం కదా, ఇంకా సాధన పెంచేసాం కదా, ఇక వచ్చేస్తాడు దేవుడు మన కోరికలన్నీ తీర్చేస్తాడు అని అనుకుంటున్న మూమెంట్లో ఏం జరిగింది అంటే, మెయిన్గా మా ఇంట్లో ప్రాబ్లమ్స్ పెద్దవాళ్ళకి వాళ్ళకు ఉన్నాయి కదా, తగ్గుతాయి అనుకున్న మూమెంట్ నాకు అనారోగ్య సమస్య వచ్చింది, నాకు ఆస్తమా వచ్చింది. ఇదేంటి, నేను ఆశ్చర్యపోయాను. ఒక్కసారి పెద్ద బండబడ్డట్టు అనిపించింది, ఏంటి లోపల ఏంది, దేవుడు నెట్టిని బాగా నమ్ముతున్నాను, ఇంది ఇదేంటి, ఇంత పూజలు చేస్తే ఉన్న కష్టాలు పోవాలి కానీ కొత్తగా కష్టాలు మొదలైన ఏంటి, నాకు కూడా నేను కూడా అనారోగ్యంలో లిస్టులో పడిపోయాను ఏంటి అని అప్పుడు మా అమ్మని అడిగాను. మరి మా అమ్మ ఫస్ట్ గురువు నాకు, మా అమ్మనే మా నాన్న. సో ఎక్కువ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ కొద్దిగా కోపం. సో కాబట్టి మాట్లాడలేం కదా ఫ్రీగా. సో మన మా అమ్మగారిని ఎక్కువ అడిగామండి, ఏంటి అమ్మ ఇది ఏంది ఈ సమస్యలు, ఈ కష్టాలు కారణం ఏంటి, అసలు దీనికి ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే ఏం చెప్పింది మా అమ్మ, ఏం చెప్పింటుంది, కర్మ. ఇది విన్నవాళ్ళు ఏం మాట్లాడద్దు, కొద్ది వాళ్ళకి అవకాశం ఇద్దాము. సో మా అమ్మ ఏం చెప్పింటుంది, ఏమంది, కర్మ, ప్రతిదానికి కర్మ 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 అనేది, అరే మనం ఆ ప్రయత్నం చేస్తాం అంతే ఏం చేయలేము, కర్మ తలరాతలో ఉంది అని. మరి ఏం చేయలేమా అంటే ఏం చేయలేము అంతే, ఇంకేదో బతకాలి అంతే. మరి ఇప్పుడు ఎందుకమ్మా ఇన్ని పూజలు ఇవన్నీ ఎందుకు చేయాలి అని అడిగాను. ఎందుకు పూజ చేయాలంటే ఏం చెప్పింది మా అమ్మ, ఎందుకు చేయాలి, ఏం చెప్పింటుంది, ఆలోచించింది, ఈ జన్మ ఇంతే, వచ్చే జన్మ కోసం ఈ కర్మలు చేయాలి, మంచి పనులు చేయాలని ఉంది. మళ్ళీ వచ్చే జన్మ అయితే మళ్ళీ ఇదే చేస్తాం మనం. అవునా, ఇప్పుడు నేను ఇప్పుడు చచ్చాను అనుకోండి, సరే వెంటనే పుడతాం కదా, ఎవరో పొట్టలో పుట్టంగిన వాడు పిల్లలు పెద్దోడు కానీ నేను చెప్తాను మళ్ళీ కర్మ మళ్ళీ ఇంక ఇది కంటిన్యూ అవుతుంది తప్ప అసలు దీనికి పరిష్కారం అనేది లేదు, ఎవరూ చెప్పట్లేదు సరిగ్గా. సో నేను అప్పుడు ఇంకా సరేలే ఇది అయితే వర్కౌట్ కాదు, వీళ్ళు ఏదో కర్మ కర్మ అంటున్నారు పద్ధతి కానీ వీళ్ళకేం తెలియదు, తెలియదేమో, ఏదో ఉంటుంది సొల్యూషన్ ఉండకపోతుందా మరీ ఇలా అని నేను జ్యోతిషం అప్పుడు జ్యోతిషం నేర్చుకున్నాను, అలా ట్రై చేస్తాను, ఇన్ని చేసినా నాకు ఫలితం రాలేదు, ఈ ఆఖరికి చచ్చిపోదామనే స్థితికి వచ్చేసాను. మా ఇంట్లో మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ చేసేవారు, రిటైర్మెంట్ డబ్బులు వచ్చాయి, అప్పుడు ఎట్లా అని ఫైనాన్స్ బిజినెస్ పెట్టాము, దాంట్లో కూడా లాస్, 5 లక్షలు లాస్. అప్పట్లో 5 లక్షలు అంటే చాలా ఎక్కువ. ఇది ఏది ఏది చేసినా అదే మా అమ్మ అనేది, అరే ఒక్క డబ్బు కష్టపడి సంపాదించిన డబ్బు ఉంటుంది, ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా మంచిగా ఉంటుంది, మోసం చేస్తే ఉండదు అని చెప్పింది. మా నాన్నగారేమో అసలు లంచం అనేదే తెలియదు, పోలీసు వాళ్ళు మా ఇంట్లో మా జేబులో డబ్బులు పెట్టిపోయేవాళ్ళు, ఆయన అన్ని వాళ్ళ రికార్డ్స్ అన్ని చూసేవాడు, ఆయన కానీ తిరిగి ఇచ్చేవాడు, అరే ఏ జన్మలు పాపం చేసామో ఇలాంటి కొడుకులు పుట్టారు మళ్ళీ ఇది అవసరమా అని తిరిగి ఇచ్చేవాడు. అలాంటిది చూడండి, ఆ డబ్బులతోటి ఫైనాన్స్ బిజినెస్ పెడితే పోయినాయి. మా అమ్మ నడితే ఏముంటుంది, ఏంటమ్మా నువ్వు చెప్పావు కదా కష్టపడి సంపాదించిన సమ ఉంటుందన్న, మరి ఏమైందంటే ఏం చెప్తుంది, ప్రధానికి ఇదే, ఇంకా వేరే సొల్యూషన్ చెప్పలేదు. ఇక నేను చూశాను సరే ఇంకా ఏం చేయాలి అని ఆలోచిస్తూ నాకేం దారి దొరకలేదు, జ్యోతిషం ద్వారా కూడా నాకేం మార్పు కనపడలేదు. ఎందుకంటే ఓ జ్యోతిషుడు ఇంటికి వెళ్ళి ఒక గురుగారు, మా ఫేమస్ గురుగారు వరంగల్ ఆయన చాలా ఫేమస్, ఆంధ్ర సైడ్ నుంచి చాలా కూడా వచ్చి ఆయన దగ్గర జ్యోతిషం నేర్చుకున్నారు ఆయన. సో ఆయనే ఏం చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను జ్యోతిషం నేర్చుకున్నాను కొద్దిగా స్టార్టింగ్లో. సో ఆయనను చూసి నేర్చుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూశాను, ఆశ్చర్యకరం ఏంటంటే వాళ్ళ ఇంట్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఇదేటర్ బాబు, నేను ఈయన దగ్గరికి వెళ్ళి ఏదో తగ్గించుకుంటా అని వెళ్తే ఆయనకే సమస్యలు ఉన్నాయి, ఈయన మనకేం చెప్తాడు అని డౌట్ వచ్చింది. అనిపిస్తుందా లేదా మీకు, ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్ళి సలహా అడుగుతున్నాము, అతనికే ప్రాబ్లం ఉంటే, నేను సన్నగా ఉన్నాను ఇప్పుడు కూడా సన్నగా, అప్పుడు కాలేజ్ టైంలో సన్నగా ఉండేవాడిని, కొద్దిగా లావు కావాలి, హ్యాండ్సమ్ ఉండాలి, అమ్మాయిలందరూ ఫ్లాట్ కావాలని కోరిక ఉంటుందిగా ఆ ఏజ్లో. సో ఏం చేశాను, ఎంత చేసినా ప్రయత్నం చేసినా, ఎగ్గు తిని ఏం చేసినా ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు. ఏం చేసానంటే ఆఖరికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్కి వెళ్తే ఈయన సొల్యూషన్ చెప్తాడేమో అని ఇట్లా డోర్ తీసి ఆయన చూసి ఆయన చూసి ఆశ్చర్యపోయాను, నాకంటే సన్నగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఏమడుగుతాం, ఇప్పుడు ఈమెను వచ్చి లాగు తగ్గాలంటే ఏం చేయాలని అడగచ్చు ఆమెను, ఆమెనే లాగు ఉంది, పర్లేదా, ఫ్రీగా మాట్లాడతా. సో కాబట్టి ఎవరిని అడిగినా ఎవరిని అడుగుదామన్నా అందరికీ సమస్యలు ఉన్నాయి. సో మరి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటో బాబు, ఇంకా ఫైనల్గా నేను కన్క్లూజన్కి వచ్చాను, అసలు సొల్యూషన్ లేదు, ఇక దేవుడి మీద కోపం రావడం మొదలెట్టింది, నేను తెలియకుండానే లోపల ప్రీతమైన కోపం, అప్పుడు ఇంకా ధ్యానంలో కూడా రాలేదు, ఇల్లు కోపం వచ్చేస్తుంది, ఇంకా దేవుడిని తిట్టేస్తున్నా, నీకు బుద్ధి ఉందా, మెంటల్, అసలు మమ్మల్ని ఎందుకు పుట్టించావు, ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నావు, ఏంది ఈ ప్రాబ్లమ్స్, అరే ఏం చేసినా రిజల్ట్స్ రావట్లేదు ఏంటి అని ఇంకా ఫుల్గా కోపం వచ్చేసి దేవుని కూడా తిట్టేశాను. సో తిట్టాను అయిపోయింది, ఆఖరిగా చచ్చిపోదాం అనుకున్నాకి ఏం మార్గం లేదు. ఇది మా మెయిన్గా పేరెంట్స్ను సుఖపెట్టాలని ఒక కోరిక నాకు బాగుండేది. లాస్ అయిపోయారు కదా కొద్దిగా, చాలా ఇబ్బందులు అయిపోయినాయి ఆ టైంలో. సో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు మా నాన్నగారికి రూపాయి అప్పంటే తెలియదు. అలాంటిది అంత పెద్ద ఒకసారి డెట్ అయిపోయారు కదా, తట్టుకోలేకని పిచ్చి పిచ్చిగా అయిపోతున్నారు. దీనికోసం ఏం చేయాలి, ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాదు. ఆఖరి చచ్చిపోదాం అనుకున్నాను, ఎందుకంటే ఒకతను మా ఇంటి దగ్గర చనిపోయాడు, లారీ కింద పడి చనిపోయాడు, యాక్సిడెంట్ అయింది, 5 లక్షలు వచ్చాయి ఇన్సూరెన్స్ డబ్బులు. సో నేను కూడా చనిపోతాను, ఇంకేంటిగా మా అమ్మ వాళ్ళ కష్టాలు తీరిపోతాయని అనిపించింది నాకు. సో అప్పుడు మళ్ళీ లోపల నుంచి సరే ఇంత చేసేది నువ్వు తల్లిదండ్రుల సుఖం కోసమే కదా, నువ్వు చనిపోతే వాళ్ళు ఇంకా బాధపడతారు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ మంచి పోతే. సో కాబట్టి వద్దు ఆ నిర్ణయం తీసుకోకు అని. సో అప్పుడు నేను అనుకున్నాను ఎట్లాగో జీవితానికి సొల్యూషన్ లేదు, పరిష్కారం లేదు, ఎన్ని చేసినా ఆఖరికి కర్మ దగ్గరే ఆగిపోతున్నాం మనము, పరిష్కారం లేదు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఉంటాను, తల్లిదండ్రులు చనిపోయిన తెల్లవారి నేను కూడా వెంటనే చనిపోతాను అని నిర్ణయం తీసుకొని ఉన్నాను. మా తల్లిదండ్రులు చనిపోయి 4 ఏళ్ళైంది ఇంకా పోలేదు నేను. సో ఆ టైంలో జీవోత్సవంలాగా బతుకుతున్న ఆ టైంలో నా బతుకు బస్ స్టాండ్ చేయడానికి ఒక మహానుభావుడు వచ్చాడు నా లైఫ్లో. ఎవరో మహానుభావుడు, గడ్డం ఫ్రెండ్, ఎవరో ఫ్రెండ్. సో పత్రి సార్ నా లైఫ్లో వచ్చాడు. సో పత్రి సార్ కూడా నేను ఆయనను అనుకోలేదు. నేను ఆడిటర్గా మల్కాజిగిరిలో ఇక్కడ నేను ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఇక బతకాలనుకున్నాగా ఆడిటర్గా ప్రాక్టీస్ మొదలెట్టాను. ఆ టైంలో మరి జనాలు రావాలిగా, ఇంకా సరే దానికోసం ఏం చేయాలి, ఏదో పెంచుకోవాలి, సర్కిల్ పెంచుకోవాలనే మూమెంట్లో మా ఫ్రెండ్ అవుతానని చెప్పాడు. ఇలాంటి క్లాసులు అవుతుంటాయి వెళ్ళు, అంత పరిచయాలు పెంచుకో అని అంటే, అప్పుడు నేను పిరమిడ్ సొసైటీలో వాళ్ళు క్లాసులు పెట్టారు అక్కడ, అలా వెళ్ళాను అక్కడికి. వెళ్ళింది ఎందుకు అంటే నేను నా ప్రాక్టీస్ పెంచుకోవాలని. ధ్యానం అన్నారు, ఈ ధ్యానం ఎవరు చేస్తాడు, పెద్దవాళ్ళు చేసిన పని నేను ఇప్పుడు ఏం చేయడం ఏంటి, అప్పుడు ఇంకా 10 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళు ఆ టైంలో నేను ధ్యానం చేయడం ఏంటి అనే ఒక అభిప్రాయం ఉంది చాలామందికి. ధ్యానము పిల్లలు చేయకూడదు, పెద్దవాళ్ళే చేయాలి, ధ్యానం అంటే వైరాగ్యం వస్తుంది అని ఓ ఫీలింగ్స్ ఉన్నాయి. సో నాకు అప్పుడు కూడా అవి ఉండే భావాలు, ఇది నేను చేయడం ఏంటి, ఆ ఎవరు చేస్తాడులే అని అనుకున్నాను. కానీ సరే వెళ్ళాను కదా ప్రాక్టీస్ పెంచుకోవాలని. అప్పుడు నాకు ఒక వెళ్ళాక నాకు సబ్జెక్ట్ చెప్పారు, చెప్పాక ఒక పాంప్లెట్ ఇచ్చారు. ఆ పాంప్లెట్ మొత్తం నా జీవితాన్ని మార్చేసింది. ఆ పాంప్లెట్లో పత్రి గారు చెప్పిన కొన్ని వాక్యాలు ఉండి ఫైనల్గా దాంట్లో ఒక 4 వాక్యాలు పత్రి గారు చెప్పారు. ఏంటి ఆ 4 వాక్యాలు అంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. అంటే ఏంటి, మన జీవితాన్ని మనమే సృష్టి చేసుకుంటున్నమాట. నేను ఆశ్చర్యపోయా, అంతవరకు ఏమో ఈ వాస్తు బాగాలేదు, ఆ డోర్ బాగాలేదు, ఆ గ్రహాలు బాగాలేవు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏదేదో అంత బాహ్యంగా చెప్పారు. కానీ ఈయనేమో నువ్వే సృష్టికర్తం అంటున్నాడు, ఇదేంటి నేనా నా జీవితాన్ని సృష్టి చేసుకునేది. నిజంగా అలాగే అయితే మరి ఇంత దరిద్రంగా ఎందుకు ఉంది నా లైఫ్, నేను బాగా చేసుకుంటానుగా, మరింత ఇంత దరిద్రంగా ఎందుకు సృష్టి చేసుకుంటున్నాను అని అనిపించింది. ఒక వెరైటీ మనిషి వచ్చాడు, ఏంటర్ బాబు ఇలా చెప్తున్నాడు అనుకున్నాను. అలాగే మనకు మనమే డాక్టర్లా ఉన్నాడు, మనకు మనమే గురువులో ఉన్నాడు, మనకు మనమే దేవుడులో ఉన్నాడు. అప్పుడు నాకు నేను ఆశ్చర్యపోయి, డాక్టర్ని ఎట్లా అవుతా, గురువు దేవుడు అంటే చాలా ఉన్నత స్థితిలో, అసలు డాక్టర్ని ఎట్లా అవుతా, బాయిల్లో ఏ పాటను ఏమంటారో తెలియదు శరీరంలో, ఎట్లా నాకు నేను తగ్గించుకుంటే ఇది ఎలా సాధ్యమవుతుంది, ఈయన ఎలా చెప్పాడు ఈ విషయం అని నాకు అనిపించింది. అనిపిస్తుంది కదా నేచురల్గా. సో అనిపించాక సరే చూద్దాం, నాకు ఇంట్రా ఏదో చెప్తున్నాడులే, ఏదో అట్రాక్ట్ చేయడానికి జనాలను ఏదో చేస్తున్నాడేమో నేను నమ్మనేది అని అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, ఆ టైంలో ఒక్కడిని బ్యాచులర్ను రూమ్లో ఉన్నాను, అన్న వండుతున్నాను. ఆ టైంలో ఆలోచన వచ్చింది, అరే నీకు జ్ఞాపకశక్తి లేదు కదా, కొద్దిగా జ్ఞాపకశక్తి తగ్గిపోయింది. దాంట్లో ఏం చెప్పారంటే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని ఆ పాంప్లెట్లో ఉంది. సో నీకు జ్ఞాపకశక్తి పెరుగుతుంది అంటున్నారు కదా, ఒకసారి రాయేస్తుడు ఏముంది, ఆ 10 నిమిషాలు అన్న ఉడికే టైంలో ఏం చేస్తా, శ్వాస మీద ధ్యాస పెట్టాను. ఒక ఆలోచన వచ్చింది, ఫస్ట్ ఆలోచన ధ్యానం పట్ల నాకు వచ్చిన ఫస్ట్ ఆలోచన. ఇంకా రాగానే శ్వాస మీద ధ్యాస పెట్టానండి, అయిపోయింది నా బతుకు. నేను ధ్యానం చేయడం కాదు, ధ్యానమే నా వెంబడబడడం మొదలెట్టింది. రోజు 8 గంటలు ధ్యానం చేశానండి. అలా కూర్చుంటున్నాను, శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను, నాకు తెలియకుండానే 2 గంటలు ఎక్కడికి వెళ్తున్నానో తెలియట్లేదు. ఒక రకమైన ఫీలింగ్స్, ఎక్కువ ఎనర్జీ ఫ్లో అవుతుంది, ఏమేమో జరిగిపోతుంది బాడీలో. నేను ఆశ్చర్యపోయింది, ఇదేంటి ఇంత ఇలా మార్పులు వస్తున్నాయి, నేను 8 గంటలు కూర్చుంటున్నాను ఏంటి, నాకేమీ అర్థం కాలేదు. ఇంకా 4వ రోజు అయితే ఒక అద్భుతం జరగబోతోంది అని ఒక మెసేజ్ లోపల నుంచి, ఏంటో తెలియదు, అసలు ఈ కాన్సెప్ట్ అంటే తెలియదు, ఏమీ తెలియదు. అప్పుడు ఏమైంది, 4వ రోజు ఇలా శ్వాసను గమనిస్తుంటే ఇక్కడ ఏదో శ్వాస కొద్దిగా తిరిగి తిరిగి శ్వాస ఆగిపోయింది. నాకు భయమైంది, ఏంటి శ్వాస ఆగిపోయింది, చచ్చిపోతానా ఏంటని. సరే అని మళ్ళీ లోపల నుంచి అలాగే కూర్చో, ఏం పర్లేదు అని అనిపించింది. అలా కూర్చోపోయాక ఇక్కడ ఇలా చక్రం తిరిగింది, కూర్చోపోయాక ఏమైందో నాకు తెలియదు. తెల్లవారు లేచి చూస్తే ఇంకా విపరీతమైన ఆనందం ఫ్లో అవుతుంది. పరమానందం, బ్రహ్మానందంలో కూడా యాక్టివేషన్ అయింది. ఇంకా తెలియని ఆనందం, అసలు తట్టుకోలేకపోతున్న ఆనందాన్ని, ఇదేంటి ఇంత ఆనందం వస్తుంది నాకు, కష్టాలు తగ్గితే ఆనందం వస్తుందని తెలుసు కానీ కష్టాలన్నీ అలాగే ఉన్నాయి, ఆనందమే వస్తుంది, ఇదేంటి ఇట్లా ఇలా కూడా ఉంటుందా అని అనిపించి ఇంకా అప్పటి నుంచి నాకు ఇంట్రెస్ట్ మొదలైంది. ఇంకా ఆనందమే దైవం, దైవం అంటే ఏంటో కాదు, మనకు చాలామంది దైవం అంటే ఏంటి ఏదో రూపం అనుకుంటారు, దైవం అంటే రూపం కాదు, సత్చిత్ ఆనంద స్వరూపం. సో ఈ ఆనందం నాకు ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో ఇంకా అప్పుడు ఎన్నో డౌట్స్ ఉండేవి నాకు. మరి డౌట్స్ అన్ని ఎవరు క్లారిఫై చేయాలి? నేను వస్తున్నానంటే మాస్టర్లు పారిపోయేవాళ్ళు, అలాంటి డౌట్లు అడిగేవాడిని, వాళ్ళని పీడించేవాడిని, నాకు ఇదంటే ఏంది, అదంటే ఏంది, కర్మ అంటే ఏంటంటే, బాబోయ్ వాడు వచ్చేస్తున్నాడండి, మాస్టర్లే పారిపోయేవాళ్ళు అని అడిగేవాడిని. సో ఒక మాస్టర్ ఏం చేశాడు, బాబు నీ డౌట్లు తీర్చడం మా మించి కాదు, పిరమిడ్ సొసైటీలో అద్భుతమైన బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ అన్ని చదువు, నీ డౌట్స్ అన్ని తీరుతాయి అని ఆయన చెప్పాడు. సో అద్భుతమైన బుక్స్ పబ్లిష్ చేశారు పత్రికారు, ఒకసారి చప్పట్లు కొట్టారు ఆయనకు. హయ్యెస్ట్ జ్ఞానం మీకు, ఇంకా అంతకుమించిన జ్ఞానం ఎక్కడా దొరకదు, ఏ సొసైటీలో దొరకదు, అలాంటి అద్భుతమైన జ్ఞానం పిరమిడ్ సొసైటీలో ఉంది. సో నేనేం చేశాను, ఇంకా అప్పటి నుంచి ఆ పిరమిడ్ సొసైటీలో ఉన్న బుక్స్ అన్ని చదివి అద్భుతమైన జ్ఞానాన్ని పొంది 3 ఇయర్స్ ఒక అద్భుతమైన సాధన చేశాను. 2004 నుంచి 2007 వరకు బయటికి కూడా రాలేదు. పత్రికారు 4 చేయమంటారు రోజు, ఏంటి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ప్రచారం, ఈ 4 చేయమంటారు. కానీ నేను 4 చేయలేదు, 2 చేశాను, ధ్యానము, స్వాధ్యాయం చేశాను, సజ్జన సాంగత్యం చేయలేదు, ప్రచారం చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ 40 రోజులు క్లాసులు నేను కూడా కొన్ని చెప్పాను, వచ్చిన ఆనందం అవన్నీ, కానీ చాలామంది నాకు క్యాన్సర్ ఉంది సార్, నాకు ఇది ఉంది సార్, నాకు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎట్లా డీల్ చేయాలని అడిగారు. నాకే తెలియదు, కేవలం ధ్యానం చేయడం తెలుసు, అప్పుడు ఇంకా జ్ఞానం లేదు. సో కాబట్టి నేను ఆలోచించాను, అప్పుడు మరి ఎట్లా వీళ్ళు అడుగుతున్నారు అంటే నా ఇన్నర్ నుంచి మెసేజ్ వచ్చింది, నువ్వు కొన్ని రోజులు ఆగు, ఇప్పుడు నువ్వు ప్రచారం చేయకు, ఏం చేయకు, నువ్వు ఇంట్లో కూర్చొని సాధన చేయి, సాధన చేసి ఫస్ట్ నీ స్వార్థం, నీ భూమి మీదకి వచ్చిన పర్పస్ నీ స్వార్థం చూసుకో, నీ స్వార్థం ఏంటి, ముక్తి పొందడం, ఆఖరి జన్మ చేసుకోవడం, తర్వాత 10 మందికి పంచడం తెలిసింది. సో కాబట్టి ఇప్పుడు దాని మీద కాదు దృష్టి, ముందు నీ ముక్తి మీద దృష్టి పెట్టు అని వచ్చింది. ఎప్పుడైతే అది వచ్చిందో ఇంక నేను పక్కన పెట్టేస్తాను, నా ఇన్నర్ను నేను ఫాలో అయ్యాను పూర్తిగా. సో అప్పటి నుంచి 3.5 ఏళ్ళు 4 ఏళ్ళు 2004 నుంచి 2007 వరకు పూర్తిగా నా ఇన్నర్ మెసేజెస్, బుక్స్ చదవడం, దాని ప్రకారం ఏది కొత్తగా అనిపిస్తే ఆ జ్ఞానాన్ని ఆచరణ చేసి అద్భుతమైన కాన్సెప్ట్ కనుక్కొని ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే డాక్టర్లకే డాక్టర్ని అయిపోయాను. ఎంతోమంది డాక్టర్లు నా దగ్గరకు వచ్చి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. ఎన్నో సమస్యలు, శారీరక సమస్యలు నాకు నేను తగ్గించుకున్నాను, మానసిక సమస్యలు నాకు నేను తగ్గించుకున్నాను, ఆధ్యాత్మిక సమస్యలు కూడా తగ్గించుకున్నాను. ఈ 3 రకాల సమస్యలు ఏంటి అనేది తర్వాత చెప్తాను, ఓకేనా? సో ఈ 3 రకాల సమస్యలు నాకు నేనే తగ్గించుకొని నాకు నేనే డాక్టర్ని అయిపోయాను. ఎంతోమంది డాక్టర్లు ఆశ్చర్యపోతుంటారు నన్ను చూసి, ఏంటి ఇది, ఎట్లా తగ్గించుకుంటున్నావు, మా మెడికల్ హిస్టరీలోనే సాధ్యం కాదు, ఎలా సాధ్యమవుతుంది నీకని ఆశ్చర్యపోతుంటారు. చెప్తాను, ఇవన్నీ వస్తాయి క్లాస్లో, తర్వాత క్వశ్చన్, ఫస్ట్ వినండి క్లాసు, మీ డౌట్స్ అన్నీ తీరుస్తాను, కావాలంటే ఇంకొక రోజు ఉంటాను, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉందంటే, ఓకేనా? సో అన్ని రకాల సమస్యలు నాకు నేను తగ్గించుకున్నాను ఈ 3 ఇయర్స్లో. గురువులకే గురువు అయిపోయింది, ఎంతోమంది గురువులు కూడా వచ్చి నా దగ్గర జ్ఞానం వింటున్నారు, ఆ సీడీలు విన్నాక ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటండి, చర్చలు చేస్తుంటారు గురువులు కొందరు, వాళ్ళు విని చర్చలో విని ఆశ్చర్యపోయి అల్టిమేట్ జ్ఞానం అని వాళ్ళు కూడా ఒప్పేసుకుంటున్నారు. ఇక అల్టిమేట్గా దేవుళ్ళు, మాస్టర్లు కూడా నాతో మాస్టర్లు చాలా కూర్చొని వింటుంటారు, మాస్టర్లు కూడా జ్ఞానం, చాలామంది మాస్టర్లు వాళ్ళ శిష్యులను నా దగ్గరికి పంపిస్తున్నారు, ఈ మహాతర్ బాబు శిష్యులు కానీ శిరిడి సాయిబాబు శిష్యులు వాళ్ళందరూ, వాళ్ళకి ఇన్నర్లో మెసేజ్ వచ్చి వాళ్ళ మాస్టర్స్ చెప్పింది చేసేవాళ్ళు, కొంతవరకే పనిచేసేది, తర్వాత అంటే నీకు మాస్టర్ వస్తాడు ఆయన దగ్గరికి వెళ్ళండి అని చెప్తూ ఉంటారు, అలా చాలామంది శిష్యులు నా దగ్గరికి వస్తున్నారు. సో ఇట్లా దేవుళ్ళకే దేవుళ్ళు, మాస్టర్లతో గైడ్ మా డిస్కషన్లు కూడా ఆశ్చర్యపోయే విషయాలు వాళ్ళు కూడా చెప్పని, ఇప్పటివరకు ఎవరు చెప్పని అంటున్నారు. కానీ మీరు ఎలా నిర్ణయిస్తారో మీరే తెలుసుకోండి, క్లాస్ విన్నాకే మీకే తెలుస్తుంది, ఇది ఆల్రెడీ చెప్పిందేనా, విన్నదేనా, లేదా కొత్తదా. చాలామంది విన్నవాళ్ళు మాత్రం ఇది చాలా కొత్తగా ఉందండి, కొత్త జ్ఞానం ఎవరు ఇలా చెప్పలేదు అని అంటున్నారు, ఓకేనా? సో ఒక కొత్త జ్ఞానం వినబోతున్నారు నాకు తెలిసి. సో ఇట్లా నాకు నేనే డాక్టర్ను, గురువును, దేవుణ్ణి అని తెలుసుకున్నాను. తెలుసుకున్నాక ఇంకా 3 ఇయర్స్ అయిపోయింది, హాయిగా నేను ఇంకా కళ్ళు తెరవబుద్ధి కావట్లేదండి. అసలు ఆడిటర్ ప్రాక్టీస్ డబ్బులు పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ సాధన మొదలెట్టాను కదా. ఏమైంది, నేను పైన ఉంటాను ఫస్ట్ ఫ్లోర్లో, నా డోర్ తీసుంటే అందరూ ఉన్నారనుకుని ఆ క్లయింట్స్ వచ్చేవాళ్ళు, డోర్ పెట్టుకొని ఉండేవాడిని, ఎప్పుడు తీస్తే వీళ్ళు వస్తారు, క్లయింట్స్ డబ్బులు ఎవరికి కావాలి, ఆనందం వచ్చాక ఇంత పరమానందం వచ్చాక ఈ డబ్బులు ఎందుకు, ఇది ఎంత ఎందుకని అలాగే నేను అలా ఉన్నప్పుడు త్రీ ఇయర్స్కి మొత్తం సాధన అంతా అయిపోయింది. అయిపోయాక అన్ని రకాలుగా శారీరక ఈ మానసిక స్థితులు అన్నీ తెలిసిపోయినాయి. తెలిసిపోయాక ఇంకేంది, నేను ఇలాకే అయిపోతాను, ఇతటే ఉండిపోతాను, ఇంకా నేనేం చేయాలి అనేగా కూర్చున్నాను. కూర్చున్నాక అప్పుడు సోలు లోపల చెప్పింది, కాదు నువ్వు ఇంత జ్ఞానం పొందావు, ఎంతో ఆనందం పొంది, ఎవడైనా ఈ ఆనందం పొందుతున్నాడా అని క్వశ్చన్ అడిగాను. లేదు అన్నాను. అంటే అన్ని రకాల సమస్యలు తగ్గించుకొని పొందుతున్నారంటే లేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళే, రమణ మహర్షి ఇలాంటి వాళ్ళే క్యాన్సర్తో చనిపోయారు. అలాంటిది మరి నువ్వు దానికి కూడా పరిష్కారాన్ని కనుక్కున్నావు. ముఖ్యంగా స్పిరిచువల్ మాస్టర్సే పెద్ద పెద్ద సమస్యలతో చనిపోయారు. సో ఎవరు కూడా హాయిగా ఆరోగ్యంగా చనిపోలేదు. సో అనారోగ్య సమస్యలతో చనిపోయారు మనం ఒకే దేవుళ్ళు కొందరు తప్ప చాలామంది, చాలామంది గురువులు అనారోగ్య సమస్యలతో చనిపోయారు. అలాంటి దానికి కూడా నువ్వు పరిష్కారాన్ని కనుక్కున్నావు, మరి ఇంత జ్ఞానము నువ్వు నీతో పెట్టుకొని నీతో నువ్వు ఉండిపోతే సరైందా, నీ ఆనందం ఆ రుచి ఒక్కరికైనా చూపించావా అని నా సోలు అడిగితే అప్పుడు సరే ఇది కూడా కరెక్టే అనిపించింది. అవును, అందరూ ఈ సమస్యలో ఇరుకొని ఉన్నారు, సరే వీళ్ళందరికీ జ్ఞానాన్ని పంచాలి అనే ఉద్దేశంతో 2007లో సెప్టెంబర్ ఆ టైంలో ఓకే అనేసాను. అనేసి అప్పటి నుంచి ప్రచారం చేస్తున్నాను, ఎన్నో బుక్స్ అవి పబ్లిష్ చేశాను, నా వెబ్సైట్ ఉంది, దాంట్లో మెటీరియల్ పెడుతున్నాను, చదివి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొద్దిగా చేయడానికి జంకుతున్నారు, కొద్దిగా కొత్త సబ్జెక్ట్ కదా, మామూలు పాత మామూలు సబ్జెక్ట్ కాదు. సో కానీ వినండి, మరి మీరు చేయగలుగుతారు లేదా తర్వాత మీరు ఆలోచించుకోండి, వినండి ఫస్ట్ ఓకే. సో ఇది పరిస్థితి, అప్పటి నుంచి నేను ప్రచారం చేస్తున్నాను. సో ఇప్పుడు మీకు ఈ 2 డేస్లో మామూలుగా 3 డేస్ మొన్న అక్కడ జరిగింది, అదే 2 డేస్లో కవర్ చేస్తాను. కొద్దిగా ధ్యానం తక్కువ చేద్దాం, పర్వాలేదా, ఒక 1/2 అవర్ ధ్యానం చేద్దాము. జ్ఞానాన్ని తెలుసుకోండి, మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చుగా ఓకే. ఒక 1/2 అవర్ చేయిస్తాను రోజు. సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను గమనించింది భూమి మీద అందరూ ఎక్కడ ఆగిపోయినారంటే అల్టిమేట్గా కర్మ సిద్ధాంతం దగ్గర ఆగిపోయినారండి. అది ఎవరైనా కానీ, గుళ్ళు పూజలు చేసేవాళ్ళు కావచ్చు, స్తోత్రాలు చేసేవాళ్ళు, జపాలు చేసేవాళ్ళు కావచ్చు, ఈవెన్ ధ్యానం చేసేవాళ్ళు కూడా కర్మ అంటున్నారండి. ప్రతి దానికి కర్మ అనే దగ్గర సిద్ధాంతం దగ్గరే ఆగిపోయారు చాలామంది. ప్రారంభం ముఖ్యంగా ప్రారంభక ఆగామి కర్మలను, సంచిత కర్మలను తగ్గించుకోవచ్చు కానీ క్లియర్ చేసుకోవచ్చు, కానీ ఆ ప్రారంధాన్ని మాత్రం మనము తగ్గించుకోలేము అని చెబుతున్నారు. అంటే ఇది ప్రారంధం అంటే, ఇది ప్రారంధం అంటే తలరాత, అవును కదా. ఈ తలరాత బాణం వేసిన విడిసిన బాణం లాంటిది, డెఫినెట్గా అది తిరిగి మన దగ్గరికి వస్తుంది, దాన్ని మనం తగ్గించుకోలేమని చాలామంది చెబుతున్నారు. సో వాళ్ళు చెప్పేది కరెక్టే, ఒక స్థాయి వరకు అది కరెక్టే, బికాజ్ వాళ్ళ అనుభవ జ్ఞానం అలా చెప్తోంది. ఇప్పుడు కర్మలు లేవు, కర్మలు లేవు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు క్లియర్గా, జ్ఞానాగ్ని దగ్ధనమన్నాడు, కర్మ దగ్ధనం అన్నాడు. అంటే జ్ఞానం వస్తే కర్మలన్నీ దగ్ధమైపోతాయి, ఆత్మజ్ఞానం వస్తాయని చెప్పాడు. సో వీళ్ళు ఆత్మజ్ఞానాన్ని తీసుకున్నారు, చేశారు, కానీ కొన్ని రోజులు బాగానే ఉంది. మనం పిరమిడ్ సొసైటీలో గమనించి ఉంటాము, ఫస్ట్లో రాగానే ఏదో ఎనర్జీ వస్తుంది, 72 ఏళ్ళ నాడు క్లియర్ అయిపోతాయి, కర్మలన్నీ పోతాయని చెప్పారు. మనం కూడా కొన్ని రోజులు చేయగానే కర్మలన్నీ క్లియర్ అయినట్టు అనిపించింది, హాయిగా అనిపించింది, ఆనందం వచ్చింది, సమస్యలు క్లియర్ అయిపోయింగానే ఇంకా ఆత్మ కర్మలన్నీ క్లియర్ అయిపోయినాయి ఫీలింగ్కి వచ్చారు. కొన్ని రోజులు సూపర్గా ఉంది, తర్వాత మళ్ళీ సమస్యలు మొదలైనవి ఉన్నాయిగా చాలామందికి. ఫస్ట్లో ఒక బాగానే ఉంటుంది, తర్వాత మళ్ళీ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి రా బాబు అని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తున్నారు. తలరాతను మార్చుకోలేము అనే కన్క్లూజన్కే వస్తున్నారు. సో నేను గమనించింది అందరినీ, ఈవెన్ ధ్యానులు కూడా, దేర్ ఇస్ నో డిఫరెన్స్, జస్ట్ సాధన మారుతుంది. కొందరు పూజలు చేస్తున్నారు, కొందరు స్తోత్రాలు చేస్తున్నారు, జపాలు ధ్యానం ఇవేత, కానీ జ్ఞానపరంగా మాటలు మాత్రం అందరూ అవే ఉన్నాయి. ఈ మంచి, చెడు, పాపం, పుణ్యం, కర్మ, తలరాత, ఇవే మాటలు ఉన్నాయి తప్ప ఎక్కడా తేడా లేదు. ఉందేనండి, మీరు పూజలు చేసేవాళ్ళు, మీరు ధ్యానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ పూజలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు, మీ మాటలను గమనించండి, సమస్యల గురించి మాట్లాడుకోండి, ఏమంటారండి, కర్మ అండి, పాపం అండి, వాడు మంచి చెడ్డోడు, చిచి అలాంటి చెడ్డ దగ్గరికి వెళ్తారా, ఇలాంటి మాటలేగా మీ దగ్గర ఉన్నాయి, అవునా కదా. మరి ఇక తేడా ఏందండి, ఒక సాధన మాత్రం చెప్పేది ఓ మేము ధ్యానులం అని. ఏం మాట్లాడుతున్నారు జ్ఞానపరంగా మాట్లాడే మాటలన్నీ, పర్లేదా, అన్నీ మాట్లాడాలి ఓపెన్గా, ఓకేనా. సో కాబట్టి ధ్యానము, కేవలం ధ్యానం ద్వారా మీకు శాశ్వతమైన పరిష్కారం రాదు. ఇదేంటంటే ధ్యానం చేయమో చేద్దని నేను చెప్పలేదు, ధ్యానం ఒకటే సరిపోదు. ధ్యానం ద్వారా ముక్తి వస్తుందని చెప్పాడా పత్రి సార్, ఏం చెప్పాడు, ధ్యానం ద్వారా ఏమొస్తుంది, ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. సో అందరూ కేవలం ధ్యానం చేసి ఆగిపోయారు, కానీ జ్ఞానాన్ని పెంచుకోలేకపోయారు, జ్ఞానాన్ని పెంచుకోవట్లేదు, అదే ప్రాబ్లం వస్తుంది. సో జ్ఞానం, ఏం జ్ఞానము అంటే మీ గురించి మీరు తెలుసుకోవడం. ఏ ఇలాంటి జ్ఞానం, ఈ శరీరం గురించి తెలుసుకోవాలి, మనసు గురించి తెలుసుకోవాలి, హృదయం, మన లోపల హృదయం, అలాగే ఆత్మ ఉంది. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి. ఫైనల్గా పరమాత్మ. ఓకేనా? సో ఈ ఐదుటి గురించి మనం తెలుసుకున్నప్పుడే మనకు సంపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టు. మనకు శరీరం గురించి సరిగా తెలియదు, మనసు గురించి సరిగా తెలియదు. తెలుసు, కానీ మనకు తెలిసిన జ్ఞానం మనకు పనిచేస్తుందా? మీ శారీరక జ్ఞానం ద్వారా, మీకున్న శరీర జ్ఞానం ద్వారా మీ ఆరోగ్యం క్లియర్ చేసుకుంటున్నారా? మీకు మీరు కావట్లేదు. అంటే ఏంటి, మీకున్న జ్ఞానం అసంపూర్ణమైంది. ఓకేనా? లేదు అని ఫిక్స్డ్ చేయకండి. క్యాన్సర్ వచ్చిందా అంతే, బీబీ వచ్చిందా ఇంతే అనకండి. వాళ్ళకే వచ్చింది, మనకు ఎలా వస్తుంది? నేను ఒకరి ఇంట్లో ఉన్నాను, అతను పుట్టపర్తి సాయిబాబా శిష్యుడు. సో ఆయన మంచి జమీందారు, ఆయన అన్నీ ఉంది. ఆయనకి ఏమైంది, రీసెంట్గా పెరాలసిస్ వచ్చి వీల్ చైర్లో ఉన్నాడు పూర్తిగా. నేను వాళ్ళ ఇంట్లో జ్ఞానం చెప్పి అంత అయిపోయాక ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ మీరు చేయండి, డెఫినెట్గా తగ్గుతుంది అన్నాను. ఆయన ఏమన్నాడు అంటే, మా గురుగారి వీల్ చైర్లో ఉండి చనిపోయారు, నాకెలా తగ్గుతుంది అన్నాడు. మరి నేనేం చెప్పాను? రమణ మహర్షి శిష్యుల దగ్గరికి వెళ్తే మా గురుగారికి క్యాన్సర్ వచ్చింది, మాకెలా తగ్గుతుంది అంటున్నారు. మా గురుగారి కంటే గ్రేటా నువ్వు? నీ జ్ఞానం గ్రేటా? ఆయనకి సాధ్యం కాలేదు, ఎట్లా క్యాన్సర్ తగ్గుతుంది అని అంటున్నారు. నేచురల్ కరెక్టే కావచ్చు, ఆయనకి తగ్గలేదు మరి అంత పెద్ద జ్ఞాని. మరి నేను పిల్లోడు లాగున్నా ఇప్పుడు నేను చెప్పేది నన్ను చూసి ఎవరు అనుకోరు కాదు. జ్ఞానం వింటే మాత్రం కొద్దిగా అమ్మో ఇదే ఉందర బాబు అని అనిపిస్తుంది, కానీ అందరికీ డౌట్ ఇది ఎలా సాధ్యమవుతుంది అని. సో ఇట్లా ఎవరిని మనం ఆదర్శంగా తీసుకుందామన్నా, ముఖ్యంగా శారీరక సమస్యలు వచ్చే వరకు వాళ్ళు మనకు ఆదర్శంగా కనబడట్లేదు. వాళ్ళకే అనారోగ్య సమస్యలు వచ్చి వాళ్ళు చనిపోయారు కాబట్టి చాలామంది ఏమంటున్నారు, అసలు సాధ్యమే కాదు, కంటి ప్రాబ్లం క్లియర్ అయింది మా బ్రదర్ కన్నా. నేను సీడీలో చెప్పాను, ఎట్లా తగ్గుతుంది, ఎట్లా తగ్గింది, పత్రికారే కళ్ళదాలు పెట్టుకుంటున్నారు అన్నారు. అరే బాబు, ఆయన దాని మీద దృష్టి పెట్టలే కావచ్చు, ఆయన దృష్టాంత లోక కళ్యాణం, ఆయన ఎన్నో గ్రహాలు, ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, దాని మీద దృష్టి పెట్టి సాధన చేయాలి, మీరు చేసి చూడండి అంటే ఇంకో ఇట్లాంటివి మాట్లాడుతున్నారు. సో కాబట్టి మరి మీ ఇష్టం, మీరు అర్థం చేసుకో, మీరు ఎలా తీసుకుంటారో మీ ఇష్టం. నేను చేసిన సాధన అయితే నేను మీకు చెప్తాను. ఓకేనా? సో ఇది డెఫినెట్గా నేను 14 ఏళ్ల నుంచి నేను ఈ సాధన చేసి ఇప్పటికీ నాకు ఎన్నో సమస్యలు మధ్య మధ్యలో వస్తుంటాయి, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే మా స్థాయికి మేము ఎన్నో సాధన చేస్తుంటాము, లోకంలోని శక్తులన్నీ తీసుకుంటుంటాము, ఆ నెగిటివ్ శక్తులను తీసుకుని ఏవో సాధన చేస్తున్నాము. చేస్తున్నప్పుడు దానికి అది తట్టుకోలేదు ఒక్కొక్కసారి బాడీ, దానివలన ప్రాబ్లమ్స్ వస్తాయి. వచ్చినప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలని తెలుసు, చేస్తూ తగ్గించుకుంటాం. సో ఇప్పటికీ నాకు ఎన్నో సమస్యలు వస్తున్నాయి, శారీరక సమస్యలు కూడా. అన్నీ నాకు నేను రూపాయి ఖర్చు లేకుండా 14 ఏళ్ల నుంచి ఒక రూపాయి ఖర్చు లేకుండా నాకు నేను తగ్గించుకుంటున్నాను. అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఛాలెంజింగ్గా డాక్టర్లు వచ్చి నాకు ప్రాబ్లం వచ్చినప్పుడే, ఏ డాక్టర్స్ రండి 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 అని మా శిష్యులు ఉన్నారు, వీళ్ళకి తెలుసు, వాళ్ళని చూపిస్తాను, రండి రండి చూడండి, ఇప్పుడు నాకు ఇంత చెవు, నాకు ఈ మధ్యలో చెవు ఇంతలా ఊపేసింది, వినాయకుడి చెవు లాగా తయారైంది. ఇప్పుడు డాక్టర్ వచ్చి ఆశ్చర్యపోయింది, ఆమె చూసి, సార్ చాలా డేంజర్ సార్, నల్లగా అయిపోయింది చెవు అవుట్ అన్నారు. అంటే నేను చూపిస్తాను నా టాలెంట్ ఏంటో, చూడు ఇక్కడే ఉండు, నాతోటే ఉండు, స్పెండ్ చేయి, చచ్చిపోతుంది కదా చెవు, అంటే నల్లగావడం అంటే చచ్చిపోవడం లాంటిది అన్నట్టు, మళ్ళీ ఉట్టేస్తా చెవును అన్నాను. అని ఆమెకు జ్ఞానం చెప్పి అంత నొప్పిలో, మరి మామూలు చెవు అంటే మామూలుగా ఉండదు, నొప్పి కూడా ఉంటుందిగా, ఆ నొప్పిలో అద్భుతంగా జ్ఞానం చెప్పి శక్తి అనే ఒక టాపిక్ రాశాను, నా వెబ్సైట్లో ఉంది అది. ఆ టైంలోనే శక్తి అనే టాపిక్ చెప్పి ఉండు నాతో 2 డేస్ అంటే ఆమె లీవ్ పెట్టుకుని ఉంది నా కోసం. 2 డేస్ మొత్తం తగ్గించుకొని చూపించాను. మళ్ళీ ఆశ్చర్యపోయింది, సార్ మెడికల్ హిస్టరీలోనే సాధ్యం కాదు, నల్లగైన చెవులు ఎట్లా, చెవి ఎట్లా తెల్లగైందని. సో ఇట్లా ఎన్నో రిజల్ట్స్, ఇవన్నీ ఏదో థియరిటికల్గా మాట్లాడాలి నేను, నా బేస్డ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏదైతే అనుభవం, జ్ఞానం ఏదైతే అనుభవాల ద్వారా ఏదైతే పొందానో అదే జ్ఞానాన్ని మీకు చెప్తున్నాను. ఏదో బుక్స్లో చదివి ఎప్పుడో చదివి ఏదో చెప్పడం లేదు నేను. అందుకే కృష్ణుడి గురించి, బుద్ధుడి గురించి, వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడాను. నా భగవద్గీతనే నేను చెప్తున్నాను, కృష్ణుడు రాసిన భగవద్గీత చెప్పట్లేదు. బికాజ్ కృష్ణుడు రాసింది ఏంటో నేను ఆ భగవద్గీతను చదవలేదు, చదివినే కొన్ని పిరమిడ్ సొసైటీలో ఉన్న కొన్ని బుక్స్ అంతే. సో కాబట్టి నా దాంట్లో ఎక్కువ మాస్టర్స్ వాళ్ళ పేర్లు ఎక్కువ రావు, మొత్తం నా అనుభవ జ్ఞానమే నేను చెప్తున్నాను. మరి ఆ కాలంలో చెప్పారు అది, ఈ కాలానికి పనిచేస్తుందా, మనం అన్నీ బెరీజ్ వేసుకోవాలి. సో కాబట్టి ఇది అంతా టోటల్ నా జ్ఞానం. సో ఈ జ్ఞానం నేను కొన్ని బుక్స్లో చదివినవే, అన్ని పిరమిడ్ సొసైటీలో ఉన్న బుక్స్లో చదివినవే, కానీ ప్రాక్టికల్గా చేశాను కాబట్టి ఇక నేను ఒకరికొక పేరంటూ పెట్టట్లేదు, అన్ని మిక్స్ చేసి నాకు లోపల నుంచి వచ్చిన జ్ఞానము, బయట బుక్స్ నుంచి వచ్చిన జ్ఞానం అవన్నీ కలిపి నేను ప్రజెంట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఈ జ్ఞానం మీకు వెతికితే పిరమిడ్ సొసైటీలో మొత్తం దొరుకుతుంది ఇదే జ్ఞానం ఆల్మోస్ట్. ఓకే? సో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నేను బేసిక్గా చెప్పేది ఏంటంటే కర్మ సిద్ధాంతం గురించి చెప్తాను. ఎందుకంటే మీ అందరూ కూడా ఆగిపోయింది అక్కడే. ఓకే, సో ఈ కర్మ సిద్ధాంతం గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత లాస్ట్కి అడగండి. ఈ ఇవాళ ఆఖరికి పెట్టుకుందాము, ఆఫ్టర్ 4-5 ఆ టైంలో, రేపు కూడా 5 o'clock తర్వాత పెట్టుకుందాము. ఏమైనా డౌట్స్ ఉంటే రాసి పెట్టుకోండి, ఎందుకంటే మధ్యలో అడగకండి, ఎందుకంటే డిస్కషన్ లాగ్ అయిపోతుంది. ముందు నా సబ్జెక్ట్ వింటే ఆల్మోస్ట్ మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి. ఓకే, సో ఈ కర్మ సిద్ధాంతం, ఈ కర్మ సిద్ధాంతం బేస్ ఏంటి, అది చెప్పింది కరెక్టేనా లేదా, అది కూడా మనం వచ్చే ఇప్పుడు ఏదైనా కర్మ సిద్ధాంతం గురించి ఎవరైనా బుక్ రాశారంటే నిజంగా ఇది ప్రాక్టికల్గా మనకు సాధ్యమవుతుందా లేదా అనేది కూడా ప్రాక్టికల్గా పనిచేస్తుంది లేదని మనం తెలుసుకోవాలి. గుడ్గా నమ్మకూడదు, బ్రహ్మదేవుడు చెప్పినా ఇప్పటి నుంచి నమ్మకండి, ఇవన్నీ ఏం చెప్పినా కూడా నమ్మకండి, నా వంతు మీ వంతు వినడమే, విని ఆచరణ చేసి చూడండి, గుడ్డిగా నమ్మకండి. ఇవాళ రేపు దొంగ గురువులు ఎక్కువైపోయారు, అది ఎందుకు అంటే డబ్బు ఆకర్షణ అనుకోండి, ఏదో అనుకోండి, ఇప్పుడు ఆ మాయ అలా అట్రాక్ట్ చేయి అలా చేసేస్తుంది, జనాలను ఆకర్షించడానికి ఏవేవో చెప్పేస్తున్నారు, నిజంగా ఇది కరెక్టా లేదా అని. అందుకే కాబట్టి నేను నన్ను కూడా దొంగ గురువు అనుకున్నా పర్లే, మీరు మాత్రం నాది నమ్మకండి, గుడ్డిగా వినండి. ఓకే, విని ప్రాక్టికల్గా చేసి చూడండి, అదే మీకు ప్రూఫ్. ఏదైనా అనుభవ జ్ఞానమే ప్రూఫ్, అవునా కదా? సో థీరీ జ్ఞానం థీరీ జ్ఞానమే, నా జ్ఞానం మీ జ్ఞానం కాదు. మా శిష్యులు ఉన్నారు ఎంతోమంది, శిష్యులను పదం వాడుతున్నా, వాళ్ళ శిష్యులే కాదు నేను గురువునే కాదు, ఏదో చెప్పాలని చెప్తున్నాను. అసలు వాళ్ళ క్లాసులు చెప్తే నా పేరే తెలుస్తారు ఎక్కడ కూడా, మళ్ళీ అంత అదిరిపోయే జ్ఞానం చెప్తారు, అంత టోటల్ అనుభవ జ్ఞానం, ఏదో తీరి మాటలు కాదు. అనుభవంలో లేనిది అసలు వాళ్ళకి క్లాసులే చెప్పొద్దంట, నేను ముందు అనుభవం పొందడం. ఓకే, సో ఈ కర్మ సిద్ధాంతం బేస్ ఏంటి, కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది, మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. సో ఇది కర్మ సిద్ధాంతం మెయిన్గా చెప్పేది. ఓకేనా, మీరు ఏది ఇస్తే అదే తిరిగి మీ దగ్గరికి వస్తుంది అని చెప్తున్నారు. సో మనం అందరం కర్మ సిద్ధాంతం సపోజ్ ఇప్పుడే ఫ్రెష్గా పుట్టామనుకోండి, మనకు కర్మలే లేవు లేవు అనుకుందాం సపోజ్. ఇప్పుడు వీళ్ళందరూ మంచివాళ్ళు అనుకుందాం, మీరందరూ మంచివాళ్ళు, ఓకేనా, మీరందరూ చెడ్డవాళ్ళు, పర్వాలేదా, ఏదో పోల్చాలి మరి అర్థమయ్యేలాగా చెప్పాలిగా. సో నేను ఏం చేశానంటే వీళ్ళందరికీ హెల్ప్, మంచివాళ్ళు ఎందుకు అంటున్నానంటే నాకు నచ్చారు వీళ్ళు కాబట్టి, వీళ్ళు నచ్చలేదు కాబట్టి చెడ్డవాళ్ళు. సో ఈ నచ్చారు కాబట్టి, ఎందుకు నచ్చారు, వీళ్ళ మెంటాలిటీ నాకు ట్యూన్ అయింది. ఓకే, పోనీ మంచివాళ్ళే అనుకోండి, సాఫ్ట్గా ఎవరికి మోసం చేయరు ఏం చేయరు మంచిగా ఉంటారు వీళ్ళు, వీళ్ళు అందరికీ మోసాలే, లోపల అంత కుళ్ళు కామ క్రోధ లోభము అన్నీవే ఉన్నాయి, ఆ వీళ్ళకి అన్ని జాలి దయ కరుణ మంచి గుణాలు ఉన్నాయి. ఓకేనా, దీనికి వ్యతిరేకమైన గుణాలు అనుకుందాం. సో నేను వీళ్ళకి ఏం చేస్తాను, నేను కూడా మంచోడే కదా, నేను వీళ్ళ టైపే కాబట్టి సపోజ్ నేను వీళ్ళకు ఏం చేస్తాను, మంచి చేస్తాను. సో వీళ్ళంతా గమనించి నాకేమొస్తుంది రిటర్ను, మరి మీకు మిమ్మల్ని ఏం చేస్తాను, చెడు చేస్తాను, తిరుగుతాను, చీ 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 అంటుంటాను. మీ దగ్గర నుంచి నాకేమొస్తుంది, చెడే వస్తుంది. అదే చెప్తాను మీకు కూడా ఎలా మంచి కామక్రోధాలు ఉన్నాయి కదా మీకు, అక్కడికే వస్తున్నా. సో ఇక్కడ మీరేమంటున్నారు, మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు. సపోజ్ ఇవి దొంగ అనుకుందాం, ఏం చేసింది మా ఇంట్లో వచ్చి మా ఇంట్లో దొంగతనం చేసింది, ఎగ్జాంపుల్ పర్లేదా. సో ఏం చేశాను నేను, ఈమెను నేను పట్టించాను, ఈమెను పట్టేసి ఇంకో దొంగతనం చేసిందని చూపించి ప్రూఫ్ చూపించి జైల్లో వేసాను ఈమెను. సో వేసాక జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తుంది ఈమెను, ఏం చేస్తుంది ఏమే, నా మీద కక్ష తీర్చుకుంటుందా లేదా, చేశాను. సో ఒక దొంగను పట్టించడం మంచి పనా చెడు పనా, మీ విషయం అక్కడ అడుగుతా, ఒక దొంగను పట్టించడం మంచా చెడా, ఒక పోలీసు వాడు ఒక గుండాగాన్ని పట్టించడం పట్టడం మంచా చెడా, ఒక రేపిస్ట్ని అనుకుందాం మంచాగా, మరి ఆ రేపిస్ట్ ఏం చేస్తున్నాడు, తిరిగి ఏం చేస్తున్నాడు, మరి ఇది అతను మంచి పని చేస్తే మంచి వస్తుందా చెడు వస్తుందా, బాగా ఆలోచించండి. ఇక్కడ ఇక్కడే సూక్ష్మం ఇక్కడే దాగి ఉంది. మీరు మంచి ఎవరైనా కానీ ఏమైనా, ఇప్పుడు నేనైనా మా ఇంట్లో దొంగతనం చేశానండి, అదే నేను గురువుగా పక్కన పెట్టండి, గురువు గురించి మాట్లాడద్దు, నేను గురువు అనుకోకండి, జస్ట్ మామూలుగా అడుగుతున్నాను, మనమందరం కొత్తగా పుట్టాము, నేను గురువుని కాదు జ్ఞానం లేదు. ఈ మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అంటున్నారే కర్మ సిద్ధాంతము, నేను ఒక దొంగను పట్టించడం మంచి అయినప్పుడు నా మా ఇంట్లోనే దొంగతనం చేసింది ఆమె, నేను పట్టించాను, పట్టించినప్పుడు ఆమె నన్ను చంపాలని ప్రయత్నం చేసి నన్ను చంపేసింది అనుకోండి ఆఖరికి సపోజు, మరి ఇక్కడ మంచి చేస్తే నాకు మంచి జరిగిందా చెడు జరిగిందా, మరి కర్మ సిద్ధాంతం పనిచేస్తుందా ఇక్కడ, అలా ఎంతోమంది మంచివాళ్ళు ఎన్నో ఘోరాలు ఎన్నో అనుభవిస్తున్నారు చెడ్డవాళ్ళ ద్వారా, ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అవునా? ఈ మధ్యలో నయీం చనిపోయాడు, వాడు ఎంతో మందిని ఇబ్బంది పెట్టాడు. ఎక్కువ ఇబ్బంది పెట్టింది ఎవరినండి? మంచివాళ్ళనా చెడ్డవాళ్ళనా? చెడ్డోళ్ళని ఇబ్బంది పెడతాడు వాడు, అంతా ఒకటే. మంచివాళ్ళని ఇబ్బంది పెడతాడు, ఈజీ లాక్కొని మోసం చేసి అన్ని ల్యాండ్లు కబ్జాలు చేయడము ఇవన్నీ చేశాడు. అవునా? సో మరి మంచి చేస్తే మంచి జరుగుతుందా మనకు? మీరందరూ నా కక్ష తీసుకుంటున్నారు కదా నా మీద, అవునా కదా? మరి ఈ సిద్ధాంతం పనిచేస్తున్నట్ట పనిచేయనట్ట? మంచి చేస్తే మంచి జరగదు, చెడు కూడా జరుగుతోంది, అవునా కదా? మరి పోనీ చెడ్డవాడికి చెడు హెల్ప్ చేస్తే, సపోజ్ మీరందరు నేను చెడ్డవాడిని, మీరందరూ చెడ్డవాడు, మీ అందరికి నేను హెల్ప్ చేశాను అనుకోండి, మీ దగ్గర నుంచి నాకేమొస్తుంది? నేను ఇప్పుడు ఏం చేయమని చెప్పలేదు, మళ్ళీ అక్కడికి వెళ్ళకండి, కన్క్లూజన్కి రాకండి, అక్కడే ఆ తొందర పడకండి. నేను ఇంకా పూర్తిగా ఏం చేయాలో చెప్పలేదు, ఫస్ట్ అర్థం చేసుకుందాం కాన్సెప్ట్ను. మంచి చేస్తే మంచి, నేను చెడు చేస్తే చెడు అన్నప్పుడు, ఇప్పుడు మీ అందరికి చెడు చేశాను, కానీ మీరు సార్ మీ అందరికి మంచి చేశాను అనుకోండి, రివర్స్గా మీరు అందరు మీతో ఫ్రెండ్లీగా ఉన్నాను, అప్పుడు మీ దగ్గరికి నాకేమొస్తుంది? మీరు అందరు రేపిస్టులు, దొంగలు, హంతకులు, ఏవో ఇక అంతా చెడే. మరి వీళ్ళు నేను చెడు వీళ్ళని నచ్చాను అనుకోండి, వీళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నాను అనుకోండి, మీ దగ్గర నుంచి నాకేమొస్తుంది? అవునా కదా? అంటే మీ దగ్గర నుంచి నాకు ఏది కావాలో వస్తుంది, మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి రివర్స్ వస్తుంది, అవునా? సో ఇక్కడ మంచి చెడు అనే డెఫినేషన్ ఎలా ఇస్తాము అన్నాం అంటే, మనకు నచ్చుతుంది మంచి, నచ్చంది చెడు, అంతేనే కదా? సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కర్మ సిద్ధాంతము మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అనేది రాంగ్. అంటే ఇది అసలు మంచి అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. అసలు ఏమి చేస్తే మనకు రివర్స్ రాదు, ఏం చేస్తే రివర్స్ వస్తుంది, ఇప్పుడు ఏది చేసినా మనకు తిరిగి వస్తుంది అంటున్నప్పుడు, మనం ఒకరిని తిడుతున్నాం, ఒకరిని పొగుడుతున్నాం, అది ఇంట్లో పిల్లల దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. మీరు అందరు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అన్నారే, సో కాబట్టి మీ ఇంట్లో రిలేషన్షిప్స్, ముఖ్యంగా మీ భర్త, మీ భార్య, మీ పిల్లలతోటి మీరు ఉన్నప్పుడు మీ భర్తను తిట్టారా? మీ దగ్గర ఆయన దగ్గర నుంచి తిట్టు వస్తుంది. పొగిడారా? పొగుడుతూ వస్తుంది. మరి రోజు తిడుతున్నారా, పొగుడుతున్నారా? సీక్రెటా చెప్పకూడదా? అది ఇది ఉన్నాయి, మరి అది ఇది వస్తాయి రిటర్ను, రెండో వస్తాయి. కొందరు పతివ్రతలు కదా, లోపల బయటికి మాత్రం ఏమండి ఏమండి, లోపల మాత్రం దొంగను ఆకడుకొని, ఇది కూడా కర్మనే, మనసులో ఆలోచించిన కర్మనే వస్తుందట, అందరూ చెప్తున్నారు, నేను కాదు, ఇంకా నా కాన్సెప్ట్లోకి రాలేదు. ముందు వాడుకలో ఏమున్నదో తెలుసుకొని తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ నేను కనుక్కున్నది ఏదో మీకు చెప్తాను, ఓకేనా? సో ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, ఈవెన్ మనసులో ఆలోచించినా కూడా అది పాపమే అంటున్నారు. మనసా వాచా కర్మణ, మీరు ఏది చేసినా అది తిరిగి రిటర్న్ వస్తుంది అంటున్నారు. అంటే మనసులో ఆలోచనలు కూడా, ఆలోచించడం చెడుగా ఆలోచించడం కూడా కర్మ కిందకే వస్తుందంటే, అసలు సాధ్యమా అండి ఆలోచించకుండా నెగిటివ్గా? ముఖ్యంగా ఇంట్లో భర్త మీదనే చెడుగా, ఎప్పుడు పోతాడా అని కోపం వస్తుందా లేదా, తర్వాత అమ్మో మంగళసూత్రం పోతుంది మళ్ళీ ఇవన్నీ పోతాయని, బొట్లు పోతాయని మళ్ళీ ఏ ఉండాలి ఉండాలి అనిపిస్తుంది. కానీ నిజంగా కోపం ఉంటే మాత్రం, నిజంగా మీ ఫ్రీడమ్ ఉంటే మాత్రం అన్ని ఎప్పుడు నరికేస్తారు మీరు అందరూ. ఉందా లేదా కోపం? ఉందా లేదా చెప్పండి. మీరు అన్నా మీరు చెప్పినా చెప్పకుండా మీద ఒప్పేస్తుంది, అట్లా ఒప్పుకోవాలి. అలాగే మా భర్తలకు కూడా అదే ఉంది, అమ్మ ఎప్పుడు పోతుందా, ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకుందా. సో శత్రుత్వం ఎక్కడో లేదు, ఇంట్లోనే దాగింది, అవునా? పెద్ద శత్రువులు ఇంట్లోనే ఉన్నారు, మీ మీకు ఇబ్బందులన్నిటి కారణం బయట ఎక్కడో కాదండి, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలే, మీ భర్త భార్య వీళ్ళతోటే ప్రాబ్లమ్స్. వీళ్ళతోటి సరిగ్గా మీరు ఉండట్లేదు, సరిగ్గా ఉంటే ఆ ఇల్లే ఆశ్రమంగా తయారవుతుంది. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఆశ్రమం కోసం, ఎక్కడో మనశ్శాంతికి ఎక్కడికో వెళ్ళాల్సిన నా కాన్సెప్ట్లో నిజంగా మీరు చేస్తే ఒక ఇల్లే వైకుంఠం, ఒక ఆశ్రమం తయారవుతుంది, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఒక 50 ఫ్యామిలీస్ నన్ను గుడిగా నమ్మేసి చేస్తున్నారండి, ఆ రెండ్ల నుంచి చూస్తున్నాను వారి ఇంటికి వెళ్తే ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళ ఫ్యామిలీస్. నేనే ఎంతో ఆనందపడుతున్నా, జన్మ ధన్యమైంది. ఒక్కడిని తయారు చేయడమే కష్టమే, ఒక్కడిని తయారు చేయడమే కష్టమంటే అలాంటిది ఒక 100 మంది వరకు ఈ జ్ఞానాన్ని ఆచరణ చేస్తూ ఎంతో అద్భుతంగా వాళ్ళకు వాళ్ళు తగ్గించుకుంటున్నారు. అదే నాకు తృప్తి, జన్మ ధన్యమైంది అనిపించింది. ఫస్ట్ నాకు నేను తగ్గించుకోవడమే ఒక రకంగా జన్మ ధన్యమైంది అనిపించింది. అలాంటిది ఎంతోమంది ఫ్యామిలీస్ ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ వాళ్ళ చిన్న చిన్న పిల్లలు అండి, 5-6 ఏళ్ళ పిల్లలు జ్ఞానం చెప్తే మీరు కూడా చెప్పలేరండి, అలాంటి జ్ఞానం చెప్తారు ఆశ్చర్యకరంగా. పెండ్లై పిల్లలతో భర్తలతో ఎలా ఉండాలో తెలియక కొట్టుకుంటూ గొడవలు పడి కౌన్సిలింగ్కి వస్తే మా వాళ్ళ దగ్గరికి, వాళ్ళ మమ్మీ బిజీ ఉంది అనుకో, ఆ పిల్ల కౌన్సిలింగ్ చేసి పంపించేస్తుంది. దానికి పెళ్లి కాలేదు ఏం కాలేదు, 17 పిల్ల. ఇంత అద్భుతమైన జ్ఞానం, ఇంత డీపర్ సబ్జెక్టు, అంటే అనుభవంలో పొందారు వాళ్ళు. కాలేజీలో స్కూల్స్లో ఎట్లా మార్క్స్ రావాలి, ఎట్లా ఫ్రెండ్స్ తోటి ఉండాలి, ఎట్లా ఒక టీం లీడర్గా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచే నేర్పిస్తున్నాం. నేర్చుకుంటే అదిరిపోయేలాగా ఉన్నాయి వాళ్ళ లైఫ్స్. ఏమి బయట ఉన్నా లేకున్నా చెరు తిండ్లు పిచ్చి పిచ్చిగా తింటారు కదా, కూల్ డ్రింక్స్ కావాలంటారు ఇవ్వంటారు, అలాంటిది బ్యాలెన్స్గా హాయిగా ఉంటూ ఎంతో తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. ఓకేనా? నిజంగా మీరు సాధన చేస్తే ఇది డెఫినెట్గా సాధ్యమండి. సో దీనికి ముందు బేస్ ఏంటంటే కర్మ సిద్ధాంతం. ఓకేనా? సో ఈ కర్మ సిద్ధాంతం నుంచి మీరు బయటికి రావాలి. సో ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఈ కర్మ సిద్ధాంతం మెయిన్గా సమయాన్ని ప్రకారం మా సమ కర్మ సిద్ధాంతాన్ని కర్మను మూడు భాగాలుగా విభజించారు మన వాళ్ళు. ఏంటవి? ఒకటి ప్రారంభ కర్మ, రెండవది సంచిత కర్మ, మూడవది ఆగామి కర్మ. ఈ మూడు రకాల కర్మలుగా దీన్ని విభజించారు. ఓకే? సో ఈ మూడు రకాల కర్మల గురించి చాలామంది చెప్పారు. మీరు చాగంటి కోటేశ్వరరావు గారిది వినండి, ఈయన ఇంకోటి గరికపాటి గారిది, వాళ్ళది కూడా వినండి. వాళ్ళు కూడా కొంత దగ్గరకు వచ్చారు, ఆల్మోస్ట్ ఇదే చెప్తున్నారు. ఆల్మోస్ట్ మీరు కర్మ అని కొడితే నెట్లో మీకు దొరుకుతుంది, యూట్యూబ్లో. సో పెద్ద పెద్ద జ్ఞానులు మనం ఎవరైనా తీసుకుందాం, వాళ్ళు శాస్త్రపరంగా చెప్తారు, నాకు శాస్త్రాలు అవి తెలియదు. చాగంటి గారు శాస్త్రపరంగా అడిగితే ఆయన కూడా ఇదే చెప్పారు. సో కర్మ సిద్ధాంతంలో ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు ఏంటంటే, ఫస్ట్ ప్రారంభ కర్మ తెలుసుకుందాం. ఈ ప్రారంభ కర్మ అంటే ఏంటంటే, మనము జన్మ తీసుకునే ముందు ఒక తలరాత రాసుకొని వస్తాం, ఒక ప్రోగ్రామింగ్. అంటే ఈ జన్మలో నేను ఈ కష్ట సుఖాలు అనుభవించాలి అనేది రాసుకొని వస్తాం. దీన్ని ప్రారంభ కర్మ అంటారు, లేదా తలరాత అంటారు. ఓకేనా? సో పాస్ట్ జన్మ తీసుకునే ముందు మనం ఏమేమి పాపాలు చేసాము, ఎన్ని పుణ్యాలు చేసాము, అదంతా బేరీజ్ వేసుకొని ఇప్పుడు నెక్స్ట్ జన్మలో ఏమి ఎత్తాలి, ఏది ఎత్తితే బాగుంటుంది, ఏమేమి అనుభవాలు పొందితే బాగుంటుంది అనే ఉద్దేశంతో పెట్టుకొని వస్తాం. సో దీన్ని తలరాత అంటారు. ఓకేనా? ప్రారంభ కర్మ అంటారు. ఇది ప్రారంభ కర్మ. రెండవది సంచిత కర్మ. సంచిత కర్మ అంటే ఏంటంటే, మనము ఈ జన్మలో ఇప్పటి నుంచి ఈ జన్మలో పుట్టి నేను 40 ఏళ్ళు అయింది, ఈ 40 ఏళ్లలో నేను ఎన్నో పాప పుణ్యాలు చేశాను. న్యాచురల్గా పాపపుణ్యాలు చేస్తాను. సో ఈ పాపపుణ్యాలన్నీ ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ప్రతిదానికి ఫలితం వస్తుంది. ఏది చేసినా తిరిగి మనకు ఫలితం వస్తుంది. ఓకే? మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ జన్మలో ఏం చేశాను? ఓపెన్గా చెప్తున్నాను, ఏం చేశాను? పాపాలు చేశానా పుణ్యాలా? పాపాలు చేసినా పుణ్యాలా? మీరు పాపాలు చేసారా పుణ్యాలా ఈ జన్మలో? రెండా? చీ, మీరు చెడు కూడా చేశారా అయితే? చీచీ, అబ్బా తెలివి కూడా చేశారా? అబ్బో, అబద్ధం ఆడలే ఇప్పటివరకు? సరే, అబద్ధం ఆడడం పాపమా పుణ్యమా? అబద్ధం కూడా చెప్పరా, చప్పట్లు కొట్టాలి ఒకసారి ఆమెకైతే. సో పాపం లిస్ట్లో రాస్తే అబద్ధం ఆడితే పాపము, దోమలను చంపితే పాపము, ఈగలను చంపితే పాపము, హిట్ కొడితే పాపము, నాన్ వెజ్ తింటే పాపము, ఎవరిని తిట్టినా పాపమే, ఒకరిని బాధ పెట్టినా పాపమే. ఇది పాపం నేను చెప్పట్లేదు, అందరు చెప్తున్నారు. ఈ లిస్టు ఒకసారి పాపాల లిస్టు రాయండి, అలాగే పుణ్యాల లిస్టు రాయండి. అసలు పాప పుణ్యాలు చేయకుండా ఉండడం సాధ్యమా? అబద్ధం ఆడకుండా సాధ్యమా అండి? మరి ఎక్కడిదిగా అబద్ధం ఆడకుండా ఉన్నారా? టైమే ఎవరిని బాధ పెట్టకుండా ఉన్నారా? ఎవరిని తిట్టలే, ఎవరిని బాధ పెట్టలేదా? నన్నే హట్టు చేశారు, ఇప్పుడు హట్టు చేశారు. రాయ్, నన్ను చెడంటావా అన్నారు కదా ఇంతకుముందు, హట్ అయ్యాను నేను మరి. సో మరి మీ ఫేస్ ఎలా ఉంది, దాని తగ్గడ మీ ప్రవర్తన ఎలా ఉంటే మంచిదే, ఎప్పుడు నవ్వుతున్నట్టే ఉంది ఫేస్, మా నవ్వుకున్నా. సో కాబట్టి మామూలుగా అయితే మాలాంటి వాళ్ళకైతే సాధ్యం కాదండి, మామూలుగా అబద్ధం ఆడకుండా సాధ్యమవుతుంది. అత్యవసరాలు వచ్చాయి మళ్ళీ, ఆపద్ధర్మ స్థితి. సో ఇది అపకారం ఏంటో ఉపకారాలు ఏంటో కూడా మీకు తెలుసుకోవాలి. నిజంగా ఉపకారం చేస్తున్నారా అపకారం చేస్తున్నారా ఇది కూడా మీకు తెలియాలి. మీ పిల్లలను మీరు బాగానే పెంచారు, మీరు ఉపకారం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు దరిద్రంగా తయారవుతున్నారే, ఎందుకు మరి అలా తయారవుతున్నారు? ఒకటే తల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒకడు మంచివాడుగా ఉన్నాడు, ఒక చెడ్డవాడిగా తయారాడు, మరి ఎందుకు అలా ఉన్నారు? మీరు సరిగ్గానే పెంచారు కదా, మీరు ఉపకారమే చేశారు కదా, మరి ఎందుకు వాళ్ళు అలా తయారవుతున్నారు? మీ పెంపకం కూడా తప్పే, మీరు మంచి అనుకుంటున్నారు, ఆ ఉపకారం అనుకుంటున్నారు, కానీ అది అపకారంగా తయారవుతుంది ఆఖరికి. మీకు తెలియదు అది ఉపకారం అనుకుంటున్నారు. ఉపకారాలు అయితే ఇవన్నీ మీకు ఈ రెండు రోజులు క్లియర్గా అర్థమవుతాయి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసిన అవగాహన ప్రకారం ఇట్స్ ఇంపాసిబుల్ పాపం చేయకుండా ఉండడం భూమి మీద. ఇప్పుడున్న పరిస్థితిలో అయితే ముఖ్యంగా ఓకేనా. సో పాపం చేస్తే మరి రిటర్న్ పాపం వస్తుంది, పుణ్యం చేస్తే పుణ్యం రిటర్న్ వస్తుంది. మరి ఏం చేద్దాం, చేయకుండా ఉండలేము. ముఖ్యంగా బిజినెస్ వాళ్ళు రోజు 100 అబద్ధాలు ఆడాలి. సార్ ఏం చేస్తారు, సార్ ఏం చేస్తారు అడిగండి. వ్యవసాయమా, మందులు కొడుతున్నారు కదా వ్యవసాయం, మరి పాపం కాదండి. అగదుడు అబద్ధ అబద్ధ ఎగ్జామ్షన్స్ లిస్టులో వచ్చేసాయండి. వెనకడ పడలేదండి, మందు లేనప్పుడు. ఇప్పుడు అన్ని బాగా డబ్బులు సంపాదించాలి, కోరికలు ఎక్కువైపోయి దాని ఎఫెక్ట్ పడిపోతుంది. సరే సరే ఇక వచ్చేస్తున్నాయి, ఇక చూడండి. సో కాబట్టి ఇక ఓవరాల్గా చెప్పేస్తున్నాను, నేను సాధ్యం కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం సాధ్యం కాదు. మీరు ఎంత మంచి ఉద్దేశంతో చెప్పవచ్చు, పిల్లవాడు వినకుంటే యాక్ట్ అనవచ్చు, వాడు బాగా నడుస్తాడు, మరి బాధ పెట్టినట్టేగా. వాడికి అది మంచిది కాదు, వాడు హాయిగా పడుకుంటాడు లేపేమిటి అంటాడు, ఓకేనా. సో కాబట్టి పాప పుణ్యాలు చేయకుండా ఉండడం సాధ్యం కాదు. ఫస్ట్ బేసిక్ మీరు మైండ్లో పెట్టుకోండి, మీరు ఎంత ప్రయత్నం చేసినా వేస్ట్, ఓకేనా. సో ఈ ప్రారంభ కర్మ లో మనము గత జన్మలో చేసిన పాప పుణ్యాల ప్రకారం ఇది రాసుకొని వస్తాం, ఇది పాప పుణ్యం, ఓకేనా. రెండు సంచిత కర్మలో ఏంటంటే, సంచిత కర్మ అంటే ఏంటంటే, ఈ జన్మలో నేను 40 ఏళ్ళు ఎన్నో పాపపుణ్యాలు చేశాను, ఓకేనా. ఇవే కాకుండా గత జన్మలో కూడా ఎన్నో పాపపుణ్యాలు చేశాను, గత జన్మల్లో. సరే ఈ జన్మలు ఉన్నాయా లేవా, ఎందుకంటే మాకు దరిద్రం అంటారు. సో కాబట్టి కొందరు అలాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు, జన్మలు ఉన్నాయా సార్ అని. లేదు అనుకుందాం మనం, ఓకే, గత జన్మలు లేవే అనుకుందాం. ఈ జన్మ వరకు అయితే తీసుకుందాం. సైంటిఫిక్గా మాట్లాడే వాళ్లకు ఫర్ ద ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఆపోజిట్ రియాక్షన్, అవునా కదా. సరే ఆయన చెప్పాడు సైంటిస్ట్, మనకెందుకు ఈమె తిట్టంగానే ఆమె కోపం వచ్చి తిడుతుంది, పొగడంగానే పోగొడుతుంది, అవునా కదా. సో యాక్షన్కు రియాక్షన్ వస్తుందా. సో ఇదే కర్మ సిద్ధాంతం బేస్. సో గత జన్మలు లేవనుకున్నా, ఈ జన్మ వరకు తీసుకున్నా, ఈ జన్మలో ఈ 40 ఏళ్ళు నేను ఎన్నో పాపపుణ్యాలు చేశాను, ఎంతో వరకు ఎంతోమందికి మంచి చేశాను, చెడు చేశాను, దాని తగ్గట్టుగా రివర్స్ చెడు వస్తుంది, మంచి చెడు, అర్థమైంది కదా. సో ఈ జన్మలో నేను చేసిన అన్నీ ఏవైతే ఉన్నాయో గతంలో అవన్నీ స్టోర్ అవుతాయి మన లోపల, అవన్నీ ఉంటాయి, దీన్నే సంచిత కర్మ అంటారు. మరి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి మనకు రిటర్ను? ఈ జన్మలో పాపం చేశాను కదా, ఈ జన్మలో పుణ్యం చేశాను కదా, ఈ పుణ్య ఫలితం ఎప్పుడు వస్తుంది, ఈ పాప ఫలితం ఎప్పుడు వస్తుంది? వచ్చే జన్మ, ఎవరంటున్నారు? అందరు అనుకోవడం అనుకోవడం. సో కాబట్టి అంటున్నారు, కానీ మరి క్లారిటీ మనకు ఉండాలి కదా, ఎలా చేస్తే ఎలా బతికితే ఎలా ఉంటే మనకు అది వస్తాయి ఈ జన్మలో. మీరు ఏదైనా రాగానే నేను ఇప్పుడు ఈ మేడం క్లాస్ పెట్టింది అవునా, ఆ మేడం అందరు పిలిచి క్లాస్ పెట్టారు, మేడం అనుకుంటున్నారు క్లాస్ పెట్టేస్తే మాకు ఏదో వస్తుంది, మాకు పుణ్యం వస్తుంది, మా కర్మలన్నీ పోతాయి అనుకుంటున్నారు. సార్ నో అనుకుంటున్నారు లేదా, చచ్చిన బావు ఎందుకు పోవు మామూలుగా. లేదు అసలు చెప్పలే, ఆగండి, నేను ఇంకా సొల్యూషన్ చెప్పలే, తొందరపడకండి, అందుకే ఆగండి అంటున్నాను. దానికి అసలు నేను చెప్పినట్టు చేస్తే పోతాయి, కానీ ఫస్ట్ మాత్రం మామూలుగా అయితే పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే ఆలోచించండి, ఇప్పుడు నేను ఈ జన్మలో చేసిన ఫలితం ఈ జన్మలో రాదు, ఎందుకు రాదు? సంచిత కర్మ పర్లేదు, వచ్చేయండి ఇక్కడ ప్లేస్ ఉంది. సో ఈ జన్మలో మీరు ఎంత మంచి చేసినా ఎందుకు జరగదు అంటే, ఈ కర్మ సిద్ధాంతం బేస్ గురించి నేను చెప్తున్నాను. ప్రారంభ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ అంటున్నాను కదా. ఈ సంచిత కర్మలో ఈ అన్ని ఒక సంచిలో స్టోర్ కావాల్సిన అవసరం ఏముంది? వెంటనే ఫలితం వస్తే, ఫలితం రావట్లేదు కాబట్టి స్టోర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కొట్టాను, వెంటనే నేను కొట్టేసింది అనుకో, గోల్ లేదు, కానీ కొట్టట్లేదు, ఎప్పుడో కొడుతోంది, ఎందుకు అలా వెంటనే కొట్టట్లేదు? ఏం జరుగుతుందంటే, ఈ జన్మలో ఆల్రెడీ ఎందుకు మనకు రావట్లేదు చేసింది ఫలితం అంటే, ఆల్రెడీ ఈ జన్మ ఏం జరిగింది, ఈ జన్మ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, ఈ జన్మ ఈ తలరాత ప్రకారము మనం అనుకుంటున్నాం. మీరే అంటున్నారు కదా తలరాత ప్రకారం, సపోజ్ 100 ఏళ్ళు మనం బతకాలని రాసుకుని వచ్చాం, 100 ఏళ్ళు ఏం జరగాలన్నా తూచా తప్పకుండా ఆల్రెడీ డిసైడ్ అయిపోయినప్పుడు, మీరు ఈ జన్మలో ఎంత మంచి చేసినా ఇది ఎలా ఫలితం ఇస్తుంది మనకు, ఇస్తుందా? ఆలోచించండి మీరు బాగా, ఎందుకు ఇవ్వట్లేదో దానికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరేమంటున్నారంటే గత జన్మ ఆల్రెడీ ఆల్రెడీ పాప పుణ్యాల ప్రకారం ప్రారంభం రాసుకొని వచ్చాం కాబట్టి దాని ప్రకారమే జరుగుతుంది, కాబట్టి మీరు ఎంత మంచి చేసినా ఇది నెక్స్ట్ జన్మకే కానీ ఈ జన్మలో రాదు అంటున్నారు. ఇది అందరు చెప్పేది, మళ్ళీ నా దగ్గరకు వస్తాను, నేను నా జ్ఞానం చెప్పట్లేదు. ముందు ఎగ్జిస్టింగ్ జ్ఞానం తెలుసుకొని నేనేంటి అప్డేట్ చేస్తాను దీన్ని, ఈ కర్మ సిద్ధాంతాన్ని పెంచే ఇంకా కొత్తదనం తీసుకొచ్చాను దాంట్లోకి. ఎట్లా దీని నుంచి బయటికి రావాలనే దానికి నేను సాధన చేశాను, లేకుంటే అసలు ఈ ముక్తి వచ్చేదే కాదు, ఇంపాసిబుల్. అసలు ఈ రకంగా ఆలోచిస్తే ఈ జన్మ అంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, గత జన్మ ఏంత ఎంత పుణ్యం చేసినా మనకు రాదు అనే భావనలో ఉంటే ఈ జన్మ పరంపర కంటిన్యూ అయితేనే ఉంటుంది. వందేళ్ళు మనం వేదవల్లాగానే ఉంటాము, దీని ప్రకారమే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఇది ఎలా కంటిన్యూ అవుతుంది, ముక్తి ఎలా వస్తుంది, వస్తుందా ఈ రకంగా ఆలోచిస్తే? రాదు. సో కాబట్టి మీరు చేసే పాప పుణ్యాలు ఏదైతే ఈ జన్మలో ఎత్తుతున్నారో దానికి ఫలితము ఈ జన్మలో రాదు. ఈ రకంగా ఆలోచిస్తే ఏంటి, తలరాతను మనము మార్చలేము అనే భావనలో మీరుంటే, అది ఫిక్స్ అయిపోతే ఈ తలరాత ప్రకారమే మీ జీవితం జరుగుతుంది. కానీ మీరు ఎంత మంచి చేసినా ఇంపాసిబుల్ ఈ జన్మల ఫలితం రావడం, ఎందుకంటే భావన ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఓకేనా, అర్థమైంది కదా? సో కాబట్టి ఈ సంచిత కర్మ అంటే మీరు ఇప్పటివరకు ఎన్నో చేశారు, అవన్నీ రిటర్న్ రాలేదు మన దగ్గరికి, ఆ పాపపుణ్యాలు ఆ ఫలితాలు అనేది మనకు రిటర్న్ రాలేదు, అవన్నీ లోపల స్టోర్ ఉన్నాయి. అందుకే సంచితమ అంటే సంచి, ఆ సంచిలో స్టోర్ అయి ఉన్నాయి అంటున్నారు. ఒకటి ప్రారంభం, రెండవది సంచితం అయిపోయింది, ఇంకా మూడవది ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఇప్పటి నుంచి మీరు భవిష్యత్తులో ఏదైతే చేయబోతున్నారో దీన్ని ఆగామి కర్మ అంటారు. సో ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇప్పుడు కొట్టబోతున్నాను ఎగ్జాంపుల్. సో ఇది ఏమైపోతుంది, ఇప్పుడు ఆగామి కర్మ నేను 10 నిమిషాల తర్వాత చేయబోయేది, కానీ 1 గంట తర్వాత అది ఏమైపోతుంది, సంచిత కర్మ, బికాజ్ ఆ సంచిలో పడిపోయింది, గతం అయిపోయింది. ఇప్పుడేమో భవిష్యత్తు, కానీ 1 గంట తర్వాత అది గతం అయిపోతుంది. సో అల్టిమేట్గా సంచిలో పడిపోతూ ఉంటుంది మనం చేసే పాప పుణ్యాలని. ఓకేనా, ఇదే కర్మ సిద్ధాంతం. అందరూ చెప్పేది ఏంటంటే తలరాత ప్రకారమే జరుగుతుంది. మీరు ఆగామి కర్మలు తీసేయచ్చు. నిన్న గరికపాటి గారు ఎక్కడో నేను చూశాను, ఆయన చెప్పింది ఏంటంటే ఆగామి కర్మను డిలీట్ చేయొచ్చట, ప్రారంధం సంచితాన్ని కూడా డిలీట్ చేయొచ్చు, కానీ ఆగామి ప్రారంధాన్ని మాత్రం డిలీట్ చేయలేరు అని చెప్తున్నాడు ఆయన. అంటే తలరాత ఏదైతే రాసుకొని వచ్చారో అది విడిసిన బాణం లాంటిది, దాన్ని మనం ఏమీ చేయలేము అని అంటున్నారు. అదే దాన్ని డిసైడ్ అయిపోయింది, మనం ఏం చేయలేదు అంటున్నారు. మరి డిసైడ్ అయిపోయినప్పుడు మనకి మరి ఏదైనా అంత డిసిషన్ ప్రకారమే జరుగుతుంది అన్నప్పుడు ఇక మీరు ప్రయత్నం చేసాను లాభం, ఎంత ప్రయత్నం చేసినా ఒకసారి రెండుసార్లు రిజల్ట్ రాకపోయారు ఇంతేరా అంటున్నారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నాకు చెప్పారు, ఏమని ఆస్మా నాకు వచ్చింది. అరే ఏంది ఆస్మా కారణం ఏంటని మా అమ్మ అడితే కర్మ అంది. 10 ఏళ్ళు నేను ఆస్మాను అనుభవించాను కర్మ అని అనుకోనే, ఇక నేను ఏం చేయలేనేమో అనుకోని 10 ఏళ్ళ తర్వాత ఈ జ్ఞానం వచ్చాక మరి తగ్గించుకున్నానే 3 ఏళ్ళలో పూర్తిగా. రిలీజ్ అవ్వడం కాదు, నేను కొత్త సాధన చేస్తేనే, అది ఎట్లు నేను చెప్పిన నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సాధన చేస్తేనే కర్మ నుంచి బయటికి రాగలిగాను. కర్మ రిలీజ్ అవ్వడం కాదు, అప్పటివరకు మరి కర్మ ఉంది, ప్రారంభమో మార్చలేము అనుకుంటూ ఉన్నాను, అలానే ఉండిపోయినాయండి. కానీ ఎప్పుడైతే ఈ జ్ఞానం తెలుసుకుని నేను ఆచరణ చేశానో అప్పుడే క్లియర్ అయినాయి తలరాతలు అవి. మరి మీరు చేస్తే మీకు కూడా క్లియర్ అవుతున్నాయి, ఎంతెవరు చేసినా వాళ్ళకి క్లియర్ అవుతున్నాయి. ఓకేనా, సో దీనికి బేస్ ఏంటంటే నేను తలరాతను కూడా చెరపగలుగుతాను అనే భావన. ఎట్లా చెరపాలన్న దాని మీదనే నేను సాధన చేశాను. మొత్తం ఈ కర్మ సిద్ధాంతం నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని మీదనే నేను సాధన చేసి అది ఆ సాధన ఫలితాన్ని నన్ను అనుభవించాకనే ఎస్ ఇది ఎలాంటి రోగాలు ఎలాంటి సమస్యలు. మళ్ళీ కొత్త సమస్యలు వస్తున్నాయి కావచ్చు, రావట్లేదు అంటలేదు నాకు, ఎందుకంటే ఎండకాలం చెట్టు ఎండిపోతుంది, మధ్యమేళ వర్షం ఎండిపోతుంది, వర్షం పడుతుంది, ఇలా మార్పులు ఉంటాయి శరీరంలో మనసులో మార్పులు వస్తున్నాయి. కానీ ఏ వచ్చినా ఇప్పటివరకు 14 ఏళ్ల నుంచి నాకు నేను తగ్గించుకుంటున్నాను, కాబట్టి నేను కర్మ సిద్ధాంతాన్ని దాటి మీరు బయటికి రావచ్చు అని చెప్పగలుగుతున్నాను అనుభవంలో. అదే, సో కాబట్టి మరి దీనికి ఏం చేశాను నేను. ఓకేనా, సో దీనికి ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు ప్రారంధాన్ని చెరపలుకుంటే మీరు కర్మ సిద్ధాంతం నుంచి బయటకు రాలేరు. ప్రారంధ కర్మను కూడా మీరు తీసేయాల్సిందే, ప్రారంధ కర్మను కూడా చెరుపుకునే విద్య నేర్చుకోవాలి. మరి ప్రారంధం రాసింది ఎవరు తలరాత? ఆమె మెడిటేటరా, ధ్యానం చేస్తారా? చాలానా? రైట్, ఓకే. ధ్యానం చేసేవాళ్ళు అంటే మనమే అంటారు, ధ్యానం చేయని వాళ్ళు ఏమంటారు? బ్రహ్మరాత రాతాడు. అంటే ఇప్పుడు అంటే బ్రహ్మరాతను మార్చాలి, రాసింది బ్రహ్మ కాదు తలరాత, బ్రహ్మరాతను మార్చాలి. మరి ఇప్పుడు అంత సీన్ ఉందా మీకు, సాధ్యమా? ఇక అన్ని డౌట్లు వచ్చేస్తాయి. అవునా కదా, ఇప్పుడు బ్రహ్మరాత రాసిన రాత రాసిన రాతను ఇప్పుడు మనం మార్చాలి. ఒకవేళ పూజలు చేసేవాళ్ళు మాట్లాడే మాట అదే ధ్యానులకు వస్తే ఏమంటారు, మనమే రాసుకొని వచ్చాం. సో మనమే అంటే ఇక్కడ ఎవరు, ఆత్మ. ఆత్మ రాసుకొని వచ్చింది, శరీరం కాదు, ఈ జీవాత్మ కాదు. ఓకే, సో మీరు రాసుకొని వచ్చారు, మీరే రాసుకొని వచ్చిన తలరాతను మరి మీరు మార్చుకోవాలి, లేదా బ్రహ్మదేవుడు రాసిన తలరాతను మార్చాలి. బ్రహ్మదేవుడు రాసిన తలరాతను మార్చాలంటే మీరు ఎవరైపోవాలి, మీరే బ్రహ్మ అయిపోవాలి. ఓకేనా, మీ ప్రారంధాన్ని ఎవరూ మార్చలేరు. శివుడి దగ్గరికి ఎంతోమంది వచ్చి ప్రారంధాన్ని మార్చమంటే బాబు నా మించి కాదు, కర్మలు మేము వేలు పెట్టలేము ప్రభావం అని చెప్పారా లేదా, ఎవరినో ఒకరినో ఇద్దరిని మార్కండేయుడు అలాంటి ఒకరిద్దరికి సాధ్యం చేశారు, అది కూడా అతను లోక కళ్యాణానికి ఉపయోగపడతాడంటే కొన్ని వేలేండ్లు తపస్సు చేస్తే ఆయనకు అవకాశం ఇచ్చాడు శివుడు. అవునా కదా, మనకంత సీన్ ఉందా శివుడిని ప్రత్యక్షం చేసుకునేంత సీను, రానే రాడు, వచ్చిన బాబు నీ కర్మను మీద తగ్గించుకో అంటాడు. ఇక కృష్ణుని అడిగామా, ఆయన ఏం చెప్తాడు, భగవద్గీత చెప్పి బా ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ నువ్వే పడాలి. అంతేగాని అర్జునుడికి ఏం చెప్పాడు, సూత్రాలనే చెప్పేసి చెప్పాడు తప్ప ఆయన కష్టాలు తీర్చాడండి. మా అమ్మ పూజలు చేస్తుంటే మా అమ్మని అడిగాను, ఎందుకు చేస్తున్నావు అంటే దేవుడు వచ్చి మనం రక్షిస్తాడు. అమ్మ దేవుడు రక్షిస్తాడా, మరి కృష్ణుడు పక్కకే ఉన్నాడు కదా మా పాండవుల పక్కన, ఏం రక్షించాడు అన్న, ఎందుకు కష్టపడ్డారమ్మా అంటే కర్మ అన్నది. మళ్ళా దేవుడు వచ్చిన కర్మనే, ఇక్కడ పక్కకుండా కర్మనే, ఇంకెందుకు ఇంకా ఆఖరికి ఇక నాకు నువ్వు అడగకరా, నేనేం చెప్పలేను. ఏం చెప్తారు ప్రతిదానికి కర్మకర్మ అంటుంటే, నాకు కూడా అప్పుడు తెలియదు సొల్యూషన్, సరే ఇక్కడికి వచ్చాక తెలిసిపోయింది అంత. ఓకేనా, సో ఈ మూడు ఉన్నాయి, ప్రారంధము, ఆగామి, సంచిత కర్మ. ఈ మూడు రకాల కర్మను ఎట్లా డిలీట్ చేయాలి అనేది నేను ఈ మూడు రోజుల్లో మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఈ రెండు రోజుల్లో. ఓకేనా, ఈ కర్మ సిద్ధాంతం నుంచి పూర్తిగా బయటికి రావాలి, అదే మీ లక్ష్యము. కర్మ సిద్ధాంతం నుంచి బయటకు వచ్చారా అదే ముక్తి. ఓకేనా, ఇది మామూలు భాషలో చెప్పాలంటే ఒక మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మొబైల్లో ఎన్నో స్టోర్ అయ్యి ఉంటాయి అవును కదా, పాటలు, మంచి పాటలు, చెడు పాటలు. దాని మొత్తం దాంట్లో ఉన్న పాటలన్నీ డిలీట్ చేయడమే, మొత్తం ఏ పాట లేకుండా డిలీట్ చేసి స్వచ్ఛంగా చేయడం. ఇంకా కంప్యూటర్ భాషలో చెప్పాలంటే ఫార్మాట్ చేయడం, టోటల్ ఫార్మాట్ చేసి రిఫ్రెష్ చేయడమే. అదే కర్మ సిద్ధాంతం నుంచి బయటకు రావడం అంటే గతము లేదు, భవిష్యత్తు లేదు, టోటల్గా డిలీట్ చేసి ప్రజెంట్లో ప్యూర్గా ఉండడము. ఏదైనా అవసరం ఉంటే నెట్ ఆన్ చేసి పాట వింటే అయిపోయి, దానికి స్టోర్ చేసుకోవడం ఎందుకు, అవునా కదా. నెట్ లేనప్పుడు స్టోర్ చేసుకోవాలి, నెట్ ఉంది 24 అవర్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఏమవసరం ఉంది, మెమరీ కార్డు అలాగే ఖాళీగా ఉంచుకోవచ్చు. అలాగే మన పరమాత్మతో కనెక్షన్ ఉంటే ఎప్పుడంటే అప్పుడు రెడీగా జ్ఞానాన్ని ఇస్తాడు, ఎందుకు స్టోర్ చేసుకో పెట్టుకోవాలి, అర్థమైంది కదా. సో ఈ మోడర్న్ భాషలో చెప్పాలంటే మీరు చేయవలసింది ఏంటంటే, మీరు మీ గతాన్ని డిలీట్ చేయాలి, అలాగే భవిష్యత్తు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆగమి కర్మ అంటే ఏంటి, భవిష్యత్తులో చేయబోయే కర్మ. సో ఆ కర్మలే ఉండకూడదు, వాటిని డిలీట్ చేయాలి. అంటే భవిష్యత్తే సృష్టి కాకూడదు. అలాగే సంచిత కర్మను, ప్రారబ్ధ కర్మను డిలీట్ చేయాలంటే, సంచితం ప్రారబ్ధం అంటే ఏంటిది, సంచితం అంటే ఏంటి, గతం. సో గతాన్ని డిలీట్ చేయాలి, అందుకే గతాన్ని డిలీట్ చేయాలని, అంటే సంచితము ప్రారంధాన్ని డిలీట్ చేయాలి, అలాగే భవిష్యత్తును కూడా డిలీట్ చేయాలన్నాను. ఓకేనా, ఎప్పుడైతే గతాన్ని భవిష్యత్తు లేకుండా చేసుకుంటారో అప్పుడు ఏముంటుంది మిగిలేది, వర్తమానంలో ఎవరుంటారు, వర్తమానంలో ఎవరుంటారు చచా, మనం ఎప్పుడు వర్తమానంలో ఉంటాం దారిద్రంగా, ఎప్పుడు గతాన్ని భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంటాం, ఎక్కడ ఉంటారు ఆలోచించుకుంటూ, రేపేంటి ఎల్లుంటేంటి ఇవి ఇవే ముచ్చారు. మొన్న ఎంత ధ్యానం చేసినా ఆలోచనలు వస్తున్నాయి, ఈ ఆలోచనలన్నీ గతం భవిష్యత్తేగా, ఎసార్నో ప్రజెంట్లో ఆలోచనలు ఉంటాయి, అసలు ప్రజెంట్కి ఆలోచనకి సంబంధమే లేదు అసలు, అవన్నీ గతానికి భవిష్యత్తుకి సంబంధించినాయి. సో ఎప్పుడు వర్తమానంలో ఉండేది ఎవరు, ఎవరుంటారు వర్తమానంలో, అదే అదే ఎవరు ఎవరు ఏంటండి ధ్యానులు వీరు ఎవరుంటారు వర్తమానంలో ఎప్పుడు ఉండేవాళ్ళు చచా, మన ధ్యానం చేసేవాళ్ళు అంత సీన్ లేదు కానీ, ఒక్క ధ్యాన పిల్లలు కాదు ఇంకొకరు చెప్పండి చెప్పండి ఎవరు, పరమాత్మ. సో ఎప్పుడు వర్తమానంలో ఉండేది ఎవరు, దైవం. సో మీ టార్గెట్ ఏంది, మీరు మీ దైవంలో కలిసిపోవడం, ఐక్యమైపోవడం. సో కాబట్టి వర్తమానంలో ఆ పరమాత్మ ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు వర్తమానంలోనే ఉంటాడు. సో కాబట్టి మీరు కూడా వర్తమానంలో ఉన్నప్పుడే మీతో ఆయనకు ఆయన కలయిక జరుగుతుంది, ఆ కలయికనే ముక్తి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటి? మీరు మీ దైవంతో కలవడమే. మీ దైవంతో, వేరే దైవం కాదు, మీ దైవంతో కలవాలి. ఇక్కడ రెండు రకాల దేవుళ్ళు ఉన్నారు. ఒక దేవుడు మనకు మాత్రమే సొంతం, ఇంకో దేవుడు అందరికీ సొంతం, అందరి వాడే ఆయన. కానీ ఒకడు మాత్రం మనవాడే, ఆడు ఇంకోటి సంబంధం లే. ఓకే, సో ఇక్కడ మీరు అంటే ఎవరు? ఇప్పుడు నేనంటే ఎవరండి? నేనంటే ఆత్మన, ఆత్మన. నేనంటే ఎవరు? నేనే. వీజ్ నేనే. నేనంటే ఎవరండి? శరీరమా? నేనంటే ఎవరు? సోల. సోల అన్న ఆత్మ అన్న ఒకటే, మళ్ళీ అదే చెప్పేశారు. పత్రి సార్ ఎంతమంది ఆత్మలని తెలుసుకున్నారంటే ఏం చెప్తారు? చేయలే పెడతారు లేదా? అవునా? మీరు ఆత్మలా? ఆత్మలా మీరు? ఆత్మ అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇలా వచ్చి క్లాసులు వినదు, భయపడుతూ ఉండదు. ఆత్మే, ఆత్మే దైవం. అవునా కదా? కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, ఆత్మజ్ఞానం వస్తే కర్మలన్నీ దగ్ధమైపోతాయని చెప్పాడు. చెప్పాడా లేదా? మరి మీకు ఆత్మజ్ఞానం ఉందా? ఆత్మజ్ఞానం అంటే ఏదో బుక్లో చదివింది కాదు నేను చెప్పేది. మీ ఆత్మ మీకు చెప్పిన జ్ఞానము, దాన్ని ఆచరణ చేసి మీరు ఎదిగారా? మీరు ఆత్మానుభూతి పొందారా? సత్చిత్ ఆనంద ఫీలింగ్ మీకు ఉందా? మరి మీరు ఆత్మలు ఎట్లయితారండి? ఎలా చెప్పారు ఆత్మలని? ఏదో ఇయన్ అవుతాయి ఆత్మలు కాదు, లోపల అనువణు అనువణు అసలు పులకించారు, ఆహా జన్మ ధన్యమైంది అనే ఫీలింగ్. అది మాటల్లో వర్ణించలేదు నేను ఇంకా. ఎంత తక్కువ చెప్తే అంత బెటర్, లేకుంటే ఊహించేసుకుంటారు మీరు. సో కాబట్టి మీరు ఆత్మలా చెప్పండి. ఇప్పుడు ఆత్మలా మీరు? హూ ఆర్ యూ? మరి సో మీరెవరు అంటే ఇప్పటి నుంచి దయచేసి ఆత్మ అని చెప్పకండి దయచేసి. ఓకేనా? మీరు సత్చిత్ ఆనంద స్థితిలో ఉంటే మాత్రం చెప్పండి. ఒక్కొక్కసారి అలౌకికమైన ఆనందం వస్తుంది ధ్యానం చేస్తే, అప్పుడు అబ్బా ఆత్మతో కనెక్షన్ ఏర్పడింది, ఆత్మతో ఉండడం వల్ల నాకు ఆనందం వచ్చిందని చెప్పండి. కాదనట్లే. కానీ బాధలు ఆలోచనలు ఇబ్బందులు టెన్షన్లు ఉన్నాయంటే మాత్రం దయచేసి ఒప్పుకోండి, నేను ఆత్మను కాదు అని. ఎందుకు అంటే మీకు ఎవరైనా సాయం చేయాలంటే ముందు నేను అజ్ఞాన స్థితిలో ఉన్న బాబో నాకు జ్ఞానం ఇవ్వంటే ఎవడని ఇస్తాడు వచ్చి? కానీ నేను ఆల్రెడీ దైవాన్ని అనుకుంటే ఎవడు ఇస్తాడు వచ్చి? ఇవాడు నువ్వు ఈ అహంకారం నువ్వు తల ఇక్కడి నుంచి కళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయినట్టు, అది కాదు అది. ఓకేనా? మీరు ఆత్మలు కాదు. ఆత్మకు డెఫినేషన్ ఇచ్చింది మన వెంకటి, మన యోగులు వీళ్ళందరూ ఇచ్చింది ఏంటంటే సత్చిత్ ఆనంద స్వరూపము. దానికి ఒక రూపం లేదు, ఆనంద స్వరూపమే ఆత్మ అంటే. ఒకనే జ్యోతి అని కొందరు అంటారు. ఒక కేవలం జ్యోతిలాగా చూసినా కూడా ఆనందం లేదనుకోండి, అది కాదు, మీరు ఊహించుకున్నారు. ఆడు చెప్పింది వీడు చెప్పింది ఊహించుకొని మైండ్లో పెట్టేసి పెట్టుకునేదే, కానీ అది రియల్ కాదు. ఒకవేళ జ్యోతితో పాటు ఆనందం కూడా వచ్చి పరవశించిపోయి ఉన్నారంటే మాత్రం డెఫినెట్గా అది ఆత్మని. ఓకేనా? అర్థమైంది కదా? సో మీరు ఆత్మలు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్. ఓకే, మరి ఎవరు మీరు? చెప్పండి, ఎవడు ఏదో అన్నారు? జీవాత్మ. ఎవరన్నారు? మీరన్నారా? రైట్. సో జీవాత్మ, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు. సో జీవుడు ఎప్పుడు దేవుడు అవుతాడు? జీవుడు నేనే దేవుడు దేవుడు అనుకుంటే దేవుడు అవుతాడా? అవుతాడా అండి? జీవుడు నేను దేవుడు అనుకుంటే దేవుడు అవుతాడా? అనుభవపూర్వకంగా అనుభూతిని పొందినప్పుడు జీవుడు దేవుడు అవుతాడు. అంటే జీవుడు దేవుడితో కలిసినప్పుడు దేవుడు అవుతాడు. ఓకేనా? సో మీరు ఎవరంటే దయచేసి మీరు మీ స్థితిని బట్టి చెప్పండి. మీరు సత్చిదానంద స్వరూపంలో ఉంటే నేను ఆత్మానని చెప్పండి. లేదు, దుఃఖంలో ఉంటే, ఏదో సుఖ దుఃఖాల్లో ఉంటే, తెలుసు కదా సుఖ దుఃఖాలు అంటే క్షణికమైన సుఖ దుఃఖం, ఏదో డబ్బులు రాగానే సుఖం వస్తుంది, పోంగానే దుఃఖం వస్తుంది, అలాంటి సుఖ దుఃఖంలో ఉంటే మాత్రం ఆ సుఖం కూడా అది సచ్చిదానంద స్వరూపం కాదు. ఎందుకంటే దేని మీదనో ఆధారపడి వచ్చింది కాబట్టి. ఓకేనా? సో కాబట్టి ఇది ఆత్మస్థితి కాదు. కాబట్టి మీరు ఎవరంటే అప్పుడు నేను జీవాత్మను అని ఒప్పుకోండి. మై నేను జీవాత్మను, మై డియర్ జీవాత్మను, నేను జీవాత్మను, మై డియర్ ఆత్మ నువ్వు నాకు రా, నాకు హెల్ప్ చేయి, ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే హెల్ప్ చేయి అంటే అప్పుడు వచ్చి హెల్ప్ చేస్తాను. కానీ నేనే ఆత్మ నేను ఊహించేసుకొని పాజిటివ్ థింకింగ్ లాగా ఇప్పుడు అందరూ చెప్తున్నారు. ఇప్పుడు నేను ఎవరన్నా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళింది అనుకో, ఏమంటారు? పర్లేదుగా, ఆయన ఏం చెప్తాడు? సార్ నేను నడవలేకపోతున్నానండి, చాలా ఇబ్బందిగా ఉందంటే సన్నగా ఉన్నట్టు ఊహించుకో అంటారు. ఊహించుకుంటే సన్నగా అవుతారా? నడవలేకపోతుంది ఆమె ఇబ్బంది పడుతుందేమో, సన్నగా ఉన్నట్టు ఊహించుకో అంటారు. ఒకతను క్యాన్సర్ వచ్చింది ఆయనకు, వాళ్ళే నువ్వు అరగింకున్నట్టు ఉంచుకోవట, ఆడు చచ్చిపోతున్నాడు లోపల, ఎప్పుడు సన్నగా అయిపోయి ఎప్పుడు పోతానని టెన్షన్ టెన్షన్ భయంతో ఉంటే వీళ్ళు పాజిటివ్గా ఉంచుకోండి అంట. పాజిటివ్గా నువ్వు ఆరోగ్యంగా ఉంచుకోవాలంట, వస్తుంది ఆరోగ్యం వస్తుందంట. అటు ఇది ఇప్పుడు అందరు చెప్పేది, సార్ అందరు చెప్పేది, ఆడు చెప్తున్నాడు కొత్తగా ఏం లేదు, చచ్చినా రాదు పోవండి. నేను అలా ఓకేనా? సో మీరు ఎవరో అది ఒప్పుకోండి ఫస్ట్. మీరు ప్రైమ్ మినిస్టర్ అని ఊహించుకుంటే ప్రైమ్ మినిస్టర్ అవుతారా? గల్లి పక్క వాళ్ళకే తెలియదు ఆమె ఎవరో, మీ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను అనుకుంటే అవుతుంది అవుతారా అండి? సో కాబట్టి మీరు ఆత్మను అనుకోవడం చాలా పొరపాటు. దీనివల్లనే మీరు ఎదుగుదల ఆగిపోతుంది. నేను అజ్ఞానంలో ఉన్నాను, మై డియర్, దైవం నాకు సహకరించు అంటే దైవం వస్తాడు. అంతేగాని మీరు నాకే అంతా తెలుసు, ఏదో బుక్స్ చదివి ఆ జ్ఞానం మనసులో రికార్డ్ అయిపోయి అది లోపల రికార్డ్ అవుతూ ఉంటే, వస్తూ ఉంటే, రిపీట్ అవుతుంటే, ఓహో నేను పెద్ద జ్ఞాని నా మెసేజ్లో వచ్చేస్తే, అది కాదు జ్ఞాని అంత. కేవలం మాటలు కాదు, కేవలం ఆలోచన కాదు, సత్చితానందం ఆ అనుభూతి బాడీ అంతా అణువణువులో ప్రవహించాలి, ఆ అమృతం ప్రవహించాలి. ప్రవహించినప్పుడే మీరు చెప్పండి లేదు నా, నేను కూడా ఇప్పటికీ పడిపోతుంటాను మాయలో. మాయ అంటే మళ్ళీ జీవాత్మగా ఉంటాను, ఉన్నప్పుడు మళ్ళీ ఎలా డీల్ చేసి మళ్ళీ వస్తాను. అప్పుడు మాత్రం నేను జీవాత్మనే, నాకు జ్ఞానం లేదు, నేను ఇప్పుడు అజ్ఞానంలో పడిపోయాను, నేను మాయలో ఉన్నాను, ఇప్పుడు ఎలా బయటికి రావాలి అని అంటే అప్పుడు ఆత్మ కరెక్షన్ ఏర్పడుతుంది. అప్పుడు ఆత్మ జ్ఞానం ఇస్తుంది, ఆ జ్ఞానాన్ని ఆచరణ చేస్తే మళ్ళీ ఆత్మ దగ్గర చేరుతాం. ఓకేనా? సో కాబట్టి దయచేసి మీరు మాత్రం అహంకారాన్ని పెంచుకోకండి, ఎవరు చెప్పింది నమ్మకండి. చాలామంది ఆత్మ అనుకో అనుకో అంటున్నారు, కానీ అది మాత్రం నాకు తెలిసి ఇట్స్ ఎ రాంగ్ రూట్. అయితే పత్రి గారు ఆత్మ అంటున్నారు కదా అని మీరు అనొచ్చు, ఆత్మని అంటున్నారు, కానీ ఆయన పూర్ణాత్మ అని ఇంకో పదం వాడాడు ఇక్కడ వచ్చి చావాలి. ఇక్కడ ఇండియన్ పరిభాషలో మూడు ఉన్నాయండి, ఇండియన్ భాషలో మూడు రకాల పదాలు ఉన్నాయి ఈ ఆత్మస్థితికి. ఒకటి జీవాత్మ, రెండు ఆత్మ, మూడోది పరమాత్మ. అలా కాకుండా మన పిరమిడ్ సొసైటీలో న్యూ ఏజ్ బుక్స్ ఉన్నాయి. న్యూ ఏజ్ బుక్స్ అంటే తెలుసుగా, అమెరికా నుంచి వేరే గ్రహవాసులు వచ్చి ఇట్లా చాలామంది, ఎంతోమంది ఇంగ్లీష్ బుక్స్ ఉన్నాయి. వీళ్ళు పదాలు ఏం వాడుతున్నారంటే, వీళ్ళు ఆత్మ, పూర్ణాత్మ, ప్రజ్ఞ, విశ్వాత్మ, పరమాత్మ అనే పదాలు వాడుతున్నారు. సో కాబట్టి ఈ జీవాత్మను పత్రి గారు ఆత్మ అంటున్నారని నా ఫీలింగ్. అంతకంటే హయ్యర్ మీరు పూర్ణాత్మను తెలుసుకోవాలంటున్నాడు. అంటే ఏంటి, ఈ ఇక్కడ ఆత్మ అని, ఓకేనా? సో మీకంటే హయ్యర్ను పూర్ణాత్మ అంటున్నాడు ఆయన. నేను ఇండియన్ భాష, భగవద్గీత భాష వాడుతున్నాను, ఎందుకంటే మన ఇండియన్స్కి అది బాగా సూట్ అవుతుంది కాబట్టి ఈ భాషనే వాడుతున్నాను. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. పత్రిగారు ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ ఇట్లా ఈ పదాలు వాడుతున్నాడు, పరమాత్మ అని, ఓకేనా? సో తేడా ఏం లేదు. సో కాబట్టి మీరు, నేను చెప్పేది ఏంటంటే, మీరు దయచేసి ఒప్పుకోండి, మీ ఉన్న స్థితిని ఒప్పుకోండి. నేను అజ్ఞానంలో ఉన్నాను, నేను బాధలలో ఉన్నాను అని ఒప్పుకొని పరమాత్మ లేదా ఆత్మ రారా బాబు అంటే ఆయన వచ్చి ఏదో హెల్ప్ చేస్తారు. ఓకే? సో కాబట్టి ఇక్కడ రెండు ఇద్దరు దేవుళ్ళు అన్నారు. ఫస్ట్ జీవాత్మ, జీవాత్మ దైవం కాదు, మాయలో ఉంది కాబట్టి దైవం కాదు. మాయకు అతీతంగా చేరితే జీవాత్మనే, ఆత్మ అప్పుడైపోతుంది, అప్పుడు దైవం. రెండో దైవం మీకు మాత్రమే సొంతంగా ఉన్న దైవం. ఆ దైవం పేరేంటి? ఆత్మ. అది ఎవరికి వాళ్ళకే సొంతంగా ఉంది, ఓకేనా? ఎవరి ఆత్మ, ఇంకొక ఆత్మకు సంబంధం లేదు. ఆ ఆత్మ స్వ ఆనందం ఒకటే కావచ్చు, అనుభూతే. కానీ మీ ఆత్మ వేరే, మీ ఆత్మ వేరే, మీ ఆత్మ వేరే, ఎవరి ఆత్మ వాళ్ళకే సపరేట్. అలాగే పరమాత్మ అందరికీ ఒక్కడే, సాక్షిభూతంగా ఉండి అందరిలో ఉండి అన్నిట్లలో అంతటా వ్యాపించి మొత్తం విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు ఆయన. లోపల బయట ఆయన ఇందుగలడు అందులేడు అని ఎక్కడెక్కడ ఆయన ఎక్కడున్నా అంతట అక్కడ ఉంటాడు ఆయన, అంతటా ఉంటాడు. ఉన్నది లేనిది, లేనిది లేనిది, అంతా ఆయన్నే, ఓకేనా? సో కాబట్టి ఈ విశ్వం అంతా వ్యాపించిన పరమాత్మ దగ్గరికి వెళ్ళడం తర్వాత ఫస్ట్ ముందు మన సొంత దైవాన్ని మనం తెలుసుకోవాలి. ఆ సొంత దైవం ఎవరు? ఆత్మ, ఓకేనా? సో మీ ఆత్మ దగ్గరికి చేరడం ఫస్ట్ టార్గెట్. సో కాబట్టి మీరు ఏదైనా ప్రాబ్లం రాగానే ప్రకృతి చూసుకుంటుంది, ఆడు చూసుకుంటాడు, ఈడు చూసుకుంటాడు కాదు. మీరు చేరవలసింది ఏంటి? మీ ఆత్మ దగ్గరికి చేరాలి. ఎందుకంటే ఆత్మ నుంచే పరమాత్మకు కనెక్షన్ ఉంది. డైరెక్ట్గా మనం పరమాత్మతోటి కనెక్షన్ పెట్టుకోలేము, ఇంపాసిబుల్. ఒక జీవాత్మకు పరమాత్మతోటి కనెక్షన్ అనేది అసాధ్యం. సో జీవాత్మ ఏం చేయాలి? ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. జీవాత్మ ఆత్మ ఏకమైపోవాలి. ఏకమైపోయినా ఈ ఏకమైంది మళ్ళీ పరమాత్మ దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్. సో జీవాత్మ ఆత్మగా పరివర్తన చెందుతుంది, మళ్ళీ ఆత్మ పరమాత్మగా పరివర్తన చెంది ముక్తి లభిస్తుంది. ఇది దారి, ఓకేనా? అర్థమైందిగా? సో కాబట్టి మీరు ఎవరు అంటే దయచేసి మీ ఇష్టంగా ఒక్కొక్క మాస్టర్లో ఒకటి చెప్తాను, మళ్ళీ వాదన పెట్టుకోకండి. వచ్చించావాలి నాకు శ్రీధర్ ఇట్లా చెప్పాడు, మీరు ఇలా చెప్తున్నారండి, ఇంకో మాస్టర్లతో ఫైటింగ్ చేయకండి. ఒక్కొక్కరు ఒక్కరు ఎవరి అనుభవ జ్ఞానం ప్రకారం వాళ్ళు చెప్తున్నారు, ఎవరిది తప్పు కాదు, వాళ్ళకి తెలిసిన జ్ఞానం వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలిసింది నేను చెప్తున్నాను. వాదన పెట్టుకొని మరి ఆయన ఇట్లా అన్నాడు, ఆయన ఇలా అన్నాడు అంటే ఇక మామదేలు గొడవలు అయిపోతున్నాయి. కాంపిటీషన్లు వచ్చి సే శ్రీధర్ రాంగా అది రాగా నా గురించి ఏదేదో ప్రచారం చేశారు. గొడవ పడ్డట్టు అబ్బో అప్డేటెడ్ వర్జన్ బాగా చెప్పారా ఎగ్జాంపుల్. మీరు ఇలాంటి పదాలు పెడతారని మేము అనుకోలే అమ్మ, ఇవి చెప్తారండి. బొట్టెమో మంచి పెద్దది పెట్టుకొని ఆ పెద్ద భక్తురాలనుకుంటే బాలకృష్ణ చిరంజీవి అంటే మేమే. ఎస్ అంటే నేను ఇలా ఫాలో అవుతారు అనుకోవట్లేదు మిమ్మల్ని చూస్తే, అంతే చెప్తే సంతోషమే. సూపర్, అదే కావాలి నేను కూడా. సో కాబట్టి మూడు ఉన్నాయి, జీవాత్మ, ఆత్మ, పరమాత్మ. ఈ మూడు ఏకమైపోయినప్పుడే మీకు ముక్తి, ఫుల్ ముక్తి వచ్చేసినట్టు. ఓకేనా? సో ఈ ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మలు, ఈ మూడు రకాల కర్మలు ఉన్నాయి, వీటిని దగ్ధం చేయాలి. సో ఈ దగ్ధం అయితేనే, అంటే గతము భవిష్యత్తు దగ్ధం అయితేనే ప్రజెంట్లో ఉన్న ఆత్మతోటి కనెక్షను, అలాగే ప్రజెంట్లో ఉన్న పరమాత్మతోటి కూడా కనెక్షన్ మీకు ఏర్పడుతుంది. ఓకేనా? సో దీనికి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు కంపల్సరీ ఆ దగ్ధం ఎప్పుడు అవుతాయి, ఎలా అవుతాయి, ఇంకా ఈ సాధన అంతా మీరు తెలుసుకోవాలి. ఏం సాధన చేయాలి, ఏ సాధన చేస్తే ఈ కర్మలు దగ్ధమవుతాయో తెలుసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే, జీవాత్మకు దగ్ధం చేసే టాలెంట్ లేదు, అర్హత లేదు. జీవాత్మ అనేది మాయలో ఉంటుంది. ఇది కేవలం మంచి చెడు రెండు అనుభవాలను పొందడమే జీవాత్మ యొక్క పని. సో గత జన్మల్లో ఇప్పటివరకు చేసిన కర్మలను అనుభవించడమే జీవాత్మ యొక్క ఒక పని. అంతకంటే వేరే ఏమీ చేయలేదు జీవాత్మ. ఓకేనా? అది కర్మలను దగ్ధం చేయడం సాధ్యం కాదు జీవాత్మకు. ఎందుకంటే ఇప్పుడు మన మొబైల్లో ఉంది, ఏదైనా కనపడ్డది, ఒక ఫోటో ఉంది, ఇప్పుడు ఇవ్వగానే నా ఫోటో కనబడుతుంది. ఈ ఫోటోను నేను ఇక్కడే డిలీట్ చేయలేను. ఏం చేయాలి, అది ఎక్కడ స్టోర్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడ డిలీట్ చేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు కరెంట్ రావట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి మనం, ఒకసారి ఇక్కడ చూస్తాం, ఇక్కడ బాగానే ఉంది, ఏం చేస్తాం, ఆ మీటర్ దగ్గర చూస్తాం. ఓకేనా? అక్కడ చేస్తే ఇక్కడ డిలీట్ అయ్యే వస్తుంది అన్న కదా. లేదు, మీటర్లో కూడా బాగానే ఉందంటే పోల్ దగ్గర ప్రాబ్లం, పోల్ దగ్గర బాగానే ఉందంటే ఇక అసలు సప్లై లేదు, అట్లా లోపలికి వెళ్ళాలి. అట్లాగే మనం కర్మను డిలీట్ చేయాలంటే ఈ మనసులో లేదు కర్మలను డిలీట్ చేసే ఆప్షన్. మనసులో కర్మలను డిలీట్ చేసే ఆప్షన్ లేదు. ఎక్కడుంది అది? ఆత్మ దగ్గర ఉంది, ఆత్మస్థితిలో. మీరు ఆత్మస్థితికి చేరితేనే కర్మలను డిలీట్ చేసే అవకాశం ఉంది. ఓకేనా? సో కాబట్టే మీరు ఆత్మ దగ్గరికి చేరాలి. మీరు మానసిక స్థాయిలో మాత్రం, మీరు జీవాత్మగా ఉంటే మాత్రం మీకు సాధ్యం కాదు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పే దారులన్నీ కూడా మీరు ఆత్మస్థ దగ్గరికి ఎట్లా వెళ్ళాలి అనేది ఈ రెండు రోజుల్లో మీరు డిఫరెంట్ డిఫరెంట్ వేస్ తెలుసుకుంటారు ఆత్మ దగ్గర చేరడానికి. ఓకే? సో మీరు ఆత్మ దగ్గర చేరి ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మను అడగాలి, ఏంటి మై డియర్ ఆత్మ, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చింది, దీన్ని ఎట్లా తగ్గించుకోవాలంటే. అప్పుడు ఆత్మకు జ్ఞానం ఇస్తుందరే, ఇద్దరు బాబు నువ్వు ఈ గత జన్మలో ఇది చేసావు, ఈ పాపాలు చేసావు, కాబట్టి కర్మలు దగ్ధం ఇట్లా చేస్తే కర్మలు దగ్ధమవుతాయని చెప్తుంది ఆత్మ. ఆ జ్ఞానాన్ని మీరు ఆచరణ చేస్తేనే ఆత్మ చెప్పిన జ్ఞానాన్ని మీరు ఆచరణ చేస్తేనే కర్మలు దగ్ధమవుతాయి, లేకుంటే దగ్ధం కావు. ఓకేనా? సో ఆత్మ చెప్పిందే వినాలి, ఎవడో కాదు, బయట గురువు కూడా కాదు. బయట గురువు కొంతవరకే, బయట గురువు మిమ్మల్ని ఆత్మ దగ్గరికి తీసుకెళ్లడం వరకే ఆయన పని. వన్స్ ఆత్మ దగ్గరికి ఎంటర్ అయ్యారా, గురువు గారు కామైపోతారు, ఇక గురువు లేడు, శిష్యులు లేడు అక్కడ. సో ఆత్మ దగ్గరికి వెళ్ళడంలో మినిమం హెల్ప్ ఎంత హెల్ప్ చేయగలుగుతాడో అంతే హెల్ప్ చేయగలుగుతాడు. ఓకేనా? సో డిలీట్ చేసే ఆప్షన్ ఎక్కడుంది? ఆత్మ దగ్గర, మనసులో లేదు. మనసులో మీరుండి ఆలోచన స్థాయిలో ఉంటే మీరు మాత్రం ఆ కర్మలను డిలీట్ చేయలేరు, ఇంపాసిబుల్. అర్థమైంది కదా? ఓకే? సో మరి ఇప్పుడు ఎట్లా డిలీట్ చేయాలి, ఏం చేయాలంటే, మీరు ఇప్పుడు ముందు డిలీట్ చేయాలంటే మీరు ఆత్మ దగ్గర చేరాలి, ఫిక్స్ అయిపోయాయి. ఓకేనా? సో మీరు ఆత్మ ప్రయాణం చేయాలి, ఆత్మ దగ్గర చేరాలి. చేరితేనే ఆత్మ దగ్గరికి వెళ్ళాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి, అప్పుడే కర్మలు డిలీట్ అవుతాయి. మరి ఆత్మ దగ్గరికి ఎలా చేరాలి, ఆత్మ ఎలా ఉంటుంది? సో ఇంకొకటి ఏంటంటే, మీరు కర్మ సిద్ధాంతం ప్రకారమే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది. అంటే ఈ ప్రారంభంలో ఏది ఉంటే అదే జరుగుతుంది, కానీ మీరు అనుకున్నట్టు చచ్చినా జరగవు. జరుగుతున్నాయండి మీరు మీ లైఫ్లో మీరు అనుకున్నట్టు? అసలే జరగట్లేదా? కొన్ని జరుగుతున్నాయిగా, ఆ కొన్ని కూడా ఉంటేనే. అర్థం చేసుకోండి, ఇక్కడ అసలే జరగట్లేదని కాదు, మనం విధవలం చెప్పట్లే నేను. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని ప్రయత్నం చేస్తూ జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. ఆ జరిగేవి ఈ తలరాతలు ఉన్నాయి, జరుగుతున్నాయి. తలరాతలు లేనివి మీరు ఎంత ప్రయత్నం చేసినా ఇంపాసిబుల్. భయపడకండి, టెన్షన్ పడకండి, సొల్యూషన్ అన్నీ చెప్తాను. మామూలుగా మీరు మీ స్థాయిలోనే ట్రై చేస్తే, నేను చెప్పిన దారిలో వెళ్తే ఏదైనా క్లియర్ అవుతుంది. ఓకేనా? సొల్యూషనే చెప్తాను, అన్నిటి సొల్యూషన్ చెప్తాను. ఓకే? సో కాబట్టి మీరు అనుకునే అన్నీ జరగట్లేదు, ఎందుకంటే ఆ ప్రారంభంలో ఏదుంటే అదే జరుగుతుంది కాబట్టి. సో ఇప్పుడు మరి ప్రారంభంలో ఏదుంటే అది జరుగుతుంది కదా, మరి ఎట్లా నేను ఆత్మ, సపోజ్ మీ ప్రారంభంలో మీరు ఆత్మ దగ్గరికి చేరే లేదు, సపోజ్ ఈ జన్మలో, అనుకోండి, జరుగుతుందా, సాధ్యమా? మీ ప్రారంభంలో రేపు చనిపోవాలని ఉంది ఎగ్జాంపుల్, నేను మార్చుకోగలుగుతానా? మీరు మార్చుకోలేరు, కానీ మీరు ఆత్మ దగ్గరికి వెళ్తే మార్చుకోగలుగుతారు. ఇక ఆత్మకు సాధ్యం కాదు, దైవంకి ఏదైనా సాధ్యమే. దైవం అంటే మన బయట శివుడు కృష్ణుడు వీళ్ళు కాదు, మనకు సంబంధించిన దేవుళ్ళు కాదు కదా వాళ్ళు, ఎవరికి వాళ్ళే, మనకు సంబంధించిన ఆత్మ, మన దైవం మన లోపలే ఉంది. ఈ ఆత్మ దగ్గరికి వెళ్తే అది డిలీట్ చేసేస్తుంది. కానీ మీరు ఆత్మజ్ఞానం ఆత్మగా అది చెప్పినట్టు మీరు చేస్తేనే, మీ ఇష్టం ఉన్నట్టుగా కోరికలు, నాకు ఐశ్వర్యాలు కావాలి, నాకు 100,000,000,000 కావాలి, నేను ప్రైమ్ మినిస్టర్ కావాలి, ఇలాంటివో పో అంటుంది అది. దాని ప్రోగ్రామింగ్ వేరే ఉంటుంది. మీరు పూర్తిగా దైవానికి అంకితం అయిపోయి దైవం చెప్పినట్టే చేస్తేనే ఆత్మ మీకు, ఆత్మ చెప్పింది మీరు వింటేనే ఆత్మ ఓకే అంటుంది, పొడిగిస్తుంది ఆయుష్, లేకుంటే పొడిగించదు. ఓకేనా? సో మామూలుగా ఏదో కోరికలు ఇవి ప్రాపంచికమైనది కాదు, కోరాలి, ప్రాపంచికమైన ఇస్తుంది, ఎంత ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మీరు ఎంత ఇవ్వాలో ఎంత ఇస్తే బ్యాలెన్స్గా ఉంటారో అంత ఇస్తుంది. అంతేగాని మీరు గొంతమ కోరికలు కోరితే మాత్రం అది ఇవ్వదు. ఓకేనా? సో మీకు మాత్రం ఒక జన్మ హక్కుగా పరమాత్మ మనకు ఒకటి పెట్టాడు. పరమాత్మ అంటే ఏంటి? ఇక్కడ పరమాత్మ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవాలి. మనం అందరము పుట్టాము, ఎవరికి పుట్టాము? మనమందరం ఫస్ట్ ఎవరం అసము? మనం ఆత్మలం. ఫస్ట్ ఒరిజినల్గా పరమాత్మ సృష్టి చేశారు. ఒరిజినల్గా ఎవరున్నారు ఈ సృష్టిలో? సృష్టి రహస్యం కొద్దిగా చెప్తాను. ఈ సృష్టి ఆరంభంలో ఉన్నది ఒకరే. ఎవరు అతను? అతను అంటున్నాను సారీ, ఎందుకంటే ఆయన పుల్లింగం కాదు స్త్రీలింగం కాదు, కాదు పదం వాడాలి, పరమాత్మ అంటున్నాను. ఆ పరమాత్మ రెండుగా విభజించబడ్డాడు, అంటే తనలోనే రెండు ఉన్నాయి, ఇంకా విభజన జరగలేదు. ఇలా చూసుకుంటే రెండు కనబడ్డాయి. ఏంటది? తనే రెండుగా కనబడ్డాడు, ఒకడు ప్రకృతి, మరొకరు పురుషుడు. సో ఈ ప్రకృతి పురుషుడు, ఈ ప్రకృతి పురుషులు మన లోపల ఉన్నారు, అంతవటా ఉన్నారు, వాళ్ళు వ్యాపించి ఉన్నారు. ఈ ప్రకృతి పురుషులు జన్మనిచ్చారు. ఎవరికి? పిల్లలకు జన్మనిచ్చారు. ఆ పిల్లలు ఎవరు? మనమంటే ఎవరు? నో, జీవాత్మ అప్పటికి ఎంటర్ కాలే, ఆత్మ. సో కాబట్టి మనం ఆత్మ అనుకుంటే మన తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతి పురుషులు. ఓకేనా? సో కాబట్టి మనందరికి తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు కామన్గా? ప్రకృతి పురుషులే. ఓకే, ఇప్పుడు మనం ఎవరు? మరి ఇప్పుడు ఆత్మ అనుకుంటే మన మధ్యలో రిలేషన్షిప్ ఏంటి? మన తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు కామన్గా? సో మనం ఏమవుతాం? అదే మరి, బుద్ధి ఎక్కడికి పోలే ఇంకా. ఆత్మపరంగా సోదరి సోదరుమణులు ఉండరు, బికాజ్ ఆత్మకు పుల్లింగం లేదు స్త్రీలింగం లేదు. మనందరం తోబుట్టువులం. సో ఒకసారి తోబుట్టులు అందరం కలిసి చప్పట్లు కొట్టుకుందాం. సోదరి అనలేదు, ఎందుకంటే మళ్ళీ పుల్లింగ స్త్రీలింగం అయిపోతుంది కదా. ఆత్మకు పుల్లింగ స్త్రీలింగం లేదు, బాడీ వరకు వచ్చాక ఉంటుంది, బాడీ పరంగా మాట్లాడితే. కానీ మీరు ఆత్మపరంగా మాట్లాడితే పుల్లింగం స్త్రీలింగం లేదు ఆత్మకు, అదే ఆత్మ ఎన్నో శరీరాల్లో వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి మనమే ఒక జన్మలో ఆడగా మొగ అన్ని రకాల పాత్రలు వేస్తున్నాం. సో కాబట్టి ఆత్మపరంగా ఆలోచిస్తే మాత్రం మనందరము తోబుట్టలం. మన కల తల్లిదండ్రులు ఎవరు ఇప్పుడు? ఒకసారి ఆ తల్లిదండ్రులు చప్పట్లు కొట్టాలి మనందరూ జన్మనిచ్చినాము. సో కాబట్టి ఇప్పటి నుంచి ఏం చెప్తారు మీ తల్లిదండ్రులు ఎవరంటే? మెంటల్ ఎక్కింది మీకు, స్క్రూలు అయిపోయింది, ఒక గంట క్లాస్, ఒక రోజు ఇన్ని రాలేదు, తల్లిదండ్రులు రాదంటుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు కోపం వస్తుంది, ఏంటి రైట్ నేను జన్మనిస్తాను నువ్వు వాడినంటావు అంటారు. సో కాబట్టి అందరికి చెప్పకండి ఇది, ఎవరైతే జ్ఞానులు ఉంటారో మనలాంటి వాళ్ళకి చెప్పుకోండి. ఓకే, ప్రాపంచికంగా ఉన్న వాళ్లకు అదే చెప్పండి, మీ ఒరిజినల్ తల్లిదండ్రులు, ఈ జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల పేర్లు చెప్పండి. ఓకేనా? కానీ జ్ఞాన ఆత్మపరంగా మాట్లాడితే మాత్రం మన ఒరిజినల్ తల్లిదండ్రులు మన ప్రకృతి పురుషులు. ఓకేనా? వాళ్లే మన ఒరిజినల్ తల్లిదండ్రులు. ఎంత అద్భుతమైన జన్మనిచ్చారు అని తెలుసుకోవాలంటే మీకు ఇప్పుడు నిజంగా చప్పట్లు కొట్టలే తల్లిదండ్రులకు పేర్చి చెప్పంగానే, ఎందుకంటే మీకు ఇంకా అంత ఏం జన్మనిచ్చారండి అని మీకు అనిపిస్తోంది. కాబట్టి మీరు ఒకసారి ఆనందాన్ని రుచి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఆహా ఏం జన్మనిచ్చాడని. ఓకేనా? సో అంతవరకు మనకు అనవసరమైన దొంగకు జన్మనిచ్చాడని తిట్టుకుంటాం దేవుణ్ణి కూడా, తప్పేం కాదు తిట్టినా దేవుణ్ణి, మరి ఆ కోపం వచ్చింది ఏం చేస్తాం, తిట్టాలి తప్పదు. ఓకేనా? సో కాబట్టి మన తల్లిదండ్రులు కామన్గా మన ప్రకృతి పురుషులు. సో ఆ ప్రకృతి పురుషులకు మనం పుట్టాము ఆత్మపరంగా, పుట్టాక ఏకత్వంలో ఉన్నాము, ఫస్ట్లో ఏకత్వంలో ఉండి ఎంతో అద్భుతంగా తల్లి ఒళ్ళోనే తండ్రి ఒళ్ళోనే హాయిగా ఆడుతూ పాడుతూ ఉన్నాము. మనకు ఎలాంటి బాధలు సుఖ దుఃఖాలు ఏమీ లేవు, ఎప్పుడు పరమానందమే. ఆ ఏకత్వం అయిపోయాక, ఏకత్వం అంటే అంత ఒకటే, ఇక్కడ వరకు అనుకోండి ఇది ఒకటే, ఇక్కడ ఐదుగా మారిపోయింది, ఉన్న ఒకటే ఇక్కడికి వచ్చే వరకు ఐదుగా మారిపోయింది. సపోజ్ ఈ ద్వంద్వం అనుకుంటాం, విభజన, ఇది ఏకత్వం. సో అప్పుడు ఇక్కడే ఉన్నాం, అంత ఒకటే, ఇక్కడ రే లేదు. ఈ స్థితిలో వ్యతిరేకం అనేది లేదు, అందరూ నాలాగానే ఉన్నారనుకోండి, అందరు నాలాగనే మెంటాలిటీ, అందరు నాలాగనే ఉన్నారు, హైటు అంత ఒకటే ఉంటే అప్పుడు ఏమైనా తేడా అనిపిస్తుందా? అది ఏకత్వ స్థితి. ఆ స్థితిలో ఎంతో అద్భుతమైన ఆట ఆడుకున్నాం తల్లిదండ్రులు ఒళ్ళోనే. అయ్యాక బోర్ కొట్టాక ఇక అప్పుడు పరమాత్మ తల్లిదండ్రులు మనం అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని సరదాగా ద్వందాల ఆట ఆడదామని నిర్ణయం తీసుకొని ద్వందాల ఆట మొదలెట్టాం. అది సరదాగా పోయి సీరియస్ అయిపోయింది, అదే వచ్చింది చావు. ఇప్పుడు మళ్ళీ దాన్ని సరదాగా చేయాలి, ఓకేనా? అది ఎట్లా సరదాగా తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది ఈ రెండు రోజులు. సో ఇది ద్వంద్వం అంటారు. ఇప్పుడు మనం ద్వంద్వంలో ఉన్నాం. ఇక అది సాధన చేశాక మీరు మళ్ళీ మూడో స్థితిలోకి వెళ్తారు. ఏకత్వం, ద్వంద్వం, తర్వాత మూడో దశ వస్తుంది. దానికి ఇంకా పేరు పెడదాం ఫ్యూచర్లో. ఎందుకు పేర్లు? ఓకేనా? సో ఈ ద్వంద్వ విభజనలో ఉన్నాము. సో కాబట్టి ఎప్పుడైతే ద్వంద్వంలోకి వచ్చామో అప్పుడు ఏం చేసిందంటే మన ఆత్మ ఆ ఏకత్వంలోనే ఉంటూ ఆ పరమాత్మతోటి కనెక్షన్లోనే ఉంటూ ఆత్మ ఒక అంశాన్ని సృష్టి చేసి ఆ అంశాన్ని భూమి మీదకి పంపించింది. సో ఇది అంశాత్మ, ఓకేనా? భూమి డైమెన్షన్ అంటే డ్యువాలిటీ డైమెన్షన్. ద్వంద్వం డైమెన్షన్లో ఉన్నది ఎవరు? ఎవరున్నారు ద్వంద్వం డైమెన్షన్లో? జీవాత్మ. ఆత్మ ఏకత్వంలోనే ఉంది, పరమాత్మ కూడా ఏకత్వంలో ఉన్నాడు, ఓకేనా? సో ఇది బేస్. ఇది ఒక్కొక్కరు ఒకరు డెఫినేషన్ ఇస్తారు. నేను ఇచ్చిన డెఫినేషన్ ఇది నాకు అనుభవం జ్ఞానం. ఎందుకంటే ఆత్మస్థితి కలిగి నాకు ఆనందం వచ్చేస్తుంది, ఏకత్వ భావ ద్వంద్వ భావనే ఉండదు అంతా. అప్పుడు మళ్ళీ ఇక్కడ పడంగానే మళ్ళీ ద్వంద్వ విభజన వస్తుంది, ఆడ మగ మంచి చెడు పాప పుణ్యాలన్నీ వచ్చేస్తాయి, ఓకేనా? సో దీన్ని బట్టి నేను డెఫినేషన్ ఇలా ఇస్తున్నాను. మాయలో ఉన్నది జీవాత్మ, మాయకు అతీతంగా ఉన్నది ఆత్మ పరమాత్మ, ఓకేనా? సో కాబట్టి మనకు జన్మనిచ్చింది మన ప్రకృతి పురుషులు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ తల్లిదండ్రులు కాదు, ఈ తల్లిదండ్రులు ఈ జన్మ వరకే, కానీ జన్మ జన్మలకు ఎప్పుడు కామన్గా ఉండే తల్లిదండ్రులు ఎవరు? ప్రకృతి పురుషులు, ఓకేనా? అన్ని జన్మలకు వాళ్లే. కాబట్టి మీకు ఆ తల్లిదండ్రులు జన్మ తీసుకునే ఇచ్చే ముందు ఏం చేశారంటే ఒక జన్మ హక్కుగా ఒక హక్కు ఇచ్చారు మనకు. ఏంటంటే మీకు ఎప్పుడు బోరు కట్టినా, మీరు ఎంత పాపాత్ములైనా, ఎంత నీచ పనులు చేసినా, ఎంత ఘోరమైన పనులు చేసినా, ఎంత మంచి పనులు చేసినా, మీకు మాత్రం ఒకటి నేను ఇస్తున్నాను గిఫ్ట్ అని మనకు పుట్టినప్పుడే మనకి ఇచ్చాడు గిఫ్ట్ పరమాత్మ. ఈవెన్ ఆత్మ కూడా మనకి ఇచ్చింది ఏంటంటే, మీరు ఎప్పుడంటే అప్పుడు చాలు నాకు ఈ ద్వందాలు అంటే చాలు మహాప్రభో, ఇది నీ దైవ నీ దగ్గర చేరాలనుకుంటున్నా అంటే చాలు, ఇది మాయం, డైరెక్ట్ దైవం వైపు మీరు అడుగులు స్టార్ట్ అయిపోతుంది. ఎవరికైనా ఈ దైవం వైపు వెళ్ళే అర్హత ఉంది. ఎవరికైనా, ఎంత నీచాత్మ నీచునుడికైనా మంచివాడికైనా సమాన హక్కు ఉన్నది. అందుకే వాల్మీకి తపస్సు చేసిన దరిద్రుడు చెడ్డవాడు వాల్మీకి తపస్సు చేసేటప్పుడు, అవునా కదా? తర్వాత ఆయన మార్చేయడు, కానీ మామూలుగా ఆయన అంత కూడా ఏదో చేస్తుంటాడు కదా చెడు పనులు. అలా ఎంతమంది రాక్షసులు కూడా తపస్సులు చేస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మంచివాళ్ళు తపస్సులు చేసినా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి ఎందుకు అయ్యాడు? చెడ్డవాళ్ళు కాకూడదుగా, కానీ దైవం దగ్గర చేరడానికి ఎవ్రీబడీ ఈజ్ ఎలిజిబుల్. మంచివాళ్ళైనా చెడ్డవాళ్ళైనా అంతా సమానమే. ప్రకృతి ఉంది, గాలి అందరికీ ఇస్తుంది, వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళకు కూడా ఇస్తుందండి దరిద్రంగా మంచివాళ్ళకు. ఏ ఫీల్ గా మార్చేస్తానులేండి సీన్, ఓకే? సో కాబట్టి బై ప్రకృతికి బుద్ధి లేదు, చెడ్డవాళ్ళు కదా చంపేయచ్చు కదా, మీ అందరినీ చంపేసి మమ్మల్నే ఉంచవచ్చు కదా, కానీ మీకు ఎనర్జీ ఇస్తుంది మాకు ఎనర్జీ ఇస్తుంది. ఇక నేనున్నాను మధ్యలో శంకరజాతి, ఇటు మంచి కాదు ఇటు చెడు కాదు ఈ టైపు, నాకు కూడా ఎనర్జీ ఇస్తుంది. ఈ ప్రకృతి పురుషులకు బుద్ధి లేదండి. ఎందుకు బుద్ధి లేదంటే ఎందుకు ఉంటుందండి? వాళ్ళ పిల్లలు కాకి పిల్ల అంతే. మరి ప్రకృతి పురుషులే మన తల్లిదండ్రులే, ముగ్గురికి జన్మనిచ్చారు మూడు రకాల మనుషులకు, కాబట్టి వాళ్లకు పక్షపాతం లేదు. పిల్లలు వస్తానంటే హాయిగా వెల్కమ్ బోర్డ్ ఎప్పుడు రెడీ. మీరే చాలు రా బాబు, ఈ ద్వంద్వాలు అటు సుఖ దుఃఖాలు ఏం లేదు, చాలు ఇక నేను బయటికి రావాలి, నేను దైవం దగ్గర చేరాలని మీ సంకల్పం పెట్టండి. అప్పుడు దీని ప్రకారం కాకుండా ఆత్మ దగ్గర తనను మీ దగ్గరికి లాక్కోవడానికి, మీ దగ్గర తీసుకోవడానికి ఏం అవసరమో అలాంటివి స్టార్ట్ అవుతాయి. దానికి ఏదేది అవసరమో అర్థమైందా? సో కాబట్టి అది మీ చేతిలో ఉంది. మీరు దైవం దగ్గర చేరాలనుకుంటున్నారా? దైవం అంటే మీ ఆత్మ దగ్గరికి, అది మీ నిర్ణయం మీద ఆధారపడుతుంది. మీరు చేర అనుకుంటే లాభం లేదు, నిర్ణయం తీసుకోవాలి, దాని తగ్గట్టుగా సాధన చేయాలి. నేను చెప్పిన సాధన చేస్తేనే మీకు ఆత్మ దర్శనం లభిస్తుంది. అప్పుడు కర్మ సిద్ధాంతం అవన్నీ అన్నీ చెప్పేస్తుంది, అది ఎట్లా డిలీట్ చేయాలని చెప్పేసి ఆత్మతో ఐక్యమైపోతారు, తర్వాత పరమాత్మతో ఐక్యమైపోతారు, ఓకేనా? మరి మీరు నిర్ణయించుకోండి, అది మీ తర్వాత మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇవన్నీ క్లియర్గా నేను చెప్పాను, ఏం టెన్షన్ ఏం లేదు. రైటింగ్లో ఉంది, ఆడియోస్లో కూడా ఉంది, మళ్ళీ ఇవి కూడా రికార్డ్ చేస్తున్నాను పెడతాను, ఓకే? సో మీరు నిర్ణయం తీసుకోవాలి, ఫస్ట్ నేను నా దైవం దగ్గరికి చేరుతాను అన్నప్పుడు ఇంకా గతాన్ని కాకుండా, ఈ ప్రారంభం ప్రకారం కాకుండా దైవం దగ్గరికి చేరడానికి ఏవేవి అవసరమో ఆ కష్ట సుఖాలు వస్తాయి, ఓకేనా? మనకు అనిపిస్తుంది కష్టసుఖమని, కానీ కష్టం అనిపిస్తుంది కానీ అది కష్టమే కాదు. ఎందుకంటే పరమాత్మ దగ్గర చేయడం, ఆత్మ దగ్గర చేరడానికి అది అవసరం కాబట్టి అది వస్తుంది. ఓకేనా? సో కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మీరు ఆత్మ దగ్గర చేరాలనుకుంటున్నారా. ప్రాపంచికమైన జీవితం కూడా సూపర్గా ఉంటుంది, ఏం టెన్షన్ ఏం లేదు. ఆత్మ దగ్గర చేరాలంటే ఏదో వదులుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ ఉంటాయి కానీ అన్నిట్లలో అంటి ముట్టన్నట్టుగా తయారవుతారు, ఉండి లేనట్టుగా, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటారు, ఎఫెక్ట్ కాకుండా ఉంటారు నేను చెప్పిన సాధన చేస్తే. ఇప్పుడు మాత్రం ఎఫెక్ట్ అవుతారు, చెడ్డవాళ్ళని చూడంగా చీ అంటాను, మంచి వాళ్ళు చూడండి అబ్బా అంటాను, అనకుండా ఉండలేను, రాగద్వేషాలు చచ్చాయి కదా, అవునా కదా. సో కానీ అప్పుడు మాత్రం ఉండి లేనట్టుగా, మీ దగ్గర కూడా ఇదే చూపు, మీ దగ్గర కూడా ఇదే చూపు, నో తేడా. బికాజ్ అందరూ అప్పుడు ఆత్మ అయిపోయాను, రాగద్వేషాలు లేవు, తల్లిదండ్రులతో కనెక్షన్ ఉంది, ఇంకేముంది, అందరూ ఎవరిని చూసినా ఒకటే, సినిమా పిక్చర్ అంతా అర్థమైపోతుంది అక్కడ. ఓ ఇదంతా నాటకం రా బాబు అని. ఓకేనా? టోటల్గా క్రియేషన్ ఎక్కడ జరుగుతుందో మీకు రెండు రోజులు మొత్తం అర్థమైపోతుంది, వింటేనే అర్థమైపోతుంది, ఇంకా ప్రాక్టికల్ చేశారా, ఓర్ నాయన ఇదేంటారు బాబు అంతా నాదేనా అని తెలుసుకుంటే అప్పుడు నాటకం లాగా అనిపిస్తుంది జీవితం అనేది. కానీ ఇప్పుడు మాత్రం చాలా సీరియస్ అయిపోతుంది. ఓకే, అర్థమైందిగా. సో కాబట్టి మీరు నిర్ణయం తీసుకోండి, మీరు ఆత్మ దగ్గరికి చేరాలా వద్దా అని. మీరు ఆత్మ దగ్గరికి చేరాలనుకుంటేనే ఆ వైపు అడుగులు వేస్తేనే మీరు బయటికి వచ్చే అవకాశం ఉంది, లేకుంటే పునరభిజననం అంతే, ఈ జన్మ చక్రంలో ఇలానే ఉండిపోతారు. మరి మీ ఇష్టం, ఆలోచించుకోండి. ఎప్పుడు గెలవరు, ఎప్పుడు ఓడిపోరు, ఇవి ఉంటేనే ఉంటాయి. ఆ సుఖం గెలుపుకోవటం, ఆ క్షణికమైన సుఖమే ఇస్తుంది గెలుపు, మళ్ళీ వెంటనే నెక్స్ట్ టార్గెట్ స్టార్ట్. మొన్న ఒక ఆవిడంది, మాకు పిల్లలు పుడితే చాలు సార్, 15 నుంచి పిల్లలు లేరు పాపం, పిల్లలు పుడితే చాలు సార్, నేను ఏం కోరాను అన్నది. మళ్ళీ తర్వాత ఏమైనా కోరే తంతాను అన్నాను. మీరు నిజంగా సార్, మీరు వచ్చేలా చేయండి, హెల్ప్ చేయండి అన్నది. సరే నేను చెప్పింది చేయన్నాను, చేసింది. 15 నుంచి పిల్లలు పుట్టారు. సంతోషపడాలిగా, ఎన్ని రోజులు ఉందండి సంతోషం, నెల రోజులు లేదు. తర్వాత ఆ పిల్లలకు ఏదో జాండీస్ వచ్చింది అన్నారు, చిన్నపిల్లలకు వస్తాయంటే కదా, నేర్చుకుంటూ ఫోన్ చేసి ఆ జాండీస్ పోవాలంటే ఏం చేయాలి, మళ్ళీ ఎందుకు ఎడుతున్నావు అన్న, పిల్లలు పుడితే సరిపోతుంది అన్నావుగా. ఒక ఆవిడ బల్లార్లు పెద్ద ఇల్లు కట్టుకుంది, నాకు ఇల్లు కడితే చాలా సార్, ఇంకేం అవసరం లేదండి. సరే ఓకే అన్నాను, ఎలా కట్టాలో ఆమె నేర్పించాను. అంటే కష్టసుఖాలు వస్తుంటాయి కదా, ఫోన్లోనే ఆ గైడ్ చేస్తూ వచ్చినా ఆమె ఇల్లు కట్టేసుకున్నాను. ఇక నన్ను ఏం అడగద్దు, నేనేం డౌట్ తీర్చాను అన్నాను. తర్వాత తెల్లారి ఫోన్ చేసి, ఆరు పని మంచి దొరకట్లేదు సార్, ఇంత పెద్ద ఇల్లు ఎవరు పెట్టం చేస్తారు, ఇలా ఉంటాయి కష్టాలు, లేనంత వరకు ప్రాబ్లం ఉన్న సినిమాలో థియేటర్లో ఉన్న సినిమాలో చూపిస్తారే డబ్బులు వ్యాధి, ఇంతకంటే డబ్బులు హాలే, ఇక ఇల్లు ఎంత పెద్దగా ఉందో ఆలోచించండి. అప్పుడు వాళ్ళకి ఉన్నాయి కాబట్టి నీళ్ళ ప్రాబ్లం లేదు, డబ్బులతో అన్నీ వస్తాయి, కానీ పని మనుషులు దొరకరు కదా సార్, వాళ్ళు దొరికినసరిగా చేరు వచ్చించావాలి. సో కాబట్టి ఇవన్నీ క్షణికమైన సుఖ దుఃఖాలే ఇస్తాయి, మనకు శాశ్వతమైంది ఇవ్వలేవు. అర్థమైందా? సో అదే ఆత్మస్థితి వెళ్తే శాశ్వతమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది. ఆ ఉన్నాక కష్టసుఖాలు, ఏ ఉన్న కష్టసుఖాలు సరదాగా ఆడుతూ పాడుతూ అనుభవిస్తారు. అది కష్టం కష్టంగా అనిపించదు, ఎందుకంటే పరమాత్మ దైవం పక్కన ఉన్నాడుగా, ఆయన ఉంటే నీకు ఏది ఏమనిపించదు. జైల్లో ఉన్నా హాయిగా ఎంజాయ్ చేస్తారు, రమణ మహర్షి క్యాన్సర్ ఉన్నా ఆ పుండుని చూసుకుంటూ ఆ పురుగు పుడితే తీసి మళ్ళీ కడిగి దండ చేసేసాడట. అంటే ఆయన ఆత్మస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏం కాదు, అంత లైట్గా తీసుకోగలుగుతారు. ఆ దైవం తోడుంటే అలా ఉంటుంది, దైవం తోడుంటే జైలైనా రాజమహలైనా ఒకటే, దైవం తోడులోకుంటే రాజమహల్ కూడా జైలు లాగానే తయారవుతుంది. బంగారు సంఖ్యలు ఇవి, ఇనుప సంఖ్యలు అది బంగారు సంఖ్యలు. కానీ పరమాత్మ తోడుంటే సంఖ్యలే లేవు, స్వేచ్ఛ స్వేచ్ఛ జీవితం, ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం ఏదంటే చేయొచ్చు. అర్థమైంది కదా? సో కాబట్టి ఆ దైవం పరమాత్మ అనే పదం వాడుతున్నాను, ఒకసారి ఆత్మ అంటున్నా ఒకసారి పరమాత్మ అంటున్నా, కానీ ఫస్ట్ మాత్రం మీరు ఆత్మ దగ్గరికి చేరాలి, తర్వాత పరమాత్మ. ఓకేనా? సో నేను దైవం అన్నా ఏ పదం వాడినా మీ ఫస్ట్ టార్గెట్ మాత్రం మీరు ఆత్మ దగ్గరికి చేరడమే, మీ ఆత్మ దగ్గరికే, మీకు మాత్రం సొంతమైన ఆత్మ దగ్గరికే, మా ఆత్మ దగ్గర కాదు, ఇంకొకరు ఆత్మ దగ్గరికి కాదు. ఇంకొక ఆత్మ నుంచి మేము మీ ఆత్మ ఏం చెప్తుంది మెసేజ్ అనకండి, అది వేస్ట్, అది పని చేయదు. మీ లోపల ఆత్మ దగ్గరికే చేరాలి. ఈమెను అడిగి తెలుసుకుంటా, ఆమెను అడిగి తెలుసుకుంటా, అది వర్కౌట్ కాదు అది. ఓకేనా? ఆ డిపెండెన్సీ పనిచేయదు, అది కొద్దిసేపు అది ఇస్తుంది కానీ అది ఒప్పుకోదు, అది మీ సోల్ ఒప్పుకోదు. మనకు దొరికేది పిరమిడ్ సొసైటీలో ఎక్కువ ఇది ఉందిగా, ఏ మాస్టర్ దొరుకుతారు, ఎవరిని మెసేజ్ తీసుకుందామా అని అనుకోని అడుగుతూ ఉంటాను. అది చచ్చినా పనిచేయదు, అది కొంతవరకు స్టార్టింగ్లో పనిచేస్తుంది, కానీ మీ స్థాయి పెరిగి మీరు ఆత్మ దగ్గర చేరే సమయం వచ్చినప్పుడు ఆత్మ ఒప్పుకోదు. నా కొడక నేను లోపల ఉండగా ఆడిని అడుగుతావు, నన్ను గౌరవపరుస్తా నీ సంగతి చెప్తుంటుంది, టార్చర్ పెడుతూనే ఉంటుంది. ఎందుకు? తన దగ్గరికి రావాలని. ఓ పిల్లలు మాట వినట్లేదు, పక్కింటికి వెళ్తున్నారు, గొడవలు చేస్తున్నారు, మీరు ఏం చేస్తారు, తిరుగుతారు కొడతారా లేదా పక్కింటికి వెళ్తారు, రైట్ ఇక్కడే కూర్చోని ఎందుకంటే బయట వాళ్ళ పక్కింట్లో ఎలా చూసుకుంటారో, సరిగ్గా ఫుడ్ పెడతారో లేదో వాళ్ళు ఏం చేస్తారో అని భయం ఉంటుంది కదా. అట్లాగే ఆత్మ కూడా లోపల అంతే, అరే నువ్వు నా పిల్ల ఉండు, నువ్వు పక్కింటికి వెళ్ళిపోతావా, నా దగ్గరికి రా అంటుంది. తప్ప మీకు ఎప్పుడు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తా అంటుంది. తప్ప. సో కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, ఆ ఆత్మ మిమ్మల్ని టార్చర్ పెడుతుండే ఉద్దేశం ఒకటే, మీరు రాంగ్ రూట్లో ఉన్నారు. సరే సన్మార్గంలో తీసుకురావడం కోసమే ఆ ప్రకృతి పురుషులైనా మన ఆత్మనైనా మనకు పనిష్మెంట్ ఇస్తుంది. అది పనిష్మెంట్ కాదు, అది ఏదో శిక్ష కాదు, శిక్షణ. శిక్షణలో భాగంగా అలా చిన్న చిన్న దెబ్బలు వేస్తుంటారు. ఒక టీచర్ ఎలాగైతే స్టూడెంట్ని కొడతాడో, ఓ తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే కొడతారు, ఎందుకు కొడతారండి, కోపమా అండి మీకు, కోపమా? వాళ్ళు సన్మార్గంలో లేరని అనిపించినప్పుడే మీకు కొడతారు, అవునా? మీకు అనిపించిన సన్మార్గం, కానీ మీకే మీరే సన్మార్గంలో లేరు, మీ సన్మార్గాన్ని వాళ్ళకి ఎలా చెప్తారు? సారీ, ఏమనుకోవద్దు, మీరు సన్మార్గంలో లేరు, ఉంటే ఆనందంగా ఉండాలి. సన్మార్గం అంటే ఏంది? మనము ఆత్మ దగ్గర చేరడం, అది సన్మార్గం. అంటే ఎప్పుడంటే అప్పుడు సత్యచితానంద స్వరూపం దగ్గరికి చేరడం, అది సన్మార్గం. అలా కాకుండా మీరు ఎటువైపు వెళ్తున్నా మీకు సుఖ దుఃఖాలే వస్తున్నాయంటే మాత్రం సన్మార్గం కాదు. అర్థమైందా లేదా నేను చెప్పే సన్మార్గం? కేవలం ప్రాపంచికంలో ఇరికించేది సన్మార్గం కాదు. ఇటు ప్రాపంచికంగా, అటు ఆధ్యాత్మికంగా ఆనందంగా ఉంటూ ప్రాపంచిక జీవితాన్ని కూడా అనుభవించడం సన్మార్గము. అర్థమైంది కదా? సో సన్మార్గం అంటే మంచి కాదు, అందుకే చెప్తున్నాను నేను, సన్మార్గం అంటే మంచి కాదు. మరి ఏంటి అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ ఏంటి అన్నది, ఆనంద స్వరూపం, ఆ స్థితికి చేరడం. మరి ఆ స్థితికి చేరాలి అంటే ఏం చేయాలి మనము? ఇప్పుడు మనము మన టార్గెట్ ఏంటి? ఫస్ట్ టార్గెట్, మీ టార్గెట్ ఏంటి? ఆత్మ దగ్గర చేరడం. ఎందుకు చేరాలంటే ఫస్ట్ ఆత్మ దగ్గర ఉన్నది శాశ్వతమైన ఆనందం, ప్రశాంతత, తృప్తి. ఇక మీరు ఎన్ని రకాలుగా వర్ణించినా ఆయనను తక్కువనే. ఇక మీకు ఏం వద్దు అనిపిస్తుంది? హాయిగా మీతో మీరు అలా ఉండిపోతారు అంతే, ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది, అంతలా ఉంటుంది అది. ఆహా, ఏం జన్మిచ్చావు, ఏం జన్మనిచ్చావని మీకు మీరే పొగుడుకుంటూ ఆహా అంటుంటారు, ఫోన్లు చేసి నన్ను చంపుతూ ఉంటారు, అబ్బా ఏం జన్మనిచ్చారండి, ఏం జ్ఞానం చెప్పారండి. పాపం మరి ఎందుకంటే ఎవరు అర్థం చేసుకోలేరు జ్ఞానాన్ని, ఎవరికైనా చెప్తే ఎందుకు మెంటల్ ఎక్కింది దీనికి, ఏం సంపాదించలే, ఏ డబ్బులు బయట ఏం లేదు, ఎందుకు ఆనందం వచ్చింది, ఇది లూజు కొద్దిగా అంటారా? అందుకే ఇది అర్థం చేసుకునే వ్యక్తి ఎవరు? నేనే ఇక మళ్ళా, లేదా మన పిరమిడ్ వాళ్ళు కదా మన గ్యాంగ్, ఇంకొకరికి అర్థం కాదుగా, అందుకే అందరు చెప్పకండి అనుభవాలన్నీ, మెంటల్ అనుకుంటారు. సో కాబట్టి ఏం చెప్తున్నాను, ఆత్మ దగ్గరికి చేరుకోవాలి. సో ఆత్మ దగ్గరికి చేరితేనే అది సన్మార్గము, అంటే దైవం దగ్గరికి చేరడమే సన్మార్గము. మీ లంచ్ టైం ఎప్పుడో చెప్పండి నాకు, నేను వాగుతూనే ఉంటాను. 1 అవర్ ఉందా? మరి చెప్పమంటారా, కాపమంటారా, చెప్పండి. సో ఈమె చెడు లిస్టులోకి వచ్చేస్తుంది. అంటాను అంటదా? వెరీ గుడ్, మంచి మంచి. అదేది ఇక్కడ ఆలోచించి చెప్పింది దాని మాత్రం. ఓకేనా, చెప్పాలా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మన ఆత్మ దగ్గరికి చేరాలి. ఓకేనా? సో ఈ ఆత్మ దగ్గర చేరాలంటే ఏం చేయాలి? సపోజ్ మీరు నాతో ఉండాలి ఒక 2 రోజులు, ఇప్పుడు 2 రోజులు ఉండాలి అవునా కదా, లేదా నేను ఈ మేడం ఇంట్లో 2 రోజులు ఉండాలి క్లాస్ చెప్పడానికి. ఉండాలంటే ఏం చేయాలి? నేను హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? అది కాదు సార్, నేను నాకు లీవ్ అవసరం లేదు కదా, నాకు ఇదే పని కాబట్టి. నేను ఈ మేడం ఇంట్లో ఉండాలంటే వాళ్ళ ఇంట్లో 4 ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, ఇంకా వాళ్ళ చరిత్ర ఇప్పుడే వచ్చాను. సో 4 ఉన్నారు అనుకుందాం వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో నేను హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? ఇంటిమేషన్ ఇస్తాం. వాళ్ళ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళ మన వాళ్ళ వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ మనసు ఎలాంటిది, వాళ్ళు వాళ్ళకి ఇష్టాయిష్టాలు తెలుసుకొని, వాళ్ళ గుణగణాలు తెలుసుకొని నేను వాళ్ళకి తగ్గట్టుగా ఉంటే, సపోజ్ వీళ్ళందరూ దొంగలే అనుకుందాం, నేను ఎక్కువ చెడు దగ్గరికే వస్తుంటాను. ఎలాగ మీరు మంచి వీళ్ళు మీకు తెలుసు కాబట్టి, అందరు మంచి ఎగ్జాంపుల్స్ ఇస్తారు కానీ రివర్సు. సో ఈమె చెడ్డది అనుకుందాం. సో కాబట్టి అప్పుడు ఏంటి, ఓహో వీళ్ళు చెడ్డవాడు, వీళ్ళందరూ దొంగలే, కాబట్టి దొంగలు కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు, నేను వీళ్ళతో తప్పదు 2 రోజులు ఉండాలి. సో కాబట్టి వీళ్ళతో దొంగలు తగ్గట్టే నేను కూడా దొంగలాగా అయిపోతే అప్పుడు గొడవ ఉంటుందా? నేను వచ్చి తిట్టేసాను దొంగ, అట్లా దొంగతనం చేస్తారా, బుద్ధి ఉందా మీకు అని తిట్టాను, కొంతాన్ని వెళ్ళగొట్టారు, వెళ్ళగొడతారు, అవునా కదా. సో వీళ్ళతో హాయిగా ఉండాలంటే ఏం చేయాలి నేను, వీళ్ళ మెంటాలిటీ తగ్గట్టుగా నేను ట్యూన్ అయితే అప్పుడు ఎన్ని రోజులైనా ఉండగలుగుతాను, వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, నాకే ఇబ్బంది ఉండదు, సరదాగా ఫ్రెండ్స్ అయిపోయాం వాళ్ళు ఎలాంటి మెంటాలిటీ వేస్తేనే. సో కాబట్టి వీ కెన్ స్టే, అవునా కదా, ఎన్ని రోజులైనా ఉండవచ్చు. అదేవిధంగా మనం మన దైవం దగ్గర చేరాక ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నామండి, ఎందుకంటే ఆయన డైమెన్షన్ వేరే, ఆయన ఎనర్జీ లెవెల్ వేరే, ఆయన గుణగణాలు వేరే, మన గుణగణాలు వేరే. ప్రాబ్లం వచ్చింది అక్కడ. మన మెంటాలిటీకి మన ఆత్మ మెంటాలిటీకి చాలా తేడా ఉంది, దానివల్లనే ఆ తేడా ఉండడం వల్లనే మనం ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాం. మీరు ఎంతోమంది మనం వెనకట మనం ఈ చూస్తే పురాణాలు అవన్నీ చూస్తే కూడా ఎంతోమంది రాక్షసులు మంచి వాళ్ళు అందరూ కూడా తపస్సు చేసి దేవుడి దగ్గర ఎంతసేపు ఉన్నారండి వాళ్ళు? కొద్దిసేపే. వాడు వరం ఇచ్చేంతవరకు ఇచ్చక పోరా, ఇక నీతో టెంపని గెట్అవుట్ అంటారు దేవుణ్ణి తీసుకునేంతవరకే, అవునా కదా. సో ఎందుకు మనం ఎవరు కూడా నేను నువ్వే కావాలి అనట్లే, ఆయన దగ్గరకి వరాలు నాశిస్తున్నాం కానీ మాకు ఇది కావాలి అది కావాలి అని, బా దేవుడా నువ్వే కావాలి అనే కోరిక మనం కోరట్లే, ఎందుకంటే మనకు ఆ స్థాయి రాదు. ఈ ప్రాపంచికమైన మాయ పట్ల విరక్తి భావన వచ్చినప్పుడే, ఇక చాలా బాబు ఈ మాయలు ఏం లేదు అనిపించినప్పుడే మనకు ఇక దేవుడు కావాలనిపిస్తుంది. అంతవరకు ఈ మాయలు ఆడుకొని పక్షపాతాలు కోరికలు ఇవన్నీ పెట్టుకొని జయించాలి, అందరి మీద గొప్ప అనిపించుకోవాలి, ఇవే ఉంటాయి. ఇక ఇవి సాధ్యం కాదరా బాబు అనిపించినప్పుడే మనం అప్పుడు లాస్ట్కు చిట్ట చివరిగా దైవం వైపు అడుగులు వేస్తాం, ఓకేనా. సో కాబట్టి మీరు మీ ఆత్మ దగ్గరికి చేరాలి అంటే మీరు చేయవలసింది ఏంటంటే, ముందు ఆత్మ గురించి మీరు తెలుసుకోవాలి, అసలు ఈ ఆత్మ ఎలా ఉంటుంది, దాని మెంటాలిటీ ఏంటి. ఎందుకంటే నేను ఏదో క్షణికమైన సుఖ దుఃఖాల పొందడం కోసం మీకు చెప్పట్లేదు, మీకు అనారోగ్యం కావాలి, డబ్బులు కావాలి, అన్నీ కావాలి, దానికి కూడా నేను పరిష్కారం చెప్తున్నాను, కానీ ఆ క్షణికమైనవి అవి. మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి రాగలిగి ఆత్మ దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారం ఉంది, మీకు అన్నీ వస్తాయి. సో అక్కడికి వెళ్ళి తెలుసుకొని జ్ఞానం తీసుకొని శారీరక సమస్యలు తగ్గించుకోండి, అలాగే మానసిక సమస్యలు తగ్గించుకోండి, ఇలా ఆత్మ సమస్యలు తగ్గించుకొని ఫైనల్గా మీరే ఆత్మ అయిపోండి, అది ఓకేనా. ఏదో ఒక చిన్న కోరిక రోగం తగ్గించుకొని మర్చిపోతా అంటే కాదు, ఆ రోగం మళ్ళీ మళ్ళీ మీరు రావచ్చు కదా, వచ్చినప్పుడు ఎవరు సొల్యూషన్ ఇవ్వాలి, మళ్ళీ ఆత్మ దగ్గరికి ఆత్మకే సాధ్యమవుతుంది. సో సమస్యలు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కాబట్టి పరిష్కారాలు కొన్ని మనకు సాధ్యమైతే కొన్ని కావు, అవి మీకు చెప్తాను రేపు. సో కాబట్టి కొన్ని మనకు కానప్పుడు మనం ఆత్మ దగ్గర చేరాలి. సో ఆత్మ దగ్గరికి వెళ్ళడం ఎట్లా అంటే, ముందు ఆత్మ అంటే ఏంటో తెలియాలి. ఎప్పుడంటే అప్పుడు ఈజీగా మనం వెళ్ళి రాగలిగే విద్య నేర్చుకుంటే ఆత్మ దగ్గరికి, అప్పుడు ఈజీగా ఇక్కడ ఉంటాం అక్కడ ఉంటాం ఫైనల్గా ఇద్దరం కలిసి ఎప్పుడంటే ఓకే ఏకమైపోయే అవకాశం కూడా ఉంది, ఓకేనా. సో కాబట్టి ఈ ఆత్మ దగ్గరికి చేరాలంటే ముందు మీరు ఆత్మ ఎలా ఉంటుందో తెలుసుకో, దాని బుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి, దాని మెంటాలిటీ క్యారెక్టర్స్ ఏంటి అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, ఓకేనా. సో దీనికి ఫస్ట్ నేను చెప్పేది ఎన్నో ఉన్నాయి ఆత్మ గుణాలు, ఎన్ని ఉన్నా ఎన్ని చెప్పినా తక్కువనే, ఓ 2-3-4 గుణాలు ఈ రోజు ఈ 2 రోజుల్లో చెప్తాను మీకు. ఫస్ట్ నేను చెప్పబోయే గుణం ఏంటంటే, ఆత్మ రాగద్వేషాలకు అతీతమైంది. ఆత్మ మేడం మీరు ధ్యానం చేయదు, వినండి క్లాసు ఉంటుంది అదే, కానీ కళ్ళు తెస్తే బెటర్ ఎక్కుతుందా సరే ఓకే, మన నిద్రలోకి వెళ్ళకుండా చూసుకోండి కళ్ళు మూసుకుంటే. సో కాబట్టి ఆత్మకు ఏంటంటే, ఆత్మకు రాగద్వేషాలు ఉండవు, ఫస్ట్ బేసిక్ పాయింట్. రాగద్వేషాలంటే మంచి పట్ల మనకు రాగము, మామూలుగా మనకేముంటుంది మంచి పట్ల రాగం, చెడు పట్ల ద్వేషం. కానీ మన తండ్రి ఎవరు ఇక్కడ? నువ్వు జీవాత్మ అనుకున్నప్పుడు తండ్రి ఎవరు? ఆత్మ. తాత ఎవరు? జీవాత్మ అనుకున్నప్పుడు. ఇక్కడ మన నువ్వే ఆత్మ అయిపోతే అప్పుడు తండ్రి పరమాత్మ అవుతాడు, ఓకేనా. సో ఇక్కడ అని మార్చాలి అన్నిటినీ. సో ఫస్ట్ మీరు జీవాత్మ కాబట్టి మీ తండ్రి ఎవరు? ఆత్మ. సో ముందు మన తండ్రి యొక్క గుణాలు ఏంటో తెలుసుకుంటున్నాం. ఆ తండ్రి యొక్క గుణం ఏంటంటే, రాగద్వేషాలు ఉండవు తండ్రికి, అందరినీ సమదృష్టితో చూస్తాడు. అందరంటే ఏంటి? ఆ తండ్రి యొక్క తండ్రికి సొంతమైంది ఏంటి, మన తండ్రికి సొంతమైంది ఏంటి? ఈ శరీరము, మనసు, హృదయము, ఆత్మ, ఇవి తండ్రికి సంబంధించినవి. అలాగే గత జన్మలు, ఇవన్నీ గత జన్మలో మన జన్మలు ఎత్తినాయి, ప్రారంభ సంచిత ఆగామి కర్మలు ఇవన్నీ కలిపి ఈ తండ్రి నడిపిస్తున్నాడు ఇవన్నిటిని, ఓకేనా. సో ఈ గుణాల పట్ల, వీటి పట్ల, దేని పట్ల కూడా తండ్రికి, మన తండ్రికి రాగద్వేషాలు లేవు. ఆయనకు మంచి అయినా ఒకే రకంగా చూస్తాడు, చెడు అయినా ఒకే రకంగా చూస్తాడు, ఆయనకు ఎలాంటి తేడా లేదు. ఆయనకు రాక్షసుడు ఒకడే, దేవుళ్ళు కూడా ఒకడే. శునక మాంసం తినేవాడిని పండితుడిని సమదృష్టితో చూడాలన్నాడు కృష్ణుడు. సో ఇది సమదృష్టి సాధన నేను చెప్పబోయేది. రాగము లేదు, ద్వేషం లేదు. అంటే ఈ చెడ్డ వాళ్ళని చూస్తే ఒకటే ఫీలింగు, మంచివాళ్ళని చూసినా ఒకటే ఫీలింగ్. వీళ్ళు గొప్పవాళ్ళు అనిపించట్లేదు, వాళ్ళు నీచం అనిపించట్లేదు. ఎందుకంటే ఇదంతా ఒక పాత్ర. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా ఉంటాడండి దేవుడు, ఎందుకు చెడ్డవాళ్ళ పట్ల కోపం రాదు అని మీరు అనే సందేహం అనిపించవచ్చు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకుముందు చెప్పాను ప్రకృతి ఉంది, అందరికీ గాలి నీరు అన్నీ సమానంగా ఇస్తుంది లేదా? అలాగే కోపం వస్తే ప్రకృతి ఏం చేస్తుంది? భూకంపాలు వరదలన్నీ సృష్టి చేస్తుంది. అప్పుడు ఎవరిని నాశనం చేస్తుంది, మంచోళ్ళనా చెడ్డోళ్ళనా? అందరినీ. దారిలో ఎవరు వస్తే వాళ్ళను, దేవుళ్ళను విగ్రహాలతో సహా అన్నిటినీ, అవునా కదా? సో కాబట్టి ఇక్కడ ఎలాంటి పక్షపాతము లేదు. మరొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి. ఒక సినిమా చూస్తుంటాము, ఒక సీరియల్ చూస్తుంటాము, ముఖ్యంగా ఆడవాళ్ళు ఉన్నారు కదా ఎక్కువ. ఏం చేస్తారు, తిట్టుకుంటూ దుంగం ఉంటా ఎట్లా చేస్తుంది అట్లా చేస్తా, ఓ తిట్టుడే తిట్టుడు విలన్, లేడీ విలన్స్ను సినిమా సీరియల్స్లో, అవునా కదా? లేడీ విలన్స్ బాగా తయారేగా అత్తలు కొన్ని, తిట్టుడే తిట్టుడు, నోరు ఉందా లేదా, అవునా? ఇక మీరే కోడలైపోతారు, అత్త కోడలైతే అత్త, అత్త ఏదో అయిపోయి ఆపోజిట్ వాళ్ళని తిట్టడం లీనమైపోయి తిడతారు, అవునా కదా? అలాగే ఈ సినిమా చూసినా కూడా మనం ఏం చేస్తాం, ఏదో ఒక వైపు ఉండి ఇంకొకటి, ముఖ్యంగా విలన్స్ను బాగా తిడుతుంటాం, అవునా? కానీ మీరు గమనించవలసింది ఏంటంటే ఆ సినిమాలో ఒకరున్నారు ముఖ్యంగా ఆడు, ఎవరిని చూసినా వాడికి కోపం రాదు, బాధ రాదు. ఎవరండి అతను? అతనే శక్తి ఇచ్చాడు అందరికీ, అతడే జ్ఞానం ఇచ్చాడు, మొత్తం సూత్రధారి ఆయనే దానికి అన్నిటికీ. ఎవరతను? డైరెక్టరు, నిర్మాత కూడా, ఎందుకంటే వాళ్ళిద్దరు మెయిన్ కదా, డబ్బులు పెట్టి కొంతవరకు ఆయనే, డైరెక్టర్ నేను, అవునా? సో మీరు ఏ పాత్రలు, ఇప్పుడు సపోజ్ సినిమా మనం ఇది సినిమా, ఈ సినిమా అందరి పాత్ర వివిధ పాత్రలను చూస్తున్నాను నేను, మీ అందరికీ నేనే ఎనర్జీ ఇస్తున్నా, అవి మన ఇట్లా కూర్చోమని వెళ్ళిపోయి కింద కూర్చోమని ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు మీరు కూర్చుంటున్నారు, నేను డబ్బులు ఇచ్చాను ఏదో అనుకోండి పాత్ర. సో కాబట్టి ఇప్పుడు నేను ఎవరికి ఎక్కువ ఇస్తాను ఎనర్జీ? వీళ్ళందరు చెడ్డోళ్ళను, ఏ నరకేయండి వాళ్ళందరిని చెప్పి, ఏంది అంత నవ్వు ముఖం పెడతావా, నువ్వు గుండావు, నువ్వు ఇప్పుడు ఎంతో ఘోరంగా ముఖం పెట్టాలి, అదే ముఖం ఇంకా క్రూరంగా నటించు అంటాను, అవునా కదా? మిమ్మల్ని నువ్వు మంచి వాళ్ళగా నవ్వు నటించు అంటాను. ఆ క్రూరంగా నటిస్తే దాని తగ్గట్టుగా మీరు హీరో, దాని తగ్గట్టుగా మంచి పాత్ర వేస్తాడు, అవునా కదా? సో ఇదంతా పాత్ర. సో ఇద్దరు రెండు రకాల పాత్రలకు డైరెక్టర్ నిర్మాత, ముఖ్యంగా డైరెక్టరు ఏం చేస్తాడు, ఇద్దరికి శక్తిని ఇస్తాడు, ఇద్దరిని చూస్తాడు, సరిగ్గా చేయకుంటే ఇద్దరిని కొడతాడు, ఇద్దరిని తిడతాడు, ఇద్దరికి ఎనర్జీ ఇచ్చి ఇంకా క్రూరంగా నటించరా, ఇంకా మంచిగా నటించరా అని చెప్తాడు. బాధపడతాడు, అయ్యో పాపమే ఈమెను విలన్ చేశానేంటి ఇంతన్నమ్మా నవ్వుముఖాన్ని అని బాధపడతాడా? వాడు చెయ్యి వెరైటీగా బాగుంటుంది, ఎప్పుడు దరిద్ర నవ్వుముఖం బోర్ కొట్టేసింది, ఏ విలన్ పాత్ర అయ్యి అంటాడు, అవునా కదా? ఈమె కూడా ఒప్పుకుంటేనే మరి చేసేది, ఒప్పుకుంటే ఎందుకు చేస్తుందని, అర్థమైందిగా? సో కాబట్టి ఆ కఠినత్వం అంటే ఏంటి, అవన్నీ డైరెక్ట్గా తెలుసుంటాయి. కఠినత్వం ఎలా ఉంటుంది, మంచి ఎలా ఉంటుంది చేయడం ముందు తెలిస్తేనే ఆయన పాత్రను సృష్టి చేయగలుగుతాడు, ఆటోమేటిక్గా సినిమా నాటకాన్ని రంజింపజేయగలుగుతాడు. సో అంతే కదా, మరి ఆయనకు చెడు ఫీలింగ్స్ తెలియకుంటే ఆయన చెడు వాళ్ళకి ఫీలింగ్స్ క్రియేట్ చేయలేడు. ఆ ముఖంలో దరిద్రంగా ఈ విలన్ అయ్యి ఉండి ఏం నవ్వుతుంటుందా? విలన్ అయి నవ్వుతే విలన్ లాగా అనిపిస్తుందా? అనిపించదుగా. అంటే విలన్ ఎలా ఉంటాడు, వాడు లోపల ఆవేశాలు పగలు కుట్రలు ఎలా ఉంటాయో ముందు వాడు అనుభవిస్తే తప్ప వాడు ఆ పాత్ర వేయలేడు. అట్లాగే హీరో అయినా హీరోయిన్ అయినా ఆడవాళ్ళు వేసేపోయే పాత్రలు కూడా వాడు తెలియాలి ఫీలింగ్స్, లేదా ఎవరిని అడిగి తెలుసుకోవాలి మీకు ఆ టైంలో ఎలా అనిపిస్తాయి ఫీలింగ్స్ అని తెలుసుకొని దాని తగ్గట్టుగా వాడు పాత్రలు వేస్తాడు, అవునా కదా? సృష్టి చేసి అది నడిపిస్తాడు. సో ఇక్కడ డైరెక్టరు అందరికీ సమానం విలువేస్తాడు. డైరెక్టర్ ఎవరిని చూస్తాడు ఇప్పుడు, మంచోళ్ళని చూసి, సపోజ్ అందరు ఇక్కడే కూర్చున్నారు అనుకోండి, మంచి చెడ్డోళ్ళు అందరు కలిసి ఒక సీన్ నడుస్తుంది, ఫైటింగ్ సీను, అప్పుడు డైరెక్టర్ ఎవరిని చూస్తాడండి, మంచోళ్ళని చూస్తాడు చెడ్డోళ్ళని చూస్తాడా? అందరినీ దృష్టి, అందరి మీద దృష్టి ఉంటుంది. నేను అనుకున్నట్టుగా నటిస్తున్నారా లేదా, అందరు అక్కడ 10 మందిని పెట్టాను, ఆ 10 మందిని నేను కరెక్ట్గా చేస్తున్నారా లేదా, 10 మంది మీద దృష్టి పెడతాడు. కానీ ఎంత అందంగా ఉన్నా హీరోయిన్ చూడడు వాడు, అక్కడ హీరోయిన్ చూస్తే సినిమా మిస్ అయిపోతుంది అక్కడ, అవునా కదా? అక్కడ హీరోయిన్ చూసే ఛాన్స్ లేదు అక్కడ, అందరినీ చూసి ఆ హీరో తగ్గట్టుగా హీరోయిన్ వాళ్ళందరూ కరెక్ట్గా ఆ శృతి లయ తాళం అన్నీ కలుస్తున్నాయా లేదా అన్నీ చూసి వాడు పర్ఫెక్ట్ అనిపించినప్పుడే వాడు ఓకే అంటాడు, వేస్తారు. సో కాబట్టి అదేవిధంగా మన ఆత్మ కూడా లోపల ఉండి ఈ శరీరంలో మంచి ఉంది చెడు ఉంది, మంచి ఫీలింగ్స్ ఉన్నాయి చెడు ఫీలింగ్స్ ఉన్నాయి, మనసులో మంచి ఆలోచనలు ఉన్నాయి చెడు ఆలోచనలు ఉన్నాయి, అట్లాగే హృదయంలో మంచి అనుభూతులు ఉన్నాయి చెడు అనుభూతులు ఉన్నాయి. ఈ ఆత్మలో ఒకటే ఉంది. డైరెక్టర్ దగ్గర స్వచ్ఛమైన శక్తే ఉంది, చెప్పని ఒక 100 క్యారెక్టర్లు వేశాడు మంచి చెడు క్యారెక్టర్లు. అంటే ఉన్న ఒకటే ఇక్కడికి వచ్చే వరకు ఏమైంది, ఇది డైరెక్టర్ స్థాయిలో ఇక్కడి వరకు ఒకటే. కానీ ఆయన 5 పాత్రలు సృష్టించాలనుకున్నాడు, ఏం చేశాడు 5 ముక్కలుగా విభజించాడు. సో ఏ వేలు మీద ఆయనకి ఇష్టం ఉంటుంది, దేని పట్ల రాగం ఉంటుంది, దేని పట్ల ద్వేషం ఉంటుంది, ఏమీ ఉండదు. సో డైరెక్టర్ స్థాయిలో రాగద్వేషాలు ఉండవు. ఈ 5 ఆయన సృష్టి చేశాడంటే ఏదో అనుకున్నాడు, 5 యొక్క 5 వేల యొక్క ఉపయోగం ఉంది అనుకున్న సృష్టి చేశాడు, బాధపడతాడు. అజ్జోవాన్ వసంగా సృష్టి చేసి బాధపడతాడు, ఒకవేళ నచ్చకుండా తీసేస్తాడు. సింపుల్, ఆయన చేతిలోనే ఉంది కదా పాత్రలు, నేనే మీకు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇమ్మ సరిగ్గా చేయట్లేదు బట్ వెళ్ళిపో అంటాను, లేదా సరిగ్గా చేస్తే మళ్ళీ ఉంది, అవునా కదా, నా చేతిలో ఉంటుంది డైరెక్టర్ అన్నప్పుడు. సో కాబట్టి మీరు డైరెక్టర్ అయినప్పుడే డిలీట్ చేసే ఆప్షన్ ఉంటుందని నేను అందుకే అన్నాను. మీరు పాత్రధారి అయినప్పుడు మీ మాట వినరు ఎవరైనా, హీరో వినదు, హీరోయిన్ వినదు, ఎవరిని మాట వినరు. హీరో ఎప్పుడు నటిస్తున్న డైరెక్టర్ మీదనే దృష్టి పెడుతుంది, డైరెక్టర్ ఎప్పుడు కట్ అంటాడా, ఎప్పుడు ఆపాలన్నా డైరెక్టర్ ఏం చెప్పేది అది చేయాలనే దృష్టి పెడుతుంది తప్ప హీరోగాడు ఏం చెప్పినా వినదు హీరోయిన్. వింటుందా మనకు చూడడానికి సినిమాలో హీరో హీరోయిన్ ఒక మాట ఒకరు వింటున్నాం అనుకుంటారు, నో, హీరో హీరోయిన్ మాట వినట్లేదు, ఎవరి మాట వినట్లేదు. హీరో అందరు కూడా పాత్రధారులు అందరూ ఎవరి మాట వింటున్నారు, డైరెక్టర్ మాట వింటున్నారు. సేమ్ వే అదే విధంగా ఈ శరీరం మీ మాట చచ్చినా వినదు, బికాజ్ మీరు పాత్రధారులు అయిపోయారు. సూత్రధారి కాదుగా, సూత్రధారి ఎవరు ఇక్కడ, ఆత్మ, డైరెక్టర్ సినిమా స్థాయిలో. సో మీరు సూత్రధారి అయినప్పుడే, అంటే మీరు ఆత్మ డైమెన్షన్లో ఎంటర్ అయినప్పుడే మీ శరీరం మీ మాట వింటుంది, లేకుంటే చచ్చిన వినదు. ఆల్రెడీ శరీరం మీ మాట వినట్లే, 99% మీ మాట చచ్చిన వినట్లేదు. అది వింటే ఆ మెట్ల లా ఉంటుందా, నేను ఇలా సన్నగా ఉంటానా, 6 ప్యాకు, అవునా కదా. సో కాబట్టి మన మాట అది ఎందుకు వింటుంది, అది వినదు చచ్చిన, అది ఆత్మ మాటే వింటుంది. బికాజ్ డైరెక్టర్ సూత్రధారి ఆయనే, ఆయనే శ్వాస నాడిస్తున్నాడు, కావాల్సింది బాడీకి అన్నీ అందిస్తున్నాడు, రక్తంగా మారుస్తున్నాడు, 1 ఫింగర్ 2 ఫింగర్ ఇవన్నీ మార్చి ఇవన్నీ చేసేది మనమా, బోడింత అన్నం పెట్టేశాం, పెట్టేస్తే అయిపోయిందా, దానివల్ల నడుస్తుందా ఈ శరీరం, నో. ఈ శరీరంలో మంచి ఉన్నాయి చెడు ఉన్నాయి, చీ కుడి చేత్తుంటారా తినడం అంటారు మీరు, మరి ఆత్మక కుడి చేయి ఎడమ చేయి ఉంటుందా, సమదృష్టి, అక్కడ ఏ తేడా ఉండదు, అర్థమైంది కదా. చీ చీ ఉచనీచాలు ఉండవు. కాబట్టి మీరు పాత్రధారి అంటున్నాను, మీరు చీ అంటున్నారు, దీన్ని చీ అంటున్నారు, దీన్ని ఓహో అంటే పాత్రధారి. సూత్రధారి ఎవరు, రెండింటిని అంతే. మీరు సూత్రధారి కావాలంటే మీరు ఆత్మస్థితికి చేరాలంటే మీరు సమదృష్టి సాధన చేయాలి, రాగద్వేషాలకు అతీతంగా చేరాలి. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఆత్మ జీవాత్మకు ఆత్మకు తేడా ఏంటి అంటే ప్రాపంచికానికి ఆధ్యాత్మికానికి తేడా ఏంటి. జీవాత్మ అంటే ప్రాపంచికానికి ప్రతినిధి, ఆత్మ అంటే ఆధ్యాత్మికానికి ప్రతినిధి. ఏంటి తేడా అంటే, జీవాత్మ వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఈవెన్ ధ్యానంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఆధ్యాత్మికంగా ఉన్నా అనుకుంటున్న వాళ్ళైనా కావచ్చు, వన్స్ దే ఆర్ జీవాత్మ, వాళ్ళు జీవాత్మ ఎప్పుడైతారంటే వాళ్ళు శక్తుల ద్వంద్వాల ఆటలో ఏదో ఒక వైపు ఉండి మరొక వైపును ద్వేషించే వాళ్ళు అందరూ జీవాత్మలే. ఒకవైపు ఉండి మరొక వైపుని ద్వేషించడం అంటే మంచి వైపు ఉండి చెడుని ద్వేషించి చెడుని చంపాలని చూడడం, లేదా చెడు వైపు ఉండి మంచిని చంపాలని చూసే వాళ్ళందరూ కూడా ప్రాపంచికమైన వ్యక్తులే. వాళ్ళు ధ్యానులు కావచ్చు, పెద్ద యోగులు కావచ్చు, రుచులు కావచ్చు, మీరు ఎవరైనా అనుకోండి, కానీ వాళ్ళ ఆత్మస్వరూపులు కాదు. ఎందుకంటే ఒకవైపే ఉన్నారు, డైరెక్టర్లు కాదు వాళ్ళు, మంచి చెడు 2 పాత్రలు సృష్టి చేయలేదు, ఓకేనా. మరి ఆత్మ ఏంటి, ఆత్మ ఏంటి, ఆత్మ ఒకవైపు ఉండి ఒకవైపుతోటి యుద్ధం చేయదు, రెండింటిని సృష్టి చేసి రెండింటికి ఎనర్జీ ఇచ్చి ఏయ్ మంచి ఉన్నంతసేపు చెడు ఉండవలసిందే అంటుంది, ఓకేనా. ఇద్దరికి ఎనర్జీ ఇచ్చి సినిమా నడిపిస్తుంది. ఏదైనా ఒక సినిమాలో భూమి మీద ఇప్పటివరకు మీరు చూసారండి, కేవలం మంచి వాళ్లే ఉన్న సినిమా, సో కాబట్టి నేను చెప్పదలుచుకుంటే ఏంటే వినండి, చెప్పదలుచుకుంది నేను ఏంటంటే, మీరు మాట్లాడకండి, డిస్కషన్లు వస్తాయి తర్వాత మాట్లాడుకుందాం. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ భూమి మీద మనం విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని, సరస్వతి, పార్వతి, బ్రహ్మ, విష్ణు, ఎన్నో అవతారాలు చూసాం. వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటో తెలుసా, మీలాంటి మళ్ళాంటి తుచ్చుల దగ్గరికి రాలే, అంటే మంచోళ్ళ కోసం రాలేదండి. ఎవరికోసం వచ్చారు, రాక్షస సంహారం చేయడానికి వచ్చారు. అంటే మనకు రాముని పరిచయం ఎవరి వల్ల జరిగింది, రావణాసురుడు వల్ల. క్రెడిట్ రావణాసురుడు, చప్పట్లు కొట్టండి ఒకసారి. రావణాసుడికి రాముడికి ఎవరైనా కొడతారు అది ఉపయోగం. రాముడికి రాముడు వచ్చింది అలా ఆదర్శమూర్తి ఒకరు ఉంటారు హనుమానికి ఎలా తెలిసింది? బికాజ్ రావణాసుని చంపడానికి వాడు వచ్చాడు. ఓకేనా? అలాగే కృష్ణుడు కూడా వచ్చింది ఎవరి కోసం? రాక్షసులు ఎంతోమంది చంపడానికి, కంసుడు ఇలాందని. అవునా కదా? వాళ్ళు మామూలు అలానే మీరు రాక్షసులు వచ్చే అయితే అనకండి, అది మామూలు రాక్షసులు కాదు. వాళ్ళు 10,000 ఏళ్ళు తపస్సులు చేశారు, అంత సీన్ ఉందా? ఏదో చిన్న దొంగ పని చేస్తా, రేపులు చేస్తా, హత్యలు చేస్తా అంటే కాదు. అది విష్ణు మంచి రాక్షసులే, బ్రాహ్మణులు వాళ్ళు. మళ్ళా కొందరైతే బ్రాహ్మణులు, రావణాసుడు బ్రాహ్మణుడట, నాకు కూడా తెలీదు. విష్ణుమూర్తే భూమి మీదకి వచ్చి చంపే పరిస్థితి. మా అంత టాలెంట్ ఉంది, అంత ఎనర్జీ ఉంది, చేసుకున్నాడు మళ్ళా. సో కాబట్టి ఈ అదే అక్కడికే వస్తున్నాను ఇప్పుడు నెక్స్ట్. సో కాబట్టి చెడు తప్పు కానే కాదు, ఇదంతా ఒక నాటకం. విష్ణుమూర్తి తను రావడం కోసమే భూమి మీదకి, ఈ తన భటులు వీళ్ళందరూ ఎవరు? ఈ రాక్షసులందరూ విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. సో జయ విజయులు వీళ్ళంతా, వాళ్లే శాపవశాత్తు మళ్ళీ జన్మ తీసుకున్నారు అందరు. సో తీసుకున్నప్పుడు వాళ్ళు అడుగుతారు, ముఖ్యంగా ఈ మంచి అయిన పిచ్చి ఉంది కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే, వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎవరో ఇద్దరు పిల్లలు సనక సనందనాలు ఎవరో వచ్చి తపస్సు పెడతా శపిస్తారు. శపిస్తే అప్పుడు విష్ణుమూర్తి అడుగుతాడు, ఏంటి మహాప్రభు వీళ్ళు ఇలా తపస్సు చేశారు, శాపాన్ని ఇచ్చారు, దీనికి పరిష్కారం ఏంటి అని అడిగితే, అరే రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను, 7 ఏళ్ళు మంచివాళ్ళుగా జన్మెత్తుతారా, 3 ఏళ్ళు రాక్షసులుగా జన్మెత్తుతారా, ఎత్తి నాతో వైరం చేసి నా దగ్గరకు వస్తారా అంటే, మహాప్రభు నిన్ను వదిలేసి మేము ఉండలేము, మాకు 3 జన్మలు వైరమైనా ఓకే అంటారు. సో మంచి వాళ్ళకే ముక్తి పొందడానికి ఎక్కువ టైం పడుతుంది చెడ్డ వాళ్ళ కంటే. నేను ఇప్పుడు చెప్పలే చెడ్డవాళ్ళే మీరు అలా అంటే ఎట్లా? ఇప్పుడు నేను చెప్పలే, ఇంకేం చెప్పలే, ఏం చేయాలనేది. ఓకే, సో కాబట్టి ఈ చెడు కాదు, అందుకే ముందే చెప్పాను వాళ్ళు చేసిన సార్ చెడు చేయాలి. యో కళ్ళు తెరిస్తే కళ్ళు మూస్తే విష్ణు నా కొడుకుని ఎట్లా చంపాలరా అని ఆ కోపం కసి, ఎప్పుడు 24 అవర్స్ విరోధి అయినా విష్ణుమూర్తిని అవస్మరణ చేశాడు ఆయన. మనకెక్కడ ఉందండి ఒక క్షణం ఏదో ఆ కోరిక ఉన్నప్పుడు 10 నిమిషాలు దేవుడి రూమ్కి వెళ్ళి అంటే మళ్ళా ఇది కాదు, ఆయనతోటే వైరం పెట్టుకోవాలి. మరి అంత సీన్ ఎక్కడ ఉందండి? దేవుడితో వైరం పెట్టుకోవాలి అంత టాలెంట్ ఉందా మనకు? ఒక తిట్టంటే 1 నిమిషం తిట్టమంటే తిట్టలేరు మీరు, అవునా? సో కాబట్టి అంత ఈజీ కాదు. మనం వేరే మార్గం, సింపుల్ మార్గం చెప్తాను నేను. మనం దేవ్ ఓకేనా? సో అర్థమైందిగా. సో కాబట్టి మీరు ఆత్మ దగ్గరికి చేరాలి. చేరాలంటే ఆయనకు రాగద్వేషాలు లేవు. ఎందుకు ఉండవు? ఆత్మ, ఆత్మశక్తి దగ్గర రాగద్వేషాలు ఎందుకు ఉండవు? మనకు ఎందుకు ఉంటాయి? తేడా ఇది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు శక్తి, ఆత్మ, ఆత్మశక్తి రెండు ఉంటాయి ఆత్మస్థాయిలో. పరమాత్మ స్థాయిలో ప్రకృతి పురుషులు ఉంటారు. సో ఈ ఆత్మస్థాయిలో ఉండే శక్తి, పరమాత్మ స్థాయిలో ఉండే శక్తి ఒకటే. కాకపోతే ఈ ఆత్మస్థాయిలో ఉండే శక్తి కేవలం శరీరం మనసు ఇక్కడి వరకే, పరమాత్మ స్థాయిలో ఉండే శక్తి విశ్వమంతా వ్యాపించింది. మీరు ఆత్మ నుంచి పరమాత్మ స్థాయి చేరారంటే మీరు కూడా విశ్వవ్యాప్తం అయిపోతారు. ఓకేనా? సో ఈ ఆత్మకు సహజంగానే రాగద్వేషాలు అయితే ఉండవు వాటికి, సహజంగా. దాని సహజ బుద్ధి అంత. కానీ మనకు సహజంగా ఏం బుద్ధి ఉంది? రాగద్వేషాలు ఉన్నాయి, ఒకవైపు ఉండి ఒకవైపుని హేట్ చేయడం, ఇది మన బుద్ధి. కానీ మన తండ్రికి ఏం బుద్ధి ఉంది? తల్లిదండ్రులకు, ఆత్మ, ఆత్మశక్తికి ఏం బుద్ధి ఉంది? రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. ఎందుకుంటారు? తేడా ఏంటి? ఇది అర్థం చేసుకోవాలి మీరు చాలా. అంటే ఇప్పుడు నేను శక్తి గురించి చెప్తున్నాను. శక్తి అయినా చైతన్యం, దీన్నే చైతన్యము శక్తి అంటారు. ప్రకృతి పురుషులు ఎన్నో పదాలు ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు రాగద్వేషాలు వాళ్ళకి ఎందుకు ఉండాయంటే, రీజన్ ఏంటంటే, ఆత్మస్థితిలో, ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఏముంటాయి, మనకేముంటాయి అది తెలుసుకోవాలి. సో మనకు ఎన్ని గుణాలు ఉన్నాయండి? మనకు గుణాలు ఎన్ని ఉంటాయి మనకు చెప్పండి, ఏంటి అవి? సో మనకు 3 గుణాలు ఉన్నాయి, రాజస్సము, తమస్సు, సాత్వికం. 3 రకాల గుణాలు ఉన్నాయి, అవునా కదా? ఇవి మనకున్న గుణాలు. మన తల్లిదండ్రులకు ఎన్ని గుణాలు ఉన్నాయి? నిర్గుణం అంటే ఏంటి? అదే, దీని గురించి క్లియర్గా క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి ఎందుకు వాళ్లకు. సో నేనేం చెప్తున్నానంటే, వాళ్లకు కూడా మనలాగానే 3 గుణాలు ఉన్నాయి అంటున్నాను. ఇదేంటండి? వాళ్ళకు 3 గుణాలు, మనకు 3 గుణాలు ఉన్నప్పుడు సమదృష్టి వాళ్ళకి ఎందుకు ఉంది, మనకి ఎందుకు లేదు అని డౌట్ వస్తుందా లేదా మీకు? మీకు అవే గుణాలు, ఆత్మకవ్య గుణాలనే అంటున్నాను. మరి తేడా ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఎందుకు ఉంటారు, మనకి ఎందుకు ఆనందం రాదు? అదే కదా, ఆత్మ అంటేనే సత్యచిత్ ఆనంద స్వరూపం. కానీ మనకు మాత్రం ఎప్పుడు సుఖ దుఃఖాలే, ముఖ్యంగా ఎక్కువ దుఃఖమే, సుఖం కంటే దుఃఖమే ఎక్కువ, అవునా? అదే ఆత్మ ఎప్పుడు ఆనందంలో ఉంటుంది. ఎందుకు తేడా ఉన్నది? మరి అదే గుణాలు, వాళ్ళకవే గుణాలు, మనకవే గుణాలు. తేడా ఏమిటి? ఒక తేడా ఉంటుంది. ఏంటా తేడా? తెలిసిన వాళ్ళు చెప్పొద్దు, సీడీ విన్నారు ఆల్రెడీ, వినని వాళ్ళు మాట్లాడారు. ఏం తేడా అయి ఉంటుంది? మూడు గుణాలు వాళ్ళ, అవి అదే మనకున్నాయి, ఆమె వాళ్ళకున్నాయి. తేడా ఏంటి? ఏం తేడా ఉండడం వల్ల వాళ్ళకి అలా వచ్చింది? అదే ఇంకొక భాషలు, సపోజ్ ఇంకా మీకు అర్థమయ్యలేదు, సపోజ్ ఆడవాళ్ళు ఉన్నారు, మీ అందరికీ వంకాయ కర్రీ వండమని నేను ఇచ్చాను మీకు, అన్ని ఉప్పు కారం బీపీ అన్ని ఇచ్చాను, ఏది కావాలో అది. అందరి టేస్ట్ ఒకే రకంగా ఉంటుందా? ఎందుకు ఉండదు? సరే, ఉప్పు కారము తీపి మూడు ఉన్నాయనుకోండి, మూడు కలిపి ఒక వంటకం తయారు చేస్తారు, అందరికీ మూడు అవే ఇచ్చాను, ఉప్పు కారం పులుపు ఏదో ఒకటి, ఈ మూడు ఇచ్చాను, అందరికీ ఒకటి టేస్ట్ వస్తుందా? ఎందుకు రాదు? టాలెంట్ అంటే చెప్పండి, టాలెంట్ అంటే ఏంటి ఇక్కడ? అదే ఇంకా డీప్గా క్లారిటీగా చెప్పండి. టాలెంట్ అంటే ఏంటంటే ఆ మూడు ఉన్నాయే, మీ ఈమె ఎంత వేసింది? సపోజ్ మీకు 10 చెంచాలు ఇచ్చాను మూడు, ఈమె ఎంత వేసింది? 5 చెంచాలు వేసింది ఈమె. మీరు 5, 4 ఏదో వేశారు, ఒక్కొక్కరు ఒక్కొక్క మిశ్రమంలో వేశారు. సో టేస్ట్ ఎలా ఉంటుంది అప్పుడు? ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా వస్తుందా లేదా, డిఫరెన్స్ ఉంటుందా లేదా? అదే మనకు వాళ్లకు తేడా. సో మనకున్న గూడు మూడు గుణాలలో మనం మిశ్రమం ఒక రకంగా వేస్తున్నాము భూమి మీద ఉన్న వాళ్ళందరూ, అదే ఆత్మ ఇంకో మిశ్రమంలో ఉంది, అవే మూడు గుణాలను వేస్తుంది. కాబట్టి ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, మనం మాత్రం ఉండలేకపోతున్నాం. ఏంటి ఆ మిశ్రమము, ఏమై ఉంటుంది ఆలోచించండి ఒకసారి. మన మిశ్రమానికి ఆయన మిశ్రమానికి తేడా ఏంటి? 100% వాళ్ళు ఎంత మిశ్రమం ఉంటుంది? తమో గుణము, రజోగుణం ఎంత ఉంటుంది, సత్వగుణం ఎంత ఉంటుంది వాళ్ళ దగ్గర చెప్పండి. అది ఈక్వల్ అంటే 3 ఎకరంగా అంటే ఎంత పర్సంటేజ్? 33.33333333. అర్థమైందా? వినండి, చెప్తాను అది. సమంగా ఉంటే ఏమవుతుంది? ఎవరు చెప్పారు? సమదృష్టి అంటే ఏంటి మరి? అదే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎందుకుండవు? అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను, మీరు అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు 10 చెంచాలతో 10 చెంచాలతో వేసింది, ఎందుకు ఉండకూడదు? సో ఆత్మ ఆ డైమెన్షన్ ఎలా ఉంది, ఆ ఏకత్వం నుంచి ద్వంద్వం వచ్చింది అంటున్నావు కదా. ఉన్న ఒకటే ఏకమే, అవి భగవంతుడి యొక్క ప్రతిరూపమే ఇవన్నీ అంటున్నాం కదా. అంటే భగవంతుడు ఒకడే అంతటా వ్యాపించున్నాడు అంటున్నాం. మరి ఒక్కడే అంతటా వ్యాపించడం అంటే ఏంది, ఇది తెలుసుకోవాలి. ఒక్కడే ఏంటి అంతటా వ్యాపించడం అంటే? ఒక్కడే ఏకమే అనేకమైంది అంటున్నాం అంటే ఏంటి, అది తెలుసుకోవాలి మీరు. ఆ ఏకంలో ఏముంది? నిర్గుణం అన్నారు. నిర్గుణం అంటే ఏంటి? అది దానికి క్లారిటీగా ఇస్తున్నాను. సో దానికి నేను చెప్పేది ఏంటంటే, ఆ శక్తిలో మూడు సమపాళ్లలో ఉన్నాయి. అంటే ఏంటి? సపోజ్ 99% అనుకున్నాను, దాంట్లో 33% తమోగుణము, 33% సత్వగుణం, మూడు ఉండి మూడు కలిసి ఏకమైపోయి ఉన్నాయి, ఒకటే ఇంకా. అర్థమైందా? అందుకే మూడు ఉండి మూడు ఏకమైపోయి కలిసిపోయి ఉండడం వల్ల దాన్ని నిర్గుణం, దానికి నిరాకారము, దానికి రూపము లేదు, గుణము లేదు. బికాజ్ ఏ గుణం అంటూ లేదు. గుణం ఎలా చెప్తాం? మూడు కలిసి ఒకమై తిన్నప్పుడు అది ఉప్పా కారమా తీపా ఏమని చెప్తారండి? అది ఉప్పు అంటారా కారం అంటారా తీపి అంటారా? మూడు సమపాళ్ళలు వేస్తే ఉప్పని లేము, కారం అని లేము, తీపని లేము, మూడు కలిపిన దానికి ఒక పేరు పెట్టాలి. ఎగ్జాంపుల్ చెప్పండి, మూడు ఈక్వల్గా వేస్తే టేస్ట్ మూడు బ్యాలెన్స్ రావడం కోసం చేసినప్పుడు డామినేషన్ ఎక్కువ తక్కువ క్వాంటిటీ ఇప్పుడు చెప్పకండి, క్వాలిటీని బట్టి. ఒక సపోజ్ కొంత ఇంత స్పూన్ కారం వేసినా కొద్ది కారం ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. నేను టేస్ట్ పరంగా కూడా మూడు ఈక్వల్గా ఉన్నాయి కలిపితే అది ఉప్పు అంటారా కారం అంటారా తీపి అంటారా? దానికి ఒక కొంత పేరు పెట్టాలి, దాన్ని నిర్గుణం అంటున్నాం. అంటే మూడు ఉన్నాయి దాంట్లో, మూడు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. తేడా ఏంటంటే 5 ఇక్కడ కలిసి ఏకమైపోయినాయి సమపాళ్లలో ఉండి. ఇక్కడ ఎక్కడ ఇక్కడేమో పొట్టి పొడుగు బుజ్జిబొట్టన వేలు చికిటికైన వేలు పేర్లు పెట్టి ఇది వేరే వేరే అంటున్నాము, కానీ ఇక్కడ మాత్రం 5 ఒకటే అయిపోయి సమపాళ్లలో ఉన్నాయి. కాబట్టి ఇది పరమాత్మ స్థితి, ఆత్మస్థితి. ఇక్కడికి వచ్చేవరకు జీవాత్మ ఎక్కడ ఉన్నాడంటే ఇక్కడ ఉన్నాడు అంతే. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడో అయిపోయాడు, ఆత్మస్థితికి చేరినట్టు. తేడా అర్థమవుతుంది లేదా? ఇది క్లియర్గా బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఓకేనా, మొత్తం మీ చేయబోయే సాధన అంతా దీని మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావడానికైనా, మీరు డైలీ లైఫ్లో వచ్చే సమస్యలన్నీ క్లియర్ కావాలన్నా ఈ సాధన చేయాలి మీరు. ఓకేనా, ఇది చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. వాట్సాప్లో పెట్టిన దాంట్లో కూడా ఉన్నాయి, రైటింగ్లో కూడా ఉన్నాయి, మళ్ళీ మళ్ళీ చదవండి. ఈ జ్ఞానాన్ని మొత్తం ఇంకించుకోవాలి, అను ఫిక్స్ అయిపోవాలి, అప్పుడే మీకు రిజల్ట్స్ బాగా వస్తాయి. ఓకేనా, సో నిర్గుణము అంటే, నిర్గుణ శక్తి అంటే ఏంటి? గుణాలు లేవని కాదు, ఏమీ లేదు ఇక్కడ గుణం లేదు. ఎందుకంటే ఓ పేరు పెట్టలేము దానికి, అన్నీ సమంగా ఉన్నాయి కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చే వరకు పేర్లు అయిపోయినాయి. ఓకేనా, వేరు వేరు అయిపోయినాయి. కాబట్టి ఇక్కడ వరకు ఏమీ లేదు, ఇక్కడ అన్నీ ఉన్నాయి. అందుకే పరమాత్మ నువ్వు ఎవరంటే, అంతటా నేనే ఉన్నాను, ఎక్కడా నేను లేను అంటాడు ఆయన. శూన్యాన్ని నేనే, ప్రకటితమైంది కూడా నేనే అంటున్నాడు. అంటే ఇక్కడ శూన్యం, ఇక్కడ రూపం లేదు, నిరాకారం, ఇక్కడ రూపం. సో ఏం చేశాడు ఆ మహానుభావుడు సృష్టి చేసినప్పుడు రూపానికి? పరమాత్మకు పిచ్చి గుణం ఉంది. ఏం గుణం ఏంటంటే, ఆయనకు అందరు ఒకేలాగా ఉంటే బోర్ కొట్టేసింది, ఏకత్వంలో పని అయిపోయింది. కాబట్టి ఏం చేశాడు, అందరిని వెరైటీగా సృష్టి చేశాడు. ఒక్కొక్కడు ఒక రకంగా సృష్టి చేశాడు. ఒకరిని గులాబ్ పువ్వుగా, ఒకరి మల్లె పువ్వుగా, ఒక డిఫరెంట్ డిఫరెంట్గా పువ్వుగా సృష్టి చేశాడు. ఆయనకు వెరైటీ కావాలనిపించింది. ఓకేనా, మరి గులాబ్ పువ్వు ఒక రకంగా ఎందుకు ఉంది, మల్లె పువ్వు ఒకటే రకంగా ఎందుకు ఉంది? సృష్టి ధర్మం కాదు ఇది, అర్థం చేసుకోవాలి. ధర్మం అని పదం వాడి వదిలేయడం కాదు, నేను చెప్పేది ఇది ప్రాక్టికల్గా అర్థం చేసుకోవాలి. ఎందుకు అలా జరిగింది? ఇప్పుడు గులాబ్ పువ్వు లాగానే మల్లె పువ్వు ఎందుకు లేదు? ఇప్పుడు ఈ బొటన్ వెళ్ళ లాగానే ఇది ఎందుకు లేదు? వేరు వేరు అంటే మరి ఇక్కడ ఒకటేగా, ఇక్కడికి వచ్చి వేరెందుకైంది? విభజించబడి నిష్పత్తిలో తేడా వచ్చింది. ఇప్పుడు ఈమె కర్రీ ఓ రకంగా వండింది, ఆమె అందరూ ఒక్కొక్క రకంగా వండారే, వండడం వల్ల ఒక అదే వంకాయ కూరనే డిఫరెంట్ టేస్ట్గా మారిందా లేదా? అలాగే బొటన్ వేలులో నిష్పత్తి ఎంత ఉంటుంది? 33% అన్నాగా, కానీ దీంట్లో ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ 30%, 40%, మిగిలింది ఎంత? 30%. దానివల్ల బొటన్ వేలు అవుతుంది. సపోజ్ 35%, 20%, రిమైనింగ్ 40 అనుకుందాం, దానివల్ల చిటికెన్ వేలు. ఎగ్జాంపుల్ అర్థమైందా? ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నిష్పత్తి ఉండడం వల్ల ఒక్కొక్క రూపం ఏర్పడ్డది. క్లారిటీగా మీకు సృష్టి చేస్తాం అర్థం అవడం కోసం చెబుతున్నాను. సో మల్లె పువ్వులో ఉన్న నిష్పత్తి గులాబ్ పువ్వులో ఉండదు, ఎందుకంటే అందుకే దాని స్మెల్ వేరే, దాని సౌందర్యం వేరే, దాంట్లో ఉన్న వయసు వేరే, అని వేరే ఉంటాయి. అవునా కదా? సో గులాబ్ పువ్వులు మళ్ళీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్, మనందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా తయారు చేశాడు. చూడడానికి ఇవే కళ్ళు, ముక్కు కొనలు కళ్ళు కావచ్చు, కానీ మన ఏవి మనకి కలవవు. వేలు బొటన్ వేలు కలుస్తుందా అండి? వేలు ముద్రలు కలుస్తాయా? డిఎన్ఏ ఒకటే ఉంటుందా? ఉంటుందా అండి? ప్రతి తండ్రి తల్లిదండ్రులకు డిఎన్ఏ వేరే ఉంటాయి కదా, పరీక్ష చేస్తే తల్లిదండ్రులకు తెలుస్తుంది కదా. అవునా కదా? మరి ఎందుకు తెలుస్తుంది? అందరూ ఒకటే ఉంటే అవే అణువులు అయినప్పుడు తెలియాలి కదా. కానీ ఆ మిశ్రమంలో తేడా ఉండడం వల్ల తేడా అనేది ఏర్పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎన్నో చూస్తున్నాం, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఛానల్ వస్తుంది. వాడు ఏం చెప్పాడు? ఈ ఫ్రీక్వెన్సీలో పెట్టండి, ఇది వస్తుంది ఈ ఫ్రీక్వెన్సీ. మరి అన్ని ఛానల్స్లో ఒకటి ఎందుకు రావట్లేదు? ఆ ఫ్రీక్వెన్సీకి అది ట్యూన్ అయింది, ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయింది కాబట్టి అవి వస్తున్నాయి. అర్థమవుతుంది కదా క్లియర్గా? సో ఈ తేడాను బాగా అర్థం చేసుకోండి. ఆ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, దీంతో బేస్ మన. ఓకేనా? సో కాబట్టి మిశ్రమంలో తేడా ఉండడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్స్. కాబట్టి డాక్టర్ల మందులు మీకు చచ్చినా పనిచేయవు. ఎందుకు అంటే మీరు అందరూ ప్రత్యేకమైన వారు కాబట్టి, ఎవరికి వారే ప్రత్యేకమైన వారు, యునిక్. సో మీకు కావాల్సిన మందు మీరే సృష్టి చేసుకోవాలి, మీ ఆత్మ దగ్గరికి చేరి, అప్పుడే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కానీ గంపగుత్తగా ఏదో ఒక మందుని కనుక్కొని అందరికీ ఇస్తే అది పని చేయదు. తగ్గట్లేదా అండి మీరు అనొచ్చు, కానీ అందరికి తగ్గుతుందా అండి? కొందరు తగ్గుతున్నాయి, కొందరికి తగ్గట్లేదు. పిల్లుల ఎలుకల మీద ప్రయోగం చేసి ఆ మందు మన మీద ప్రయోగం చేస్తే ఎట్లా పనిచేస్తుందండి? పిల్లు ఎలుకలు మనం ఒకటేనా? ఆలోచించండి ఒకసారి, ఎట్లా మనం మందుల మీద ఆధారపడుతున్నాము? ఇది టోటల్గా రాంగ్. అందుకే ఇంత దరిద్రంగా ఉంది. ఒక మందు పనిచేసిన తగ్గిందని మీరు అనొచ్చు, ఏంటంటే ఇందు తగ్గలేదా మాకు రోగాలు మీరు అనొచ్చు. మళ్ళీ ఇంకో రోగం రావట్లే, ఏం తగ్గుతున్నాయి శాశ్వతంగా? మళ్ళీ మళ్ళీ కొత్తగా రిపీట్ అయిపోతున్నాయి. అవునా కదా? సో కాబట్టి మీరు ప్రత్యేకమైన వారు, ఒక యునిక్. మిమ్మల్ని పరమాత్మ, మీ ఆత్మ ఒక యునిక్గా తయారు చేశారు. కాబట్టి మీకు పరిష్కారాలు మీ లోపల నుంచే మీరు కనుక్కొని వాటిని సాధన చేస్తేనే మీకు వస్తుంది, తప్ప బయట గంపగుత్తగా జనరల్ పరిష్కారాలు ఇక్కడ మీకు లభించవు. ఓకేనా? నేను ఆత్మ దగ్గరికి, అందుకే మీకు పరిష్కారాన్ని చెప్పలేను. మీరు ఆత్మ దగ్గర చేరే విద్య నేర్పిస్తాను, ఆత్మకి చెప్తే చేయండి రిజల్ట్ వస్తుంది. లేదా ఆత్మ ప్రయాణం చేయండి మీకు రిజల్ట్స్ వస్తాయి. ఆత్మ వైపు ప్రయాణం చేయడం అంటే ఏంటి? ఆత్మ క్యారెక్టర్లను మనం డెవలప్ చేసుకోవడం. అంటే రాగద్వేషాలు ఉండవు కదా, మీరు కూడా ఏం చేయాలి? ఇప్పటి నుంచి రాగద్వేషాలకు అతీతంగా చేరే సాధన చేయాలి. ఎలా చేయాలో చెప్తాను మీకు, అర్థమైంది కదా? ఎందుకు అంటే మీరు ఆత్మ దగ్గర చేరాలనుకుంటున్నారు కాబట్టి, ఎక్కువసేపు ఆత్మ దగ్గరకు ఉండాలనుకుంటున్నారు కాబట్టి, ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడే ఉంది కాబట్టి. ముఖ్యంగా మనశ్శాంతి, తృప్తి, ఆనందం ఇవన్నీ మీరు ఎన్ని ప్రాపంచికంగా ఎన్ని సాధించినారావు, అది మీ అనుభవమే చెప్తోంది. అవునా కదా, నేను చెప్పాల్సిన అవసరం లే. అది కేవలం ఆ దైవం దగ్గర చేస్తే, ఆ పరమాత్మ దగ్గర చేస్తేనే వస్తుంది, లేకుంటే సాధ్యమే కాదు, ఇంపాసిబుల్. ఈ దరిద్రులు మాయలబడి నన్నే మర్చిపోతారని ఆయనకి తెలుసు, అందుకే ఆయన చెప్పాడు అన్నీ ఇస్తాడు కానీ టాలెంట్స్, ఒక టాలెంట్ మాత్రం ఇవ్వలే. ఏంటది? ఉన్న దాంట్లో తృప్తిగా ఆనందంగా ఉండేది. సో అది అక్కడికి వెళ్తే చెప్పరాదు మీకు, ఓకేనా? సో కాబట్టి ఎంత సాధించినా ఏదో లోటు ఉంటూనే ఉంటుంది, పిక్క తింటూనే ఉంటుంది మిమ్మల్ని, ఇది కావాలి అది కావాలి అది కావాలని. ఎన్ని చేసినా అది నిండదు, మనసు సాటిస్ఫై కాదు. కేవలం ఆ మనసు దైవం దగ్గర చేరితేనే తృప్తి చెందుతుంది, ఓకేనా? ఆ మనసు, మీరు, శరీరం అన్నీ, అర్థమైందిగా? సో కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఆత్మ దగ్గర, ఆ ఆత్మశక్తి దగ్గర మూడు సమపాళ్లలో ఉంటాయి, తమోగుణము, రజగుణము, సత్వగుణము. దీన్నే కొందరు ఏమంటున్నారంటే, ఈ తమగుణానికి అధిపతి ఎవరో తెలుసా? తమగుణం అంటే చెడ్డది. మీరు అంటున్నారే చెడ్డది, తాగుబోతు తినబోతు సోమరిగా ఉంటారు, కొన్ని ఇంకా చెడు గుణాలు ఉన్నాయి, రాక్షసత్వం ఇవన్నీ. ఈ గుణాలకు అధిపతి ఎవరో తెలుసా? ఈ గుణాన్ని సృష్టి చేసింది ఎవరో తెలుసా? దీని అధిపతి ఎవరో తెలుసా? తాగుబోతు ఎవరో తెలుసా? తాగేవాళ్ళు మత్తు, ఈ ఆది తాగుబోతు ఎవరో తెలుసా? ఆది తాగుబోతు ఎవరు? సో తమగుణానికి అధిపతి ఎవరు? శివుడే. శివుడు, పార్వతి, వీళ్ళిద్దరు. రజోగుణానికి అధిపతి ఎవరు? రజోతత్వం ఎవరు? విష్ణుమూర్తి, లక్ష్మీదేవి. అలాగే సత్వగుణానికి బ్రహ్మ, సరస్వతి. సో ఈ మూడు గుణాలకు ముగ్గురు అధిపతులు, ఓకే? సో ఈ మూడు గుణాలు కూడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా వాళ్ళు పరమాత్మలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇదేంటండి, బ్రహ్మ విశ్వమేశ్వరులు కూడా టార్గెట్ పెట్టారా అంటే అవును అంటున్నాను. ఎందుకు అంటే వాళ్ళు కూడా తపస్సు చేస్తున్నారు, ధ్యానాలు చేస్తున్నారు. అవునా? చేస్తున్నారు లేదా? విష్ణుమూర్తి కూడా, బ్రహ్మ విష్ణుమూర్తి ఎప్పుడు ఇలా ధ్యానం చేస్తాడు? శివుడేమో తెలిసిన పోస్టర్స్ మీకు తెలిసిందే, మరి ఎందుకు ఆయన ధ్యానం చేస్తున్నాడు? ఈ మూడు రోజులు మీకు, ఈ రెండు రోజులు మీకు చెప్పబోయే జ్ఞానం అంతా శివుడు పార్వతికి చెప్పిన 112 ధ్యాన పద్ధతులే మీకు చెప్పబోతున్నాను నేను. ఇది పిరమిడ్ సొసైటీకి సంబంధించింది కాదు. 112 ధ్యాన పద్ధతులు శివుడు పార్వతికి చెప్పినవి. సో ఈ శ్వాస మీద ధ్యాస ఏదైతే పత్రిసారి చెప్తున్నాడో, ఇది పత్రిసారి చెప్పింది కాదు. మరి ఎవరు చెప్పారు ఇది? బుద్ధుడా? అంత సీన్ లేదు, శివుడే. శివుడు పార్వతికి చెప్పిన 112 పద్ధతులలో మొదటి పద్ధతే శ్వాస మీద ధ్యాస. మీరు కావాలి శ్రీధర్. సో కాబట్టి ఇది మన పిరమిడ్ సొసైటీలో బుక్ ఉంది. ఏంటి? విజ్ఞాన భైరవ తంత్ర. ఈ తంత్రంలో చదవండి ఆ బుక్. ఫస్ట్ సాధనే శ్వాస మీద ధ్యాస. సో కాబట్టి కొందరు పూజ చేసేవాళ్ళు భయపడకండి, అయ్యో మేము ఎక్కడో దారి తప్పుతున్నాం. నో, శివుడు చెప్పిన ధ్యాన పద్ధతులే మీరు చేస్తున్నారు, ఎవడో బుద్ధుడు చెప్పింది కాదు. ఎందుకంటే కొందరికి బుద్ధుడు అంటే బుద్ధమతం అనే ఫీలింగ్ ఉంది కాబట్టి అంటున్నా, ఎవడో అంటున్నా, ఓకేనా? సో ఇట్స్ నాట్ ఏ బుద్ధమతం, ఇట్స్ నాట్ ఏ పత్రి మతం, ఇట్స్ నాట్ ఏ శ్రీధర్ మతం, ఇట్స్ శివ మతం. అంటే మన హిందూ హైందవ మతం అనుకోండి, ఏదని అనుకోండి, అప్పుడు వేరే మతాలే లేవు. 5000 కింద వేరే మతాలే, ఉన్నది హిందూ మతమే. మనకు తెలిసిన ఈ క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అయితే 2000 చరిత్ర, 3000 చరిత్రలే ఉంది, వాళ్ళకి ఎక్కువ లేదు. అవునా కదా? సో కాబట్టి అప్పుడు ఉన్నది ఒకటే. సో శివుడు పార్వతికి చెప్పిన 112 పద్ధతులే. దాంట్లో కొన్ని పద్ధతులు నేను సాధన చేసి ఆ సిచ్యువేషన్స్, మన స్థితులు తగ్గట్టుగా సాధనలు మార్చాల్సి వస్తుంది. ఒక శ్వాస మీద ధ్యాసనే పనిచేయదు. సో ఇప్పుడు ఇంకొక సాధన కూడా చెప్పాను. ఏంటి? రాగద్వేషాలకు అతీతంగా ఉండే సాధన. ఇది శివుడు పార్వతికి చెప్పిందే, ఓకేనా? సమదృష్టి సాధన ఇది, ఆయన చెప్పిందే. సో ఈ సాధన చేయాలి. సో కాబట్టి మీరు ఏదో బుద్ధ మతంలో చేరుతున్నారని ఫీల్ కాకండి. ఎవరైనా పిరమిడ్ సొసైటీలో ఆ ఫీలింగ్ లేదు. కొందరు పూజలు చేసేవాళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే ఫీల్ కాకండి, అయ్యో నేను పూజలు చేయట్లేదే, ఇదో వేరే మతంలోకి వెళ్తున్నానేమో. నో, కావాలంటే మీరు విజ్ఞాన భైరవతంత్ర బుక్ తీసి చదవండి. ఇది శివుడు పార్వతికే చెప్పింది ఇది, ఓకేనా? ఆమె అడుగుతుంది, మన పిల్లలందరూ మాయలో ఉన్నారు, వీళ్ళందరి నుంచి బయటికి రావాలి, వీళ్ళందరినీ బయటికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే, విజ్ఞాన భైరవ తంత్ర పిరమిడ్ సొసైటీలో దొరుకుతుంది. ఓషో ట్రాన్స్లేట్ చేశాడు. ఓన్లీ 9 ఏమో సాధనలు ఉన్నాయి తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యి, మిగతావన్నీ ఇంగ్లీష్లో ఉన్నాయి. నేను ఇంగ్లీష్వి కూడా చదివాను, చదివి సాధన చేశాను, ఓకేనా? సో కాబట్టి ఇది వేరే మతం కాదు, ఇది ఆత్మవిద్య. ఆత్మకు మతమే లేదు. నువ్వు దేహానికి మతం ఉంటుంది కానీ ఆత్మకు మతం ఉండదు. ఓకేనా? సో కాబట్టి ఇది శివుడు పార్వతికే చెప్పింది కాబట్టి ఏం టెన్షన్ పడాల్సింది ఏం లేదు. మీరు పూజలు చేయకుంటే మీరు ఏమీ తప్పు దారి పట్టినట్టు కాదు. ఒక బ్రాహ్మణ్ అయి ఉండి వేదాలు నేర్చుకొని నేను ఉచ్చిష్టకుండి మంత్ర ఉపాసన తీసుకున్న నేను, నాకు ఇప్పుడు యజ్ఞోపవీతం కూడా లేదు. ఇప్పుడే కాదు, 2004లోనే యజ్ఞోపవీతం తీశాను నేను. నేను పూజలు చేయను. అలాంటి పూజలు చేసించి నాయకు గుడికి వెళ్తాను, హాయ్ అంటాను, మా దేవుళ్ళతో మా ఫ్రెండ్స్తో మాట్లాడతాను. మా ఫ్రెండ్స్ అయిపోయారు. దేవుళ్ళే, మరి ఇంకెవరు? ఇక మీరు ఫ్రెండ్స్ అని చెప్పడం కావనే, వాళ్ళే మా ఫ్రెండ్స్ అయిపోవాలి. మరి అదే మన టార్గెట్. మరి నువ్వే దేవుడు అని తెలుసుకున్నప్పుడు ఫ్రెండ్స్ కాకుండా ఏమవుతారు? జీవాత్మగా ఉన్నంత మాత్రం ఉన్నంత వరకు కాదు. వాళ్ళు ఎక్కడో మనం ఎక్కడో. నువ్వు ఆత్మ అని తెలుసుకున్నప్పుడు ఆత్మ మన ఫ్రెండ్ అయిపోవు, నువ్వే ఆత్మ అయిపోతావు. పరమాత్మ కలిగితే నువ్వే పరమాత్మవు. ఆయన పిల్లలు ఆయన కాకుండా ఇంకెవరైతారండి? అక్కడికి వెళ్ళి చూస్తే నేనే కనబడుతున్నాను. ఊరినైనా పరమాత్మ నేనైనా, కాకపోతే ఇక్కడ రాగద్వేషాలనే అక్కడ లేవు, అంతే తేడా. ఇక్కడ ఒకటే పట్టుకున్న వాళ్ళంతా యుద్ధం చేస్తున్నాం, అక్కడ రెండు పట్టుకుంటున్నాం, రెండింటికి ఎనర్జీ ఇస్తున్నాం, రెండింటితో ఆడుకుంటున్నాం, అంతే తేడా అక్కడ. ఓకేనా? సో ప్రాపంచికానికి ఆధ్యాత్మికానికి తేడా ఏంటి? ప్రాపంచికమైన వ్యక్తి ఒకవైపు ఉండి ఒకవైపుతో మరోవైపుతో యుద్ధం చేస్తాడు. ఆధ్యాత్మిక వ్యక్తి రెండింటిని సమదృష్టితో ఉంచుకొని రెండింటితో ఆడుకుంటాడు. అవసరం ఉంటే తిడతాడు, కొడతాడు, సాఫ్ట్గా అన్ని రకాలుగా ఉంటాడు. అర్థమైందా? రఫ్ సాఫ్ట్ అన్ని కృష్ణుడిలాగా. చిలిపి పనులు చేశాడు, దొంగ పనులు చేశాడు, మోసాలు చేశాడు, హత్యలు చేశాడు, క్రూరంగా చంపాడు కొన్ని వేల మందిని. అంటే మీరే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయిపోతారు ఇక్కడ. ఓకేనా? ఈ కాన్సెప్ట్లో అర్థమైంది కదా? సో కాబట్టి మీరు ఈ మూడు గుణాలు ఉన్నాయి ఆత్మస్థితిలో, ఆత్మకు సమంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు సమంగా సమస్థితి ఆ మూడు గుణాలు సమంగా పెంచుకోవడం కోసం సాధన చేయాలి. ఏం చేయాలని చెప్తాను. అర్థమైందిగా? సో ఈ రాగద్వేషాలు మన ఆత్మకు ఉండవు. సో ఫస్ట్ మీరు చేయవలసిన సాధన శ్వాస మీద ధ్యాస ఒకటి. ఓకేనా? అది ఎలాగో కంటిన్యూ చేయాల్సిందే, అదేం ఆపద్దు. దాంతోపాటు రెండవది రాగద్వేషాలకు అతీతంగా ఉండే సాధన. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే మీరు గుర్తించాలి. ఒక లిస్టు రాసుకోండి కావాలంటే. మీకు వేటి పట్ల రాగం ఉంది, వేటి పట్ల ద్వేషం ఉందో తెలుసుకోండి. ఎలా గుర్తించాలి? రాగం ఉందా ద్వేషం ఉందా? రాగం అంటే ఏంటి? ప్రేమ కాదు. ప్రేమను ప్రేమ వేరే, రాగం వేరే. కరెక్టే ప్రేమ. కానీ ఆ ప్రేమ ఎప్పుడు రాగం అవుతుంది? సో దీన్ని రాగం అని ఎందుకు అంటారంటే, ప్రేమనే కానీ కొద్దిగా అతి అయిపోతే అది రాగం అయిపోతుంది. మా ఆవిడ్ని విడిచిపెట్టి నేను ఉండలేనండి అన్నారనుకోండి, అది రాగం. నా పిల్లలు లేకుంటే నేను ఉండలేనండి, అది రాగం. పిల్లలు ఉన్నా లేకున్నా నేను ఉండగలుగుతా, అది ప్రేమ. అంటే స్వచ్ఛమైన ప్రేమ, ఏమి ఆశించని ప్రేమ. స్వచ్ఛమైన తల్లి మీరు కాబట్టి ఏమి ఆశించట్లేదు, మంచి ఆశించట్లేదు, చెడు ఆశించట్లేదు. ఆత్మ మీ దగ్గర నుంచి ఆశిస్తుందా అండి? ఏనా? అన్నీ తనకు అందుబాటులో ఉన్నాయి, ఎందుకు ఆశిస్తుంది? పరమాత్మ ఆశిస్తుందా ఏమన్నా నాకు హెల్ప్ చేయి, నాకు సేవలు చేయి, నాకు సఫర్యలు చేయంటుందా? అవసరమే లేదు. మీకే ఇంకా ఇస్తుంది కానీ ఏమా ఏ సఫర్యలు చేయాల్సిన అవసరం లే, మన ఫిజికల్ తల్లిదండ్రులలాగా. అర్థమైందా? ఓకేనా? సో కాబట్టి ఆత్మ మీరు ఏం చేయాలి? మీరు ఏం చెప్తున్నాను, ఏ టాపిక్ ఏది చెప్తున్నాను, ఏదో డైవర్ట్ అయిపోయాను, అదే రాగం. సో కాబట్టి రాగం అంటే ఇక్కడ ఏంటంటే బంధంతో కూడుకున్న ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ కాదు, ఆశించే ప్రేమ, అతి ఇష్టంతో కూడుకున్న ప్రేమ. వాళ్ళు కొద్దిగా ఇంటి నుంచి బయటకు వెళ్తే భయం, టెన్షను, ఓ బాధ, ఏమైపోతుందో, సరిగ్గా వస్తుందో లేదో, ఇవన్నీ ఇది రాగం అంటారు. అంటే మోహంతో కూడుకున్న ప్రేమ. ప్రేమనే కానీ మోహం ఎక్కువైపోయింది. మాట విన్నదా ఓకే, వినకుండా కోపం వచ్చేస్తుంది. దక్షుడికి వచ్చిందన్నట్టు సతీదేవిని చూడంగానే, ఎంత పిచ్చి ప్రేమ అంటే అంత పిచ్చి ప్రేమ. కథం ఎప్పుడైతే శివుని చేస్తుందో మొదలైంది ద్వేషం. సొంత తండ్రి, ఆ తండ్రి వల్లనే ఎంతో సంతోషం పొంది, అదే తండ్రి వల్ల కాల్చుకొని చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరికి. అర్థమైందా? ఓకేనా? సో బికాస్ ఆఫ్ రాగద్వేష ఇవన్నీ. సో రాగం అంటే అర్థమైందిగా, ఇష్టం ఎంత ఉండాలో అంత ఉండాలి. మీకు తెలిసిపోతుంది, ఒక చూస్తున్నారు సపోజ్ మీకు ఇష్టమైన వ్యక్తి అనుకోండి, చూడంగానే మీకు ఎలాంటి ఫీలింగ్ రావద్దు, అలా స్వచ్ఛంగా అలా చూడాలి అనే ఫీలింగ్ వచ్చిందా, పాజిటివ్ ఫీలింగ్ వచ్చిందా, అది రాగం. ఓకేనా? లేదా కోపం వచ్చింది అనుకోండి, అది ద్వేషం. ద్వేషం అంటే మీకు తెలుసు, చెప్పాల్సిన అవసరం లే. రాగం అంటే కొద్దిగా మోహం, అది పాజిటివ్ ఫీలింగ్ అయ్యే వరకు మీరేమనుకుంటారు అది అసలు మంచిదేమో అదే సరైందేమో అనుకుంటారు. అది పెద్ద అడ్డంకి, పెద్ద అడ్డంకి పరమాత్మ దగ్గర చేరకుండా ఉండడానికి. అందుకే విష్ణుమూర్తి ఏమన్నాడు, 7 జన్మలు మంచి జన్మలు, 7 జన్మలు పడుతుంది అన్నాడు. ఎందుకంటే అది వదలరు. ఎందుకంటే ఇలా మంచిగా తయారీలు నైట్గా ఉండి అందరు వెళ్తుంటే రోడ్డు మీకు వెళ్తుంటే అబ్బాయి ఎంత మంచివాడు ఎంత మంచిదండి అంటుంటే మీకు ఏమొస్తుంది, ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ వస్తుంటుంది, ఇక వదులుకోరు చచ్చిన మంచిని. బికాజ్ అది మాయ. అన్ని పాత్రలే కదా, మంచివాడు హీరో పాత్రనే విలో పాత్రనే, నువ్వు డైరెక్టర్ కావాలి కానీ నువ్వు నేను హీరో పాత్ర వేసినా హీరోగానే ఉంటా, హీరో కంటే ఫిక్స్ అయిపోయావు అనుకో, ఇక అంతే అవుట్ మీ పని. మాయనే, హీరో కూడా ఒక పాత్రనే కదా అది. సో మీరు మంచి అయిపోయే వరకు, ప్రపంచం అంతా పొగిడే వరకు ఇక గుణాలను వదులుకోరు చచ్చిన. నిర్గుణంకి రారు. నిర్గుణంలో మంచి ఉందా? నిర్గుణంలో ఏముంది? నిర్గుణంలో ఏముంది? మంచి ఉందా చెడు ఉందా? రెండు ఉన్నాయి, రెండు సమపాళ్ళలో ఉన్నాయి. అర్థమైంది కదా? దీనే ఈ మూడు గుణాలను ఏమంటున్నారు ఆధ్యాత్మిక భాషలో? తమో గుణము. మానసిక భాషలో అంటే సైంటిస్టులు ఏమంటున్నారు దీన్నే? ఏమంటున్నారు తమో గుణాన్ని సైంటిస్టులు ఏమంటున్నారు? వాళ్ళ ఈ సైంటిస్టులు ఈ పదాలు ఎందుకు పడతారు? బద్ధకాలు ఇవన్నీ. ఆటమ్స్లో ఏముంటాయి? ఆటమ్స్లో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. దీన్నే సైంటిఫిక్ భాషలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటారు. ఓకేనా? ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? నెగిటివ్. తెలుసా నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. ప్రోటాన్లో పాజిటివ్. న్యూక్లియస్లో న్యూట్రల్, న్యూట్రల్ ఉంటుంది. న్యూట్రల్లో న్యూట్రల్ అండి. ఓకేనా? దీన్నే పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అంటారు. ఒక్కొక్క భాషలో రకంగా పడతారు. ఆయుర్వేదంలో కఫ వాత పిత్తం అంటారు. ఓకేనా? సో ఈ మూడు గుణాలను ఒక్కొక్కరు రకంగా వాడుతున్నారు. ఆధ్యాత్మిక భాషలో మాత్రం దీన్ని తమో రజ సత్వ గుణాలు అంటారు. ఇవన్నీ ఇవి అన్నిట్లలో ఉన్నాయి. ఈవెన్ గాలి, నీరు, పంచభూతాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మూడు ఉన్నాయి. మూడు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండడం వల్ల అది ఒక అదే వాయువుగా కనబడుతుంది, అదే అగ్నిగా కనబడుతుంది, అదే నీరుగా కనబడుతుంది, ఇన్ని రూపాలుగా వివిధ రూపాల్లో కనబడుతుంది. అన్నిట్లలో సీక్రెట్ దాగి ఏముంది? మూడు గుణాలు ఉన్నాయి. ఇంకా సీక్రెట్గా దాగి ఉన్నాయి మూడు. మూడిట్ల కింద ప్రకృతి పురుషులు దాగి ఉన్నారు ఫైనల్గా. బికాజ్ ప్రకృతి పురుషులు అంతటా వ్యాపించినారుగా, అన్నిట్లలో సీక్రెట్గా ఉన్నారు ప్రకృతి పురుషులు. అంటే స్వచ్ఛమైన శక్తి, స్వచ్ఛమైన శక్తి అంతటా దాగి ఉంది అన్నిట్లలో, బయట లోపల అన్నిట్లలో దాగి ఉంది. అర్థమైందా? సో ఈ మూడు గుణాలను మీరు సమపాళ్లలో తెచ్చుకోవడమే మీ పని. సో కాబట్టి దానికి మీరు చేయవలసిన సాధన ఏంటంటే ఎక్కడెక్కడ రాగాలున్నాయి, ఎక్కడెక్కడ ద్వేషాలున్నాయి లిస్ట్ రాసుకోండి. మీకు క్లియర్గా తెలుస్తుంది. ఏదైనా థాట్ రాగానే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఏదైనా చూడంత థాట్ రాగానే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఓహో నాకు దీని పట్ల రాగం, దీని పట్ల ద్వేషం. ఈ శరీరాన్ని చూసుకోండి, మీకు ఏదో కొన్ని భాగాలు చూడంగానే చీ అనిపిస్తుంది, కొన్ని భాగాలు అబ్బా అనిపిస్తుంది. సో రాగద్వేషాలు ఉన్నాయి. అట్లాగే మనసులో కూడా, అలాగే హృదయ అనుభూతులలో కూడా. సో ఇవి వీటిని బట్టి మీరు అర్థం చేసుకుని, ఓకే నాకు రాగం ఉంది, నాకు ద్వేషం ఉంది. కాబట్టి ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీ టార్గెట్? ఎవరి దగ్గర చేయడం? ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? మన లోపలే దాగింది. అంతటా వ్యాపించింది ఆత్మ. అంతటా అంటే విశ్వం అంతా కాదు, శరీరం మనసు ఇంతవరకే. ఇంకా ఆత్మ పరమాత్మ అయితే విషయం. సో ఫస్ట్ ఆత్మ పరమాత్మ వరకు కాలేదు, మీ శరీరం అంతా వ్యాపించింది, అణువణువులో వ్యాపించింది, ప్రతి అంగంలో, ఈ వెంట్రికల్ ఇక్కడి నుంచి గోరు వరకు అంతటా వ్యాపించింది. ఓకేనా? ప్రతి ఆలోచనలో వ్యాపించింది, ప్రతి అనుభూతిలో వ్యాపించింది. సో సాక్షి, ఫైనల్గా సాక్షిగా ఉండి ఈ శరీరాన్ని గమనిస్తోంది. ఓకేనా? సో శరీరం ప్రతి దానికి ఎనర్జీ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. చెడుకు కూడా ఎనర్జీ ఇస్తుంది, చెడు ఆలోచనకు కూడా ఆత్మ ఎనర్జీ ఇస్తుంది. ఈక్వల్గా డైరెక్టర్ లాగుంటూ ప్రతి ఆలోచనకు ఇస్తుంది. ఇది మీరు బాగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? ఎందుకు చెడుకు విలువ ఇస్తుంది అంటే చెడు యొక్క అవసరం కూడా మనకు ఉంది కాబట్టి. ఈ మూడు రోజుల్లో మీకు తెలుస్తుంది. మీకు దరిద్రంగా అనారోగ్య సమస్యలు ఉన్నాయే, ఈ సమస్యలన్నింటి కారణం ఏంటో తెలుసా? మెయిన్ రీజన్, ఇప్పటి నుంచి పంచ డైలాగులు వస్తాయి, ఏంటో తెలుసా? మీ అనారోగ్యం మీ ఫ్రెండ్ అవ్వకపోవడం వల్లనే, మీకు అనారోగ్యం సహాయం లేకపోవడం వల్లనే మీ జీవితం ఇంత దరిద్రంగా ఉంది అంటున్నా. ఎవరైనా చెప్పారండి ఇప్పటివరకు? అనారోగ్యము మీకు రాకపోవడం వల్లనే రోగం, కొందరికి రోగాలు రావు రాకపోవడం వల్లనే సమస్య, కొందరికి వచ్చినా ఆ అనారోగ్యం సపోర్ట్ చేయకపోవడం వల్లనే మీ జీవితం దరిద్రంగా ఉంది అంటున్నాను. ఇంకొక భాషలో చెప్పాలంటే మీ జీవితం దరిద్రంగా ఉండడానికి కారణము పాజిటివ్ థింకింగ్ వలన. ఇదేంటండి ఇలా చెప్తున్నారు అని? అంటే కేవలం పాజిటివ్ ఆలోచనలే ఉండాలని మీరు అనుకోవడం వల్లనే మీ జీవితం దరిద్రంగా తయారవుతోంది అంటున్నాను. అదే ఆత్మకి ఏం ఆలోచనలు ఉంటాయి? పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్, న్యూట్రల్. ఏం ఆలోచనలు ఉంటాయి? మూడు ఆలోచనలు ఉంటాయి. పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు, న్యూట్రల్ మూడు ఉండి మూడింటిని ఉపయోగించుకుంటాడు. ఓకేనా? అది ఎట్లా ఉపయోగించుకోవాలి, మూడింటిని ఎందుకు ఉపయోగించుకోవాలి మీకు తర్వాత క్లియర్గా చెప్తాను. అదంతా నెగిటివ్ ఆలోచన సపోర్ట్ మీకు లేకపోవడం వల్లనే మీ జీవితం దరిద్రంగా ఉంది అంటున్నాను. న్యూట్రల్ ఆలోచన లేకపోవడం వల్లనే మీకు సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి అంటున్నాను. ఈ మూడు సమంగా లేకపోవడం వల్లే ప్రాబ్లమ్స్ అంటున్నాను. అర్థమైందా? సో క్లారిటీ తర్వాత చెప్తాను. సో మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మన ఆత్మ మన లోపలే అన్నిట్లో దాగింది. ఒక డైమెన్షన్లో ఉంటూ మొత్తం బాడీ అంతా స్ప్రెడ్ అయింది, మనసంతా స్ప్రెడ్ అయింది, అంతటా స్ప్రెడ్ అయ్యి ఉంది. ఓకేనా? సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే, ఆ రాగం ఎక్కడైతే ఉందో దాని లోపలికే వెళ్ళాలి. ఎందుకంటే ఆత్మ ఎక్కడుంది? దాని లోపలే ఉంది. మన శరీరంలోనే ఉంది ఆత్మ, మన ఆలోచనలలోనే ఉంది, మన అనుభూతులలోనే ఉంది. సో కాబట్టి మీ సంకల్పం ఏం పెట్టాలి? ఏ ప్రాబ్లం వచ్చినా మై డియర్ నెగిటివ్ అనాలి, మై డియర్ పాజిటివ్ ఏదైనా రాని. ఇప్పుడు పాజిటివ్ కూడా అనాలి, నెగిటివే కాదు. ఎందుకంటే మీ జీవితం నాశనం అవడానికి కారణం పాజిటివ్ని పట్టుకోవడం వల్ల. చూడండి, పదాలు మారిపోతున్నాయి, పంచు డైలాగులు వస్తున్నాయి. పాజిటివ్ని పట్టుకోవడం వల్ల మీ జీవితం నాశనం అవుతుంది అంటున్నాను నేను. ఇంత దరిద్రంగా ఉండడానికి కారణం అంటే పాజిటివ్ని పట్టుకోవడం అంటే ఏంటి? రాగాన్ని పెంచుకోవడం. అంటే దాని పట్ల పట్టుకోవడం అంటే రాగాన్ని. అలాగే ఇంకోటి ఏంటి? చెడును వదిలించుకోవాలనుకోవడం వల్లనే మీ జీవితం దరిద్రంగా ఉంది అంటున్నాను. ఇదేంటండి? పాజిటివ్ని పట్టుకోవద్దు అంటున్నాను, చెడును వదిలించుకోవాలని ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. మరి ఏం చేయాలి? అదే సాధన చేయాలి. ఓకేనా? సో దీనికి మీరు చేయవలసింది ఏంటంటే, ఈ కర్మ నుంచి బయటికి రావాలి. కర్మ సిద్ధాంతం గురించి కదా చెప్పేది. మీ కర్మ నుంచి బయటికి రావాలంటే రెండు మార్గాల ద్వారానే కర్మ నుంచి బయటికి రావచ్చు. ఒకటి ఏంటి? ఇష్టంగా అనుభవించడం, కర్మను దైవ ప్రసాదంగా భావించి అనుభవించడం. ప్రహ్లాదుడు తండ్రి టార్చర్ పెడుతుంటే ఎలా అనుభవించాడు ఆ కష్టాలను? పరమాత్మ ఈజ్ ఎవ్రీవేర్, నన్ను ఆయన కాపాడుతాడని ఎక్కడ పడేసినా ఏం చేసినా ఆయన్ని దాన్ని దివ్యంగా అనుభవించాడు. అందుకే పరమాత్మ ప్రత్యక్షమయ్యాడు. సో కాబట్టి మీరు దైవ ప్రసాదంగా మీరు స్వీకరించి అనుభవించాలి. ఓకేనా? అప్పుడే దాని నుంచి బయటకు వస్తారు. సో కాబట్టి పట్టుకొని ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, వదిలించు. ఇప్పుడు చెడు కదా, చెడుని మీరు ఏం చేస్తున్నారు? వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. నో, ఏం చేయాలి? దైవ ప్రసాదంగా భావించి అనుభవించాలి, అప్పుడే కర్మ క్లియర్ అవుతుంది. రెండవది ఏంటి? దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్నిలో దగ్ధం అవుతుంది. సో జ్ఞానాగ్ని పుట్టాలి అంటే మరి ఆత్మ దగ్గర చేరాలి. సో ఇప్పుడు మీరు ఆత్మ దగ్గర చేరలేరు కాబట్టి ఈ సాధన చేస్తుంటే చేరతారు కాబట్టి ఫస్ట్ ఆప్షన్కి రావాలి. ఏంటది? ఇష్టంగా అనుభవించడం. ఆత్మ దగ్గర చేరేంత వరకు ఇష్టంగా అనుభవించాలి. ఆత్మ దగ్గర చేరాక ఆత్మ వివిధ మార్గాలు చెప్తుంది ఎట్లా దగ్ధం చేయాలని. అర్థమైందా? సో కర్మను దగ్ధం చేసేది రెండే మార్గాలున్నాయి. ఒకటి ఇష్టంగా అనుభవించడం, రెండవది దైవం దగ్గర జ్ఞానాగ్నిలో దగ్ధం చేయడం. ఓకేనా? సో ఈ మూడు రకాల కర్మలను ఇట్లా మీరు ఎక్కడెక్కడ రాగాలనే తెలుసుకోండి, ఎక్కడెక్కడ ద్వేషాలున్నాయి. మీరు ద్వేషాన్ని వదిలించుకోవడానికి, చెడును వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నో, ఏం చేయాలి ఇప్పటి నుంచి? ఇష్టంగా అనుభవించి దైవం దగ్గర చేరాలి. దాంట్లోనే ఉన్న దైవం దగ్గర అట్లాగే మంచిని పట్టుకోవాలని చూస్తారు, అయిపోయి జీవితం నాశనం. ఎందుకు? పట్టుకోవడం వల్ల రాగం ఏర్పడుతుంది, రాగం ఏర్పడంగానే ఆటోమేటిక్గా ద్వేషం కూడా ఏర్పడుతుంది. అర్థమైందా? సపోజ్ మేము చూడంగానే నాకు ఇష్టమైంది. ఎందుకు ఇష్టమైంది? ఏదో నచ్చింది ఆమె ఫేస్లో, ఫేస్ దరిద్రంగా చాలా నవ్వుతూ ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది ఆ నవ్వు ముఖం. ఇది నాకు నచ్చింది ఎగ్జాంపుల్. ఏదో వచ్చేసింది. సో ఈమె నాకు నచ్చింది వెంటనే మీ అందరిని చూడగా ఏమొస్తుంది? అంతే కదా. మరి ఇక్కడ రాగం ఏర్పడ్డది కాబట్టి ఆటోమేటిక్గా తెలుపు అంటే ఇష్టం అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా. సో రాగం ద్వేషం ఎందుకు ఏర్పడుతుంది? వెరీ గుడ్, రాగం ఉండడం వల్ల ద్వేషమే. సో దేన్ని వదలాలి? సో రాగాన్ని వదలలేము. ఎంత వదిలించుకోవాలంటే తప్ప మన దగ్గరికి తిరిగి వస్తుంది. సో దేన్ని వదలలేము, దేన్ని పట్టుకోలేము. ఇది ఎలాంటిదంటే రాగద్వేషాలు చీకటి వెలుగులు లాంటివి. చీకటి పట్టుకోగలుగుతారండి మీరు? వెలుగును పట్టుకోగలుగుతారా? 12 గంటలు ఉంటుంది వెలుగు, అంతకంటే ఎక్కువ ఉండదు. ఉదాహరణ, తర్వాత చీకటి వస్తుంది. ఆ చీకటి కూడా 12 గంటలే దాని వయసు, తర్వాత వెలుగు వస్తుంది. సో మీరు పట్టుకోలేరు, వదలలేరు. చీకటిని పట్టుకోలేరు, వదిలించుకోగలుగుతారా? ఇప్పుడు వెలుగు ఉంది, పట్టుకోగలుగుతారా దీన్ని? ఈ వెలుగు కూడా మారుతుందా లేదా? టైం తగ్గట్టుగా మారుతూ ఉంది. సో పట్టుకోలేరు, వదిలించుకోగలుగుతారా? వదలని కూడా లేరు. సో మరి ఇప్పుడు ఏం చేయాలి? దాంట్లో ఉండి దాన్ని అనుభవించాలి. అనుభవించడం తప్ప వేరే మార్గం లేదు, బికాజ్ దాన్ని పట్టుకోలేము కావా, ప్లస్ వదిలించుకొని కూడా లేము. 12 గంటలు ఉంటుంది కొద్దిగా, ఆ 12 గంటలు కూడా మళ్ళీ తేడా ఉంటుంది, ఎండలో తేడా ఉండదా, వెలుగులో తేడా ఉండదా, మారుతూ ఉంటుంది. సో మనకి ఇంకా మిగిలిన ఆప్షన్ ఒకటి ఏంది, ఇష్టంగా దాన్ని అనుభవించడమే. సో పట్టుకోలేము, ఇక స్వీకరించి అనుభవించడం అంటే స్వీకరిస్తే తప్ప అనుభవించలేము, దైవ ప్రసాదంగా భావించాలి. ఇంకా ఇంకా యాక్సెప్టెన్స్ ఉంటే తప్ప అది రాదు. సో చీకటి వెలుగులు రెండు పరమాత్మ యొక్క రూప ఎక్స్ప్రెషన్స్, సూర్యచంద్రుడు కాబట్టి రెండింటిని మీరు అనుభవించాలి. అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు, కష్టసుఖాలను సమంగా స్వీకరించాలి, వాడే యోగి స్థితప్రజ్ఞుడు అంటే ఆడేం చెప్పాడు, అవునా కదా. తర్వాత చెప్తా డీటెయిల్స్ కొద్దు, ఇప్పుడు ఆగండి చెప్తా నెక్స్ట్, అదే ఓకేనా, చెప్తా ఆగండి, ఉరకండి తొందరపడి, నాకు తెలుసు మీ బాధ ఏంటో, అక్కడికే వస్తున్నా. సో కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే సాధన వరకు రావట్లేదు, ఫస్ట్ థియరీ చెప్తున్నా, సాధన ఎలా చేయాలని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది, ఓకేనా. సో కాబట్టి ఎక్కడ రాగం ఉందో ఎక్కడ ద్వేషం ఉందో తెలుసుకొని, సో ఆ రాగాన్ని ద్వేషాన్ని తెలుసుకొని, మై డియర్ రాగం నీ లోపల ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, అంటే మై డియర్ పాజిటివ్ నీ లోపల ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, అలాగే మై డియర్ ద్వేషం అంటే మై డియర్ నెగిటివ్ నీ లోపల ఉన్న దైవం నన్ను తీసుకెళ్ళి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అనుకొని, ఆ ద్వేషంతో ఆ రాగంతో ఎలా ఉండాలి, ఇప్పుడు తీసుకెళ్లాల్సింది అదే. ఇప్పుడు ఏం చేయాలి దాన్ని, ఏం తీసుకెళ్తావా లేదా అంటే, ఈ అబ్బా తీసుకెళ్ళబో అంటుంది, అవునా కదా. ఎందుకంటే అది నిన్ను ఇబ్బంది పెడుతుంది, నువ్వు హయ్యలో లేవు కదా, నువ్వు దాన్ని శాసించే స్థితిలో లేవు, రోగాన్ని శాసించే స్థితిలో ఉన్నారా మీరు, రేపో అంటే నీ అబ్బా నా అనుభవం అంటే సంగతి చెప్తా అంటుంది. ఒక ఆయన ఇలాగే నేను రోగం రాగానే నీ చంపేస్తాను అన్నాడట, అంతే అదే మాట అన్నాడు, అనగానే ఇంక రోగం ఎక్కువ మంటలు ఎక్కువైనాడు, అంతే మరి మింగేస్తుంది అది, అది హై పవర్లో ఉంది, అది దాన్ని నువ్వు చంపలేవు, ఓకేనా. హయ్యర్లో ఉన్నవాడు చంపాలని చూడు, ఉచించావాది దైవం చంపాలని చూస్తాడా, డైరెక్టర్ నెగటివ్ని చంపాలని చూస్తాడా, విలన్ను చంపాలని చూస్తాడా, ఆగ్రా అంటే ఆగిపోతుంది, ఇంకా చంపడం ఎందుకు, మాట వినకుంటేనే చెప్పాలి ఇవన్నీ ఉంటాయి, మాట విన్నాక ఎందుకు చంపుతుంది. సో డైరెక్టర్ మాట చచ్చుకుంటూ వింటారు ఈజీగా వాళ్ళు, ఎందుకంటే అంత విలువిస్తాడు చెడుకు మంచికి, సమదృష్టి ఉంది ఆయనకు, ఏ స్టోరీ రచించినా ఇద్దరు పెడతాడు దాంట్లో, అవునా కదా. ఏ కథ అలినా ఒక మంచితో సినిమా తీయడం సాధ్యమా, సాధ్యం కాదు. ఆయన సమ విలువ, ఆయన దగ్గర మూడు కలిసి ఏకమైపోయి ఉన్నాయి, మూడు ఆడుకుంటున్నాయి లోపల, విడిగా ఉన్నా కూడా కలిసి ఏకమైపోయి ఉంటున్నాయి, కాబట్టి ఆయనకు సమదృష్టిలో ఉన్నప్పుడు ఎందుకు చెడు అన్ని ఇబ్బంది పెడుతుంది పరమాత్మను, ఆత్మను. ఒకవేళ మంటలు వచ్చినా అది అక్కడ ఏదో అవసరం ఉందనే భావనలోనే శరీరం అనుభవిస్తుంది, జీవాత్మ అనుభవిస్తాడు, కానీ ఆత్మ అనుభవిస్తాడు కానీ బాధపడాడు, రామనామర్చిలాగా ఎగ్జాంపుల్, అర్థమైందా, ఓకేనా. సో ఎక్కడ రాగం ఉంది ఎక్కడ ద్వేషం ఉంది తెలుసుకొని దాని లోపలికే వెళ్ళాలి మీరు, ఎక్కడికో బయటికి కాదు. దేవుడు అంటే ఎక్కడో చూడదు, దేవుడు ఎక్కడున్నాడండి, లేడు, అంతటా ఉన్నాడు. అంతటా అంటే మనం కూడా వస్తాం కదా దాంట్లో. సో అంతటా ఉన్నప్పుడు ఇక్కడే చూడనప్పుడు అక్కడ ఎలా చూస్తావు, హౌ కెన్ యూ సీ, నీతో నీవు ఈ శరీరంలో ఈ చేతిలో ప్రతి దాంట్లో అనుకున్నావు ఉన్నాడు అన్నప్పుడు నువ్వు ఇక్కడే చూడున్నప్పుడు హిమాలయ ఎలా చూడగలుగుతావు, అక్కడ పోయినా అదే దరిద్రం చలి చచ్చిపోతున్నావు, మళ్ళీ తిట్లు ఇవే అమ్మో ఎప్పుడు ఏమవుతుందో, ఉంటామో పోతామో ఈ చలికి, ఇవి ఆలోచనలు వస్తాయి తప్ప ఆ శివుడు కనబడడం కనబడు, అక్కడికి వెళ్ళి కనబడతాడా, ఎందుకంటే దరిద్రం భయంతో ఎట్లా ఉండదో తెలియదు, మనకు ధైర్యంతో ఎలా ఉండదో తెలియదు, ఇక్కడే తెలియడు అక్కడికి ఎలా వెళ్తాం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పాడు ఉత్తరగీతలో, నాస్తి ధ్యానం సమం తీర్థం, నాస్తి ధ్యానం సమం క్షేత్రం, నాస్తి ధ్యానం సమం తపం, తస్మాత్ ధ్యానం సమాధిరేత అన్నాడు. అంటే ధ్యానం నుంచిన తీర్థం లేదు, యజ్ఞం లేదు, తపం లేదు, కాబట్టి ధ్యానం చేయాల్సిన. సో ధ్యానం అంటే శ్వాసమిధ్యాస కాదండి, 112 పద్ధతులు, దాంట్లో ఒక పద్ధతి శ్వాసమిధ్యాస, ఇంకా 111 పద్ధతులు ఉన్నాయి ధ్యాన పద్ధతులు. సో ధ్యాన పద్ధతి అంటే శ్వాసమిధ్యాసనే కాదు, సింపుల్గా ఉంది అన్నిటికంటే కాదనట్లేదు, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా ధ్యానం కిందికే వస్తాయి. ధ్యానం అంటే ఒకడు అవేర్నెస్ అంటాడు బుద్ధుడు అన్నట్టున్నాడు, మెడిటేషన్ మీన్స్ అవేర్నెస్ అన్నాడు, శ్వాసమిధ్యాసనలే. ఒకసారి శ్వాసమిధ్యాస అన్నాడు, స్థితి పెరిగే కొద్దీ ఎరుక అన్నాడు, స్థితులు పెరిగే కొద్దీ మాట పదాలు మారుతాయి, అంటే ఈ 112 పద్ధతులు మన సిచ్యువేషన్ బట్టి వస్తుంటాయి, ఓకేనా. సో కాబట్టి మీరు చేయవలసింది ఏంటి, దేని పట్ల రాగం ఉందో దేని పట్ల ద్వేషం ఉందో గుర్తించి రెండింటినీ వదలాలి. ఎందుకు వదలాలి, సపోజ్ మీరు ఏ ఆలోచనను పట్టుకున్నా అవుట్, మీకు పరమాత్మ దూరం అయిపోతాడు అంటున్నాను, దైవం దూరం అయిపోతాడంట. ఎందుకు, ఎందుకు అంటే సపోజ్ నేను ఇప్పుడు క్లాస్ చెప్పాను, అదిరిపోయే క్లాస్ చెప్పాను అనుకోండి, మీకు నచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు, అందరూ పొగుడుతారు, అబ్బా ఎంత బాగా చెప్పారు సార్, క్లారిటీ వచ్చింది, బాగా వచ్చింది అని చెప్పారు, ఎంత బాగా చెప్పారని థ్యాంక్ యూ అంటారు, అవునా. చెప్పాక నాకేమనిపిస్తుంది అంటే, ఆహా ఏం చెప్పారో సూపర్ రా, నువ్వు పెద్ద మాస్టర్ రా అంటుంది, నువ్వు న్యూ ఎనర్జీ మాస్టర్ అని మనసు ఉంటుంది. అయిపోయా ఎప్పుడైతే దాన్ని పట్టుకున్నానో ఏమవుతుంది, దైవం ఎందుకు దూరం అయిపోతాడు? పట్టుకున్నారు కాబట్టి, రూపాన్ని పట్టుకున్నారు కాబట్టి, గుణాన్ని పట్టుకున్నారు. అరే నువ్వు మంచి, సపోజ్ ఒక మంచి పని చేశారు, సేవ చేశారు, ఎంత మంచిదాని రా నువ్వు అంటుంది. అంటే మీరు ఎవరైపోయారు అప్పుడు? మంచిదాని అన్న. నువ్వు ఎవరు అంటే నువ్వు మంచిదాని అంటాం, అయిపోయా. మంచిదానికి దైవం దూరం అయిపోతాడు. ఎందుకు? మంచి అంటే ఒక రూపం, ఒక గుణం. ఆ పరమాత్మ ఎవరు? నిర్గుణుడు, గుణాతీతుడు. సో ఎప్పుడైతే గుణాన్ని పట్టుకుంటాడో గుణాతీతుడు. సో మరి ఏం చేయాలి ఇప్పుడు? గుణాన్ని ఏం చేయాలి ఇప్పుడు? ఎట్లా వదిలేయాలంటే నేను చెప్పిన, అది వదులుతుంది అంత ఈజీగా. పట్టుకోవడం అలవాటు అయింది, వదలడం వదలాలి, పట్టుకోవాలి, ఇదే ప్రయత్నాలు. అది వదలలేకపోతాం, పట్టుకోలేకపోతున్నాం. అర్థమైందా? సో వదిలించుకోవడం కాదు, పట్టుకోవడం కాదు, ఇంకో ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ఏంటంటే అనుభవించడం. మనం వదలలేము, పట్టుకోలేము, ఎందుకంటే చీకటి వెలుగులు ఎప్పుడు ఉంటాయి? 12 గంటలు చీకటి, 12 గంటల వెలుగు తప్పవు. దాన్ని నువ్వేం చేయలేవు. అంటే ఏంది, కష్టసుఖాలు కంపల్సరీ ఉంటాయి, ఏమి చేయలేవు. సాధ్యమే అండి కష్టసుఖాలు రాకుండా? ఎంతోమంది పాస్టర్ థింకర్లు ఉన్నారు, వాళ్ళ కష్టాలు రాలే, వచ్చేయలేవు. రానివాడు ఎవడన్నాడు కష్టాలు రానివాడు? కృష్ణుడికే వచ్చాయి కష్టాలు. వాట్సాప్లో ఒకతను పెట్టాడు, కృష్ణుడు కష్టాలే నీ మధ్యలో. నేను ఆశ్చర్యపోయినా. ఆహా, మామూలుగా కృష్ణుడు అంటే మన కష్టాలు అనిపించవు. ఆ మహానుభావుడు ఫిగర్ గుర్తుంచుకుంటేనే అసలు ఎక్కడైనా ఆనందం పారవచ్చు. మొగోడైనా నాకు కూడా వచ్చేస్తుంది అండి చూస్తే, ఆ ఏం రూపంరా బాబు అని. అవునా? ఈ ఆడల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. అందుకే పరమాత్మ ప్రకృతి, జీవాత్మ ఆత్మ భార్యభర్త లాంటి వాళ్ళు ఒక యాంగిల్లో, భగవంతుడు భక్తులు లాంటి వాళ్ళు. మనం భార్యలము, ఎందుకంటే రిసీవ్ చేసుకునేవాళ్ళం. ఇచ్చేవాడు ఎవరు? ఆత్మ. సో భార్యభర్తలు అంటే రియల్ భార్యభర్తలు, రియల్ పెళ్ళి అంటే ఈ బయట పెళ్ళిళ్ళు కాదు, దరిద్ర పెళ్ళి. అది పెళ్ళే కదా అసలు. ఆ పెళ్లి వల్ల మీకు ఆనందం వచ్చిందా అండి? అది కాదు. నాకు పెళ్లి కాలే ఫిజికల్ లైఫ్లో, కానీ అసలు పెళ్ళి అయింది నాకు. ఎవరితోటైంది పెళ్ళి? నా ఆత్మతో నేను చేసుకున్న పెళ్ళి. చెప్తాను. ఓకే, ఓకేనా? సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు రాగాన్ని, దేశాన్ని గుర్తించి, మై డియర్ రాగం, మై డియర్ దేశం, నీ లోపల ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అనాలి. ఎందుకు అంటే పట్టుకున్న ప్రాబ్లమే, వదిలించుకోవాలనుకున్న ప్రాబ్లమే. దీనివల్ల మీకు గుణాలు అయిపోయి, ఎవరు వదిలించుకోవాలనుకుంటారు? మంచివాడే చెడును వదిలించుకోవాలనుకుంటారు, లేదా చెడువాడు మంచివాడిని వదిలించుకుంటాడు. అంటే మీరు ఎవరైతున్నారు? మంచి అవుతున్నారు, మంచికి ప్రతినిధి అవుతున్నారు. కాబట్టి మీకు గుణం ఉంటుంది కాబట్టి, గుణం వల్ల దైవం మీకు లభించడు. గుణం వాడు గుణాతీతుని చేరలేడు. సో గుణాన్ని వదిలించుకుంటేనే, గుణంతో ఒక రకమైన సాధన చేస్తేనే, వదిలించుకోవడం సాధన కాదు అది, అనుభవించడం అనే సాధన చేస్తేనే మీరు దైవం దగ్గర చేరుతారు. ఓకేనా? సో నేను ఫస్ట్ హాఫ్లో ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావడం గురించి చెప్పాను. ఫస్ట్ దాన్ని ఇష్టంగా అనుభవిస్తేనే కర్మ సిద్ధాంతం నుంచి బయటకు వస్తారు. రెండవది పరమాత్మ దగ్గర, కర్మ సిద్ధాంతం నుంచి బయటికి రావాలంటే మీరు ఆత్మ దగ్గర చేరాలి కాబట్టి, మరి ఆత్మ యొక్క గుణాలను తెలుసుకోవాలన్నాను. ఫస్ట్ గుణం చెప్పాను ఏంటది, రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు. ఓకే, సో నెక్స్ట్ ఎట్లా చేయాలని నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ టాపిక్ చెప్తాను. ఓకే, బై. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ newenergy.co.in website, newenergy.co.in. bye.